ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸೃತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹ ಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಹು ತಂ ಸರ್ವಭೂತ ಹೃದಯೋ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವ ಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಅತ ಸೀ ಪುಷ್ಪ ಸಂಕಾಶಂ ಹಾರನೂಪುರ ಶೋಭಿತಂ ರತ್ನಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಕುಟಿಲಾಲಕಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಮಂದಾರಗಂಧಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಚತುರ್ಭುಜಂ ಬರ್ಹಿ ಪಿಂಚಾವಚೂಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀವೂತಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ರುಕ್ಮಿಣೀಕೇಳಿ ಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರಸುಶೋಭಿತಂ ಅವಾಪ್ತತುಲಸೀಗಂಧಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಗೋಪಿಕಾನಾಂ ಕುಚದ್ವಂದ್ವಕುಂಕುಮಾಂಕಿತವಕ್ಷಸಂ ಶ್ರೀನಿಕೇತಂ ಮಹೇಶ್ವಾಸಂ கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்கசக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ஓம் ஸ்ரீ சங்கராச்சாரியவர்யாய நமஹ. ஓம் பிரம்மானந்த பிரதாயகாய நமஹ. ஓம் அஜ்ஞானதிமிர் ஆதித்யாய நமஹ. ஓம் சுஜ்ஞானாம்புதி சந்திரமசியே நமஹ. ஓம் வர்ணாஸ்ரம பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் ஸ்ரீமதே நமஹ. ஓம் முக்தி பிரதாயகாய நமஹ. ஓம் சிஷ்யோபதேச நிரதாய நமஹ. ஓம் பக்தாபீஷ்ட பிரதாயகாய நமஹ. ஓம் சூக்ஷ்ம தத்துவ ரகசிய ஜ்ஞாய நமஹ. ஓம் காரியாகாரிய பிரபோதகாய நமஹ. ஓம் ஞான முத்ராஞ்சிதகராய நமஹ. ஓம் சிஷ்யஹ்ருத்தாபஹாரகாய நமஹ. ஓம் பரிவ்ராஜாஸ்ரமோத்தர்த்ரே நமஹ. ஓம் சர்வதந்திர ஸ்வதந்திர தியே நமஹ. ஓம் அத்வைத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் சாக்ஷாத் சங்கர ரூபத்ருதே நமஹ. ஓம் ஷண்மத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் த்ரயி மார்க்க பிரகாசகாய நமஹ. ஓம் வேத வேதாந்த தத்வஜ்ஞாய நமஹ. ஓம் துர்வாதி மத கண்டனாய நமஹ. ஓம் வைராக்ய நிரதாய நமஹ. ஓம் சாந்தாய நமஹ. ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ. ஓம் பிரசன்ன வதனாம்போஜாய நமஹ. ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ. ஓம் புராணஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ. ஓம் நித்யத்ருப்தாய நமஹ. ஓம் மகதே நமஹ. ஓம் சுசயே நமஹ. ஓம் நித்யானந்தாய நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நிஸ்ஸங்காய நமஹ. ஓம் நிர்மலாத்மகாய நமஹ. ஓம் நிர்மமாய நமஹ. ஓம் நிரஹங்காராய நமஹ. ஓம் விஸ்வவந்த்ய பதாம்புஜாய நமஹ. ஓம் சத்வப்ரதானாய நமஹ. ஓம் சத்பாவாய நமஹ. ஓம் சங்க்யாதீத குணோஜ்வலாய நமஹ. ஓம் அனகாய நமஹ. ஓம் சாரஹ்ருதயாய நமஹ. ஓம் சுதியே நமஹ. ஓம் சாரஸ்வத பிரதாய நமஹ. ஓம் சத்யாத்மனே நமஹ. ஓம் புண்ணியசீலாய நமஹ. ஓம் சாங்க்ய யோக விசக்ஷணாய நமஹ. ஓம் தபோராசியே நமஹ. ஓம் மகாதேஜசே நமஹ. ஓம் குணத்ரய விபாகவிதே நமஹ. ஓம் கலிக்னாய நமஹ. ஓம் காலகர்மஜ்ஞாய நமஹ. ஓம் தமோகுண நிவாரகாய நமஹ. ஓம் பகவதே நமஹ. ஓம் பாரதீ ஜேத்ரே நமஹ. ஓம் சாரதாஹ்வான பண்டிதாய நமஹ. ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ. ஓம் லக்ஷ்யபேத பிரதர்சகாய நமஹ. ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ. ஓம் யோகிஹ்ருத் பத்மபாஸ்கராய நமஹ. ஓம் அதீந்திரிய ஜ்ஞானநிதயே நமஹ. ஓம் நித்யானிச்ச விவேகவதே நமஹ. ஓம் சதானந்தாய நமஹ. ஓம் சன்மயாத்மயே நமஹ. ஓம் பரகாய பிரவேசகுருதே நமஹ. ஓம் அமாருஷரித்ராட்சியாய நமஹ. ஓம் க்ஷமதாயினே நமஹ. ஓம் க்ஷமாகராய நமஹ. ஓம் பவ்யாய நமஹ. ஓம் பத்ரப்ரதாய நமஹ. ஓம் பூரிமஹிம்னே நமஹ. ஓம் விஸ்வரஞ்சகாய நமஹ. ஓம் ஸ்வப்ரகாசாய நமஹ. ஓம் சதாதாராய நமஹ. ஓம் விஸ்வபந்தவே நமஹ. ஓம் சுபோதயாய நமஹ. ஓம் விசாலகீர்த்தயே நமஹ. ஓம் வாகீசாய நமஹ. ஓம் சர்வலோகஹிதோத்சுகாய நமஹ. ஓம் கைலாசயாத்ரா சம்ப்ராப்த சந்திரமௌழி பிரபூஜகாய நமஹ. ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கர ராஜாக்ய யந்திர ஸ்தாபன தீக்ஷிதாய நமஹ. ஓம் ஸ்ரீசக்ராத்மக தாடங்க தோஷிதாம்ப மனோரதாய நமஹ. ஓம் ஸ்ரீ பிரம்மசூத்ரோபனிஷத் பாஷ்யாதி கிரந்தகல்பகாய நமஹ. ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் மகாமதயே நமஹ. ஓம் த்விசப்ததி மதோச்சேத்ரே நமஹ. ஓம் சர்வ திக் விஜய பிரபவே நமஹ. ஓம் காஷாய வசனோபேதாய நமஹ. ஓம் பஸ்மோத்தூலித விக்ரஹாய நமஹ. ஓம் ஜ்ஞானாத்மகைக தண்டாட்யாய நமஹ. ஓம் கமண்டலுட சத்கராய நமஹ. ஓம் குரு பூமண்டலாச்சாரியாய நமஹ. ஓம் பகவத் பாத சஞ்சகாய நமஹ. ஓம் வியாச சந்தர்சன பிரேதாய நமஹ. ஓம் ரிஷ்யசுருங்கபுரேஸ்வராய நமஹ. ஓம் சௌந்தர்யலஹரி முக்கிய பஹுஸ்தோத்திர விதாயகாய நமஹ. ஓம் சதுஷஷ்டி கலாபிஜ்ஞாய நமஹ. ஓம் பிரம்மராட்சச மோட்சதாய நமஹ. ஓம் ஸ்ரீமன் மண்டன விஸ்ராக்ய ஸ்வயம்பூ ஜெயசன்னுதாய நமஹ. ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ. ஓம் பத்மபாத ஆர்ச்சிதாங்கிரிகாய நமஹ. ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்ம ஜ்ஞான பிரதாயகாய நமஹ. ஓம் சுரேஸ்வராக்ய சச்சிஷ்ய சந்நியாச ஆசிரம தாயகாய நமஹ. ஓம் ருசிமுக பக்தாய நமஹ. ஓம் சத் ரத்னகர்ப ஹேரம்ப பூஜகாய நமஹ. ஓம் வியாக்யா சிம்ஹாசனாதீசாய நமஹ. ஓம் ஜகத்பூஜ்யாய நமஹ. ஓம் ஜகத்குரவே நமஹ. ஓம் ஸ்ரீமச்சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. ஸ்ரீகிருஷ்ண பரமாத்மகி ஜெய். பரமாத்முடு కొండని పగలగొట్టి వెన్న తిని ఆ తర్వాత వేరే గదిలోకి పారిపోతే లోపలున్న పొంగుతున్న పాలకొండని దించి పాలు పొంగకుండా చేసి ఆ తర్వాత కుమారుడికి అయ్యో మధ్యలో పాలివ్వకుండా వదిలేసి వెళ్ళిపోయాను, నా సొంత పని మీద వెళ్ళి చంటి పిల్లవాడికి కనీసం 2 గుక్కలు పాలివ్వలేకపోయాననేటటువంటి ఆవేదనతో ప్రేమతో యశోద వచ్చింది. అంటే ఆవిడ లోపల కృష్ణుడి మీద అపారమైన ప్రేమ, మా బుజ్జిబాబుకి కడుపు నిండా పాలివ్వాలనే కోరిక లేకుండా ఎలా ఉంటుంది? ప్రేమకి పరాకాష్ఠ ఎవరు అంటే యశోదాదేవి. అటువంటి తల్లి కేవలం పాలు పొంగుతున్నాయి వాటిని దించి వద్దామని మాత్రమే లోపలికి వెళ్ళింది. కుర్రవాడిని పీట మీద కూర్చోబెట్టి తీరా చూస్తే ఇప్పుడు పిల్లవాడు కనపడలేదు. పోని పిల్లవాడు కనబడకపోతే కనబడకపోయాడు, ఉన్న కుండ పగలగొట్టిపోయాడు, వెన్న తినేసి వెళ్ళాడు, పెరుగంతా నేలపాలు చేశాడు. అప్పుడు ఆవిడకి ఆశ్చర్యం కలిగి ఇంతకు పూర్వం గోపికలంతా ఓపిక విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి మీ పిల్లవాడు మా అందరిళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదు, కొండలు పగలగొడుతున్నాడు, వెన్న తింటున్నాడు అని ఎన్నో రకాలుగా పిల్లవాడి అల్లరి చేష్టల గురించి చెబితే విని నవ్వి ఊరుకున్నాను. మా అబ్బాయి ఇన్ని పనులు చేస్తాడా అనుకున్నాను, చిత్రం ఇప్పుడు చేస్తున్నాడని అర్థమైంది. ఎందుకంటే నా ఇంట్లో కొండకే ఎసరు పెట్టాడు. ఇప్పుడు ఇతరుల ఇళ్లలో కొండలకి ఎసరు పెట్టినంతకాలం అయిపోయింది, ఇప్పుడు మా ఇంట్లోనే ఎసరు పెట్టాడు వీడు. కాబట్టి ఈ ఇతన్ని ఏమైనా వాళ్ళు పట్టుకోవాలనుకున్నది. ఆవిడకి ఏమని పట్టుదల వచ్చిందిట, ఒరే నిన్న కాక మొన్న పుట్టిన చంటి బిడ్డవి నీకే ఇంత శక్తి ఉంటే నిన్ను కన్న తల్లిని నీకు పాలిచ్చి లాలించిన దాన్ని ఆ మాత్రం నిన్ను పట్టుకోలేను అనుకుందిట. అమ్మ చంటి పిల్లని పట్టుకోలేదా, నువ్వెంతవాడి ఎంత చేసి బుజ్జిబాబువి, నేను 60 ఏళ్ళు నిండిందాన్ని అనుకుని ఈ ఒక కర్ర ఒకటి పుచ్చుకుని సెలగోల అంటారు దాన్ని, అంటే గొడ్లు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా కొరడా కర్రలు పట్టుకుంటారు. దాన్ని ఇంకా అట్లా చెప్పాలంటే వ్యావహారిక భాషలో కంచీ కర్ర అనేవారు పూర్వం, అలాంటి కర్ర ఒకటి పుచ్చుకుందిట, దాన్నే అచ్చ తెలుగులో సెలగోల అంటారు. అది పుచ్చుకుని ఈ కుర్రవాడు ఎక్కడున్నాడని వెతికింది. ఆ వెతకడం వెనక అతను ఒక అంతరార్థం చూశారా మీరు, ఆవిడ అన్ని గదులు వెతుకుతోంది, ఎక్కడున్నాడని వెతకాలి పరమాత్మని, ఇందుగలడు అందులేడని సందేహం వలదు. అంతటా ఉన్నవాడిని ఎక్కడున్నాడా అని వెతికిందిట ఆవిడ. వెతకడంలో ఆరితేరిన దాని నేను నిన్ను వెతికి పట్టుకోగలను, నిన్ను పట్టుకునే శక్తి నాకు తప్పెవరికీ లేదంటోందిట, ఆయన వెతకడానికి బయలుదేరిందిట. అందుకని వ్యాసుల వారు అన్నారు, చూచారా ఎంత విచిత్రమో, నిన్ను నేను తప్పెవరూ పట్టుకోలేరు, నిన్ను వెతికి పట్టుకునే శక్తి నాకే ఉందని ఎప్పుడైతే అనుకుందో ఆయన అంత తేలిక కనబడ్డం. అలా కాకుండా ఎక్కడున్నావో దొరకరా బాబు అంటే దొరుకుతట. ఆవిడేం చేసింది, అనేకమైన గదులు కలిగినటువంటి భవనాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇప్పటికి కూడా చౌరాసీ భవన్ అనే పేరుతో 84 స్తంభాలు ఒక పాత భవనం, ఇంకా యశోదాదేవి కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వెతికినటువంటి ఇల్లు ఒకటి మిగిలింది, మిగతావన్నీ శిథిలం అయిపోయాయి రేపల్లిలో. ఆ భవనమే అంత పెద్దదంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఎటువంటి అంతస్తులతో కూడిన భవనాలు ఉన్నాయో ఆలోచించండి. నందగ్రామంలో ఆ ఇళ్ళన్నీ వెతికిందిట, వెతికి కృష్ణుడు చూడలేకపోయింది. అంటే దీని అంతరార్థం ఏంటనమాట, మనం భౌతిక ప్రయత్నంతో పరమాత్మను పట్టుకోలేం. ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని వెతికితే కనబడడానికి మనం ఏమైనా అంతటి ఆంతరంగిక భక్తులం కాదు కదా. ఏదో ఇలాంటి పిల్లలనైతే హాల్లో ఉన్నాడా, గుళ్ళో ఉన్నాడా, లేకపోతే బాత్రూంలో ఉన్నాడా, గంటైనా రావట్లేదా అని వెతకగలుగుతాం. కానీ ఇక్కడ పరమాత్ముడు, ఆయన సర్వాంతర్యామి, లేని చోటు లేదు, ఉన్న చోటు కనబడదు. అలాంటి ఆయనని భౌతిక ప్రయత్నం చేసి వెతికి ఆఖరణ విసిగి వేసారిపోయి ఒరే నాయన కృష్ణ ఏమిటి చిత్రం, నువ్వు ఎవ్వరికీ దొరకవంటారు, అది నిజమేమో అనిపిస్తోంది, నేను తల్లిని కదా, నువ్వెక్కడున్నా నీ జాడలు వెతికి తీసి పట్టుకోగలను అనుకున్నాను, నీ జాడ పట్టుకునే శక్తి నాకు కూడా లేదన్నమాట అనుకుని ఒరే దొరకరా కన్నయ్యా అందిట. చివరికి విసిగి ఏమంది ఆవిడ, దొరుకును ఆయన అంది. అనగానే దొరికెట్టండు అయ్యి, ఆయనతో నువ్వు గొడవది, నాయన నీ అంతట నువ్వు దొరుకు అని మొరపెడితే టక్కన దొరుకుతాడు, అక్కడే దొరుకుతాడు. అలా కాకుండా మన శక్తితో మన తెలివితేటలతో వెతకాలంటే దొరకడు. ప్రతి కథలోనూ విచిత్రమైన అంతరార్థం ఆయన మహిమ కనబడుతూనే ఉంటుంది. ఆవిడ ఎన్ని గదులు ఎన్ని భవనములు వెతికినా కనబడలేదు, తొందరగా దొరుకునాయనా అని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అనుకుంది. అలా అనుకోగానే ఆ ఇంట్లోనే కనబడ్డాడు. అదొక చీకటి ఇల్లు, ఆ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి, ఆ ఇంట్లో కూడా ఉట్టిలున్నాయి, ఆ ఉట్టి మీద వెన్నకొండలున్నాయి. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఆ ఉట్టి దగ్గర చేరాడు. ఆ ఉట్టి నిండా ఒక ఉట్టి నిండా వెన్న ఉన్నది. ఆ ఉట్టి అందుకోవడానికి ప్రయత్నించాడు, అందలేదు. వెంటనే ఒక రోలు తిరగవేశాడు, ఎక్కాడు. ఇప్పుడు ఆ రోలు మీద ఎక్కగానే అదో స్టూల్లో ఉపయోగపడింది, ఒక పీటలో ఉపయోగపడింది. ఆ పీట మీద నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసేశాడు, కొండతో సహితంగా కిందకి తీసి. తాను తినడం లేదట వెన్న. ఆ ఇంటి గోడ మీద, ప్రహరీ గోడ మీద కోతులు కూర్చునున్నాయి. అందులో ఎర్రమూతి కలిగిన కోతి ఒకటి ఉంది. బృందావనంలో ఎక్కువగా పండుకోతులు ఉంటాయి, కొండముచ్చులు తక్కువ అక్కడ. ఆ పండుకోతుని ఒక్కొక్కదాన్ని పిలిచి, కోతి కడుపు నిండా తిను, మా ఇంట్లో బోలెడన్ని కొండలు ఉన్నాయి, అన్ని కొండల నిండా వెన్నుంది, మా అమ్మ పిసిని కొట్టు పెట్టపోయిన పెడతానే అని ఆ కోతికి పెట్టేట. వికచ కమలనయ్యన్న వేరొక ఇంటిలో వెలయ్య రోలు తిరుగవేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. ఈ పద్మాక్షి ఒక ఇంటిలో, అది కూడా శరణు కోరిన తర్వాతే చూడగలిగింది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆవిడ బాబు దొరుకునైనా నువ్వు ఎంత వెతికినా కనపట్టడం లేదనుకోగానే ఆ ఇంట్లో దొరికాడు. ఆ దొరికినప్పుడు కూడా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? రోలు తిరగేశాడు, ఎక్కాడు, ఉట్టి మీద ఉన్న వెన్నకొండ దింపాడు, అందులో ఉన్న వెన్నని ఉలుకుతూ పైగా అంటే అలా తిప్పుకుంటూ తిను 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 అంటున్నాడు కోతికి, భయపడకుండా. మళ్ళీ ఆవులకు అన్నం పెట్టేటప్పుడు కొంతమంది భయపడతారు వెనక్కి వెళ్ళి, అలా కాకుండా కోతి దగ్గరికి వెళ్ళి ఏమీ భయపడకుండా నోట్లో పెడుతున్నట్ట. అసలు మనం భయపడవలసింది కోతులకి ఆవులకి కాదు, మనుషులకి అన్నాడు ఆయన. మనుషులే ప్రమాదకారులు, కొంపలు ఉంచేది ఏదైనా ఉంటే మనుషులే. పాపం కోతులు మహా అయితే గీరుతాయి, ప్రేమగా పెడితే మనం జోలికి రావు. బృందావనంలో కూడా కోతులు పళ్ళు ఇచ్చేస్తే జోలికి రావండి, ఆ పండో కళ్ళదోడో పిక్కుపోతాయి తప్ప అనవసరంగా జోలికి రావు మనిషి జోలికి. అలాగే ఆవులు ఎంత కోమలంగా ఉంటాయో, అవి ఎందుకు పొడుస్తాయి? అవి ఆత్రంగా మన చేతిలో ఏమైనా ఉన్నాయేమో అని తినడానికి ఇలా మూతి పెడతాయి. మనం ఈలోపు కంగారడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం. పశువులు సాధ్యమైనంత వరకు ప్రమాదకరంగా ఉండవు, ఏదో క్రూర మృగాలను పక్కన పెడితే. కానీ మానవుడట క్రూర మృగాల కంటే, కొమ్ములున్న వాటి కంటే, కోరలున్న వాటి కంటే ప్రమాదకరుడు. వాడు చెయ్యలేని పాపం అంటూ ఉండదు. అందుకనే శ్రీకృష్ణుడు ఆ ఉట్టి మీద వెన్న ఉలుగుతూ ఒక కోతికి పెడుతున్నాడు. ఆ కోతికి ఎందుకు పెడుతున్నాడో తెలుసా? దీనికి సూరదాస్ గారు చెప్పారు, ఆ కోతి సామాన్యమైన కోతి కాదటండి, అది అంగదుడి వంశంలో కోతిట. అది అంగదుడు ఒకప్పుడు చాలా సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు? వాళ్ళ నాన్నని చంపినా రాముడి మీద కోపం పెట్టుకోలేదు, రాముడు దేవుడిని వెంటబడ్డాడు. అందుకని సుగ్రీవుడికి పిల్లలు లేరు. ఒక అంగదుడి వంశంలో పుట్టినటువంటి తరతరాలుగా త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు వచ్చిన కోతి అది. అందుకని మీ తాత 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 ముత్తాతల వాళ్ళు ఎప్పుడో రామావతారంలో మాకు సాయం చేశారు, ఆ సాయం చేసిన ఖాయం నీది, అందుకే ఖాయంగా ఈ నవనీతం నీకే అని వెన్న పెడుతున్నాడు. ఎప్పుడైనా మన వంశంలో వాళ్ళు ఇంత ఉపకారం చేస్తే భగవంతుడు ఆ వంశంలో వాళ్ళకి ఏదో రకంగా అన్నం పెడతాడని అంతరార్థం, గుర్తుపెట్టుకోండి. అదే పుణ్యం ఎక్కడికి పోదు. ఎవరైనా ఇవాళ ఐశ్వర్యం అనుభవిస్తున్నారంటే వాళ్ళ పెద్దల పుణ్యం అండి అంటున్నావా లేదా? పెద్దల పుణ్యం పిల్లల్ని కాపాడుతుంది. పెద్దలు ఎంత ఎక్కువ పుణ్యం చేస్తే అంత కాపాడుతుంది. ఇవాళ మహానుభావులకి ఇంత సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వృధాగా మాత్రం పోదు, గుర్తుపెట్టుకోండి. యావజ్జీవితము రక్షిస్తుంది, శరీరం విడిచిపెట్టక కూడా వస్తుంది. ఒకనొకప్పుడు యమధర్మరాజు గారి దగ్గరికి ఒక పరమ పాపాత్ముడు వెళ్ళాడు. మనకి స్కాంద పురాణంలో కథ ఉంది. అతినీచుడు ఒక దౌర్భాగ్యుడు, ఎన్నో పాపాలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసి యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళగానే చిత్రగుప్తుణ్ణి వీడేమేం చేశాడంటే, అసలు జీవితంలో ఒక్క పుణ్యము లేదండి, అన్ని పాపాలేనండి, వీడికి ఇన్ని శిక్షలు ఇవ్వాలండి అన్నట్టు చిత్రగుప్తుడు. ఆఖరణ అరెరెరే వీడు ఒక చిన్న పని చేశాడండి. ఏమిటది? ఒకసారి ఒక ఆయన పురాణం చెప్పడానికో హరికథ చెప్పడానికో వెడుతున్నట్ట. ఇలాగా ఏ శారదాపీఠానికో హరికథ చెప్పడానికి రాబోటోడు ఒక ఆయన వస్తున్నాడు. ఆ వస్తూ ఉంటే నడిచి రాలేక కాళ్ళు లాగి, బాబు కాస్త నన్ను పలానా చోటకి తీసుకెడతావా అంటే తన బండి ఎక్కించుకుని ఈయన అక్కడికి తీసుకెళ్ళాట. ఎడ్ల బండిలో పురాణం చెప్పే ఆయన్ని తీసుకెళ్ళి ఆ పురాణం చెప్పే పందిరి దగ్గర దిగబెట్టి విడిచొచ్చాడండి. ఆ ఒక్క పుణ్యం ఉందండి అన్నట్ట. ఇంకేమున్నాయి వీడికి పాపాలు? ఒక పౌరాణికుండి పురాణం చెప్పడానికి తీసుకెళ్ళాడు కాబట్టి వీడి పాపాలన్నీ తొలగించి వీడి స్వర్గానికి పంపి అన్నాడు యముడు. అంటే ఒక వ్యక్తిని ఒక సత్కార్యానికి, అది కూడా భాగవత కథ, ఒక దేవకథ, హరికథ చెప్పడానికి తీసుకువెళ్ళినంత కారణం చేత వాడి పాపాలు పోయాయంటే వాడికి ఆ చిన్న పుణ్యం ఎంత కాసిందో ఆలోచించండి. జీవితంలో ఒక్కసారి ఇలాంటి మంచి పని చేస్తే భయంకర క్రోర కఠోర నరకాల నుంచి రక్షిస్తుంది అది. ఇంకా నిరంతరం ఇలాగా పుణ్యాలు చేసేవాళ్ళు, ఎన్నెన్నో దానాలు చేసేవాళ్ళు, సత్కార్యాలు చేసేవాళ్ళు, గోవుల్ని పెంచేవాళ్ళు, ప్రదక్షిణలు చేసేవాళ్ళు, నైవేద్యాలు అందించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఆ వంశంలో ఉన్న పిల్లలకి క్రమక్రమంగా శుభాలే కలుగుతాయి. కాబట్టి మన వంశం తరించాలంటే ముందు మనం పుణ్యం చెయ్యాలి. మన పుణ్యం రాబోయే తరాన్ని కాపాడుతుంది. ఒక్కోసారి కష్టాలు వస్తాయి, ఎందుకు రావు, ఎంత గొప్పవాడికైనా వస్తాయి. ఏదో చిన్నో చితకో చేసిన స్వల్ప పాపాల వల్ల కష్టాలు వస్తాయి, కానీ విసుక్కోకుండా అప్పుడే కనుక పుణ్యం చేయడం మొదలు పెడితే అప్పుడు ఈ కష్టాలు తొలగుతాయి, శుభాలు కలుగుతాయి. ఎప్పటి కథండి ఇది, ఎంత గొప్ప విచిత్రంగా ఉంటుందో ఆలోచించండి. సూరదాస్ గారు అంత అద్భుతంగా రాశారు. ఎప్పుడో అంగదుడు రాముడికి చేసిన సాయానికి త్రేతాయుగం ఎక్కడ ఎక్కడ ద్వాపరయుగం ఆ అవతారంలో చేస్తే ఈ అవతారంలో కృష్ణుడు ఆ వంశంలో వాడికి చేత్తో వెన్న పెడుతున్నట్ట. శ్రీకృష్ణుడి చేతి వెన్న తిని ఆయన చేతి స్పర్శకు నోచుకున్న కోతికి మళ్ళీ జన్మ ఉంటుందా? హరికి మరియు జన్మము గలదన్నాడు. హరి అంటే కోతి, హరి అంటే కోతిని కూడా అర్థం, కప్ప అని కూడా అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి, సింహం అని అర్థం, విష్ణువు అని అర్థం. కాబట్టి ఆయన చేతి స్పర్శకి హస్తస్పర్శకు నోచుకున్న ఆ కోతికి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేశాడు. ఇప్పుడు ఈవిడేం చేసింది? కృష్ణ దొరుకంటే దొరికాడుగా, దొరకగానే మళ్ళీ ఏముందో తెలుసా, నువ్వెక్కడ కడతావరా, నేను తలుచుకుంటే పట్టుకోలేనా అంది మళ్ళీ. అంటే అంతలోనే క్షణంలో మార్పు వస్తుంది. సాధకులలో కూడా ఒక క్షణ క్రితం దొరకకపోతే ఒరే నాయన ఎక్కడున్నావు, దొరకరా బాబు, నీకు దండం పెడతాను అన్నదే. ఇప్పుడు మళ్ళీ వాడు దొరకగానే కోపం తెచ్చుకుని, నేను నీ తల్లిని రోయ్, ఆ మాత్రం పట్టుకోలేను అనుకున్నావా, నువ్వెక్కడున్నా పట్టుకుంటాను రోయ్ అందిట మళ్ళీ. మన ఇంటిలో ఉన్న వెన్న నువ్వు తినడం కాక కోతులకి పెడతావా, ఇంట్లో ఉన్న సంపదంతా తగలబెడతావా అని కొంచెం చిరుకోపం నటించింది. నిజానికి ఆవిడికి ఆయనకి కోతికి పెట్టడం ఇష్టమే, అయినా పిల్లల్ని మందలించాలిగా మరి దారిలో పెట్టాలి, లేకపోతే కుండలు పగలు కొడతాడు, పెరుగు పాడు చేస్తున్నాడు, మజ్జిగ పాడు చేస్తున్నాడు. తినడం ఒక ఎత్తు అయితే పాడు చేయటం ఒక ఎత్తు అవుతోంది, పాడు చేసింది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాడు చేస్తున్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఒక్కొక్కసారి పాడు దెబ్బ ఒకటి కొట్టాలి. ఇలా అనుకుని ఆవిడ వెంటనే, ఒరే ఎక్కడికి కడతావురా, ఆగు నేను పట్టుకుంటానదట. కని చేతను సెలగోల పట్టికొనుచు కానింబు కానింబురా తనయ ఎవ్వరి ఎందు చిక్కువడనే దండంబునుంజందనే వినివారంబును వందనే వెరపునే విభ్రాంతియుంజందమున్ననియో నీవిటు నన్ను గైకొనమి నేడా రీతి సిద్ధించునే. చేతిలో ఉన్న కొరడాకర్ర అలా చెలిపించింది, టప 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 కొట్టింది. కొట్టి ఆయన కొట్టట్లా గాల్లో ఇలా కొట్టింది. మళ్ళీ ఆయన ఒక్క దెబ్బ కొట్టలేదు ఆవిడ, ఆవిడకన్నా బలహీనత అది. కొంతమంది తండ్రులు అంతే, పిల్లల్ని ఏమనలేరు, అంటారు మళ్ళీ మాట్లాడుకోరుకుంటారు, చల్లబడిపోతారు. అలాగా చల్లబడిపోయి అయినా సరే ఈ కుర్రవాడిని పట్టుకోకపోతే ఎలాగానని మళ్ళీ కొరడాకర్ర ఒకసారి గాలిలో చెడిపించి, నాయన ఇంతవరకు నువ్వు ఎవరికీ దొరకలేదట, ఎవరూ నిన్ను పట్టుకోలేకపోయారట. నారదుడు చెప్పాడు నువ్వెవరికి అంత తేలిగ్గా దొరకవని. అలా ఎవరూ పట్టుకోలేరు, నన్నెవరూ భయపెట్టలేరు, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అని ఈ మధ్యన రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి పనులు చేస్తున్నావా, ఇవాళ అలా దొరుకుతుంది అనుకుంటున్నావా, నిన్ను ఏమైనా పట్టుకుంటాను. కన్న కొడుకువి, చిన్నపిల్లవాడివి, నీకే ఇంత పొగరుంటే నిన్ను కన్న తల్లిని పెంచిందా, నేను నాకెంత ఉండాలి రోయ్, నిన్ను వదిలిపెట్టను రోయ్, నేడా రీతి సిద్ధించిన ఇవాళ అలా చల్లదు అంటూ ఆ కర్ర వచ్చుకుని వెంటబడింది. అప్పటిదాకా ఉట్టి మీద ఉన్న వెన్న రోలు మీద ఎక్కి నిలబడి కోతికి పంచిన ఆయన చక్కని కిందకు దూకేశాడు ఆ రోలు మంచి. అమాంతంగా పరుగు పందెం మొదలెట్టాడు. అదొక విచిత్రమైన దృశ్యం. గజ్జల్లు గల్లని మ్రోయగా అజ్జల్లు ద్రొక్కుటలు మాని అతి జవమున యోషి జనములునగ తల్లియుతన పద్జంజనుదేరనతడు పరువిడినదిప. ఆయన కాళ్ళకి గజ్జలున్నాయి, కాలికొన్న గజ్జలు. పూర్వం అందరూ కూడా కాళ్ళకి బంగారు నూపురాలు ధరించేవారు. ఆడ మగానే తేడా లేకుండా అందరూ కూడా బంగారంతో తయారు చేసిన నూపురాలు ధరించేవారు. ఇప్పుడు కలియుగంలో ఎందుకు బంగారం నూపురాలు ధరించద్దంటున్నారంటే మొగుళ్ళు కొనలేక అని నేనలేదు, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి. భవిష్య పురాణాలు ఏమన్నారంటే కలియుగంలో బంగారం రేట్ ఎక్కువైపోతుంది, అందుకని అలా కొండం ఇష్టం లేక ఎవడో ఒకడు పుట్టిస్తట. ఆడవాళ్ళు కాళ్ళకి బంగారం పెట్టుకోకూడదా, ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా పెట్టుకోకూడదు అంటారు. నిజంగా పెట్టుకోవచ్చని ఈ విషయం నాలాంటి వాడు కర్మగాలు చెప్పాడు అనుకోండి, వీళ్ళంతా ఒళ్ళు మండిపోతుంది. అనవసరంగా కిరికేడి ఇక ఇంటికి వెళ్ళాక కొనమంటారని. కాబట్టి నిజంగా బంగారం పాదాలకి ఉండడం చాలా మంచిది. పాదంబులందున్న లక్ష్మి సువర్ణ రూపంబున గృహ సామగ్రిని ప్రసాదిస్తుంది అని. మీకు ఇదివరలో కూడా ఇక్కడ మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చెప్పాను. అందులో ఈ కాళ్ల గజ్జల దగ్గర స్థానంలో కనుక లక్ష్మీదేవి ఉంటే వాళ్ళకి చాలా తొందరగా ఇల్లు వస్తుంది. గృహయోగం కావాలంటే బంగారాన్ని తప్పక స్త్రీలు నూపురములు రూపంలో పాదాలకి ధరించాలి అని, అది లేకపోతే వెండి, వెండి కూడా లేకపోతే సేవెండి, అది లేకపోతే ఏదో వండి, మొత్తం మీద ఏదో ఒకటి నూపురాలు ధరించాలి. పూర్వం మగవాళ్ళు కూడా ధరించేవారు. అందులో శ్రీకృష్ణుడు ఆఖరికి పట్టాభిషేకానికి వెడుతున్నప్పుడు కూడా, ద్వారకా నగరానికి వెడుతున్నప్పుడు కూడా కాళ్లకున్న గజ్జలు శబ్దం చేశాయని చెప్పారు. స్త్రీ పురుషులిద్దరూ కొన్ని ఆభరణాలు సమానంగా ధరించేవారు. ఇప్పుడు కలియుగం కనుక అసలు బంగారం ఆడవాళ్ళకే లేకపోతుంది, ఇక మగవాళ్ళు పెట్టుకుంటారు. ఈ బాధలు పడలేక తొలగించుకుని ఉంటారు బహుశా, కాలప్రభావం మారింది కనుక. కానీ కృష్ణుడి కాలికి మంచి గజ్జలు ఉన్నాయి. ఆయన గల్లు గల్లుమని ఈ గజ్జలు మోగుతూ ఉండగా ఇంకా అక్కడే చిందులు తొక్కడం మాని మహావేగంగా రోలు మించి కిందకు దూకేసి పరుగు పందెం మొదలెట్టాడు. ఆయన పరిగెడుతూ ఉంటే ఆడవాళ్ళంతా పకపక నవ్వారు. ఎందుకు నవ్వారో తెలిసిన, ఈ యశోదాదేవి ఆయన పట్టుకుంటానదిగా, పట్టుకోమనండి చూద్దాం అని. యోషిజనములు నగ, ఆడవాళ్ళంతా ఎందుకు పకపక నవ్వారంటే కేవలం రెండు కారణాలు ఉన్నాయండి. ఒకప్పుడు మేమంతా వచ్చి మీ పిల్లవాడు మా ఇళ్లల్లో పాలు పెరుగు మననివ్వడం లేదు, ఆయన దొంగతనం చేశాడంటే మా అబ్బాయి ఏమీ చెయ్యలేదు అని మందలించి పంపావా, ఇప్పుడు నీ ఇంట్లో కూడా బాగా కుండలు పగలగొట్టాడుగా, పట్టుకో చూద్దాం, మేము పట్టుకోలేకపోయాం, నువ్వైనా పట్టుకుంటే చూసి ఆనందిస్తాం అని వాళ్ళంతా సంకలు కొట్టుకుని ఆనందంతో ఎగిరి గంతులేశారట. నిజంగా వాళ్ళందరూ అలా ఉంటారా? మీకు ఈ భాగవతంలో ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు కుండలు పగలగొట్టగానే, పాలు పెరుగు తాగ్గానే, అమ్మా యశోద నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే, మర్నాడు ఒక్కరోజు కృష్ణుడు వాళ్ళ ఇంటికి అడుగు పెట్టకపోతే అన్నం తినలేకపోయారు. వాళ్ళకి ఇష్టం తినడం పై కబుర్లు చెబుతారు, అంటే ఇష్టంతో కూడినటువంటి కోపాన్ని నటించేవారన్నమాట. అందులో చెప్పేటండి, స్వయంగా వ్రజభాగవతంలో అయితే ఒక్కరోజు కృష్ణుడు కావాలని వెళ్ళలేదట. మా అమ్మ దగ్గర చెప్పారుగా నేరాలు, ఇక నీ రానన్నాడు. ఆనగానే అందరూ వచ్చి, నాయన నాయనకి పుణ్యం ఉంటుందిరా, ఈ కుండంతా పాడైపోతుందిరా, నువ్వు లేకపోతే ఈ కుండలో ఉన్న పెరుగులో రుచి లేదు, నీకు పుణ్యం ఉంటుందని బతిమాలు తినిపించారట. ఆయన ఎటువంటి వాడంటే వాళ్ళ చేత బతిమాలించుకుని మరీ దొంగతనం చేసేట. ఆయన పరమాత్మ లక్షణం అదే, ఆయన మన వెంటపడ్డం కాదు, మనం కూడా ఆయన వెంటపడేలా చేస్తాడు. ఈ భక్తుడు ఒకసారి ఆయన వెంటపడితే ఆ తర్వాత ఆయన వదలడు, ఆయన లక్షణం అది. అందువల్లే వాళ్ళు ఇప్పుడు ఈసారి యశోద ఏం చేస్తుందో చూద్దామన్నట్టుగా నవ్వారు. ఆయన పరుగెడుతున్నాడు, ఆడవాళ్ళు నవ్వుతున్నారు, తల్లి కొరడా కర్రబుచ్చుకుని వెంట పరిగెత్తింది. మహాద్భుతమైన పరుగు పందెం అది. అక్కడ ఒక ఇంట్లో 84 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభం పక్క నుంచి ఆ స్తంభం, ఆ స్తంభం పక్క నుంచి ఈ స్తంభానికి ఇలా చుట్టూ తిరుగుతూ స్తంభాల చుట్టూ గిరికీలు కొడుతున్నట్టు ఆయన. ఈవిడ పాపం ముసలావిడ, 60 నిండాక పుట్టాడండి. ఈయనకి 2 నిండాయి, ఆవిడకి 62 నిండాయి. 62 ఆవిడ 2 బాలుండి ఏం పరిగెత్తి పట్టుకోగలుగుతుంది? అయినా సరే మొండిగా పరిగెడుతోందిట. స్తంభాధికం బుల్లు తన్నకు నడ్డం బైన ఇట్టట్టు చని పట్టని నివాని, ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని, ఈ తప్పు సైరింపు ఇంకా దొంగిల బోవ నేనని మును ముట్ట ఏడ్చువాని, కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని, కూడవారి పట్టుకొని వెర్రపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడకపోబోడి కరుణతోడ బాలు కట్టదలచి. స్తంభాలు అడ్డం అవుతున్నాయి, ఆయనేమో వేగంగా పరిగెడతాడు, ఈవిడ పరిగెత్తలేక స్తంభానికి ఢీ కొట్టి కింద పడిపోతుంది, పట్టుకోలేకపోయింది కాసేపు. ఇంతలో కృష్ణుడు ఏం చేశాడు, అమ్మ పడిపోయి లేవగానే పరిగెత్తడం మానేసి ఇలా దొంగచూపులు చూసి ఏ పక్క నుంచి వచ్చి పట్టుకుంటుందో అన్నట్టుగా ఈ కంటి కొలుకులతో చూడడం మొదలెట్టాట. క్రీగంట చూస్తున్నాడు. మధ్య మధ్యలో, అమ్మా ఈ ఒక్కసారికి క్షమించే, ఇంకెప్పుడు వెన్న తిన్న కదా, తింటే తిన్నాను కోతికి పెట్టను, నీకు పుణ్యం ఉంటుంది కొట్టకే, నన్ను పట్టుకోకే, ఈ తప్పు క్షమించే అని ఏడవడం మొదలెట్టాట. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోవనేనని మునుముట్ట నేర్చువా అని, ఈ తప్పు క్షమించు ఇంకా దొంగతనం చెయ్యను అని ముట్టుకోవడానికి ముందే ఏడుస్తున్నట్టు. అక్కడెక్కడో కొరడాకర్ ఎలా అంటే అమ్మో అని ఏడవడం మొదలెట్టాడనమాట, కొట్టినట్టే మునుముట్ట అంటే ముట్టుకోవడానికి ముందే ఏడవడం అన్నమాట. కొంతమంది అలాగే నటిస్తారులేండి బాబు అని. భర్త ఎప్పుడైనా కోపంతో చేయొత్తాడండి, అమ్మ బాబోయ్ నన్ను కొట్టేశాడు అంటుంది ఒక ఆవిడ. అలా అయ్యింది కూడా. అలా కృష్ణుడు కూడా కాసేపు ముట్టుకోకుండానే ఏడవడం మొదలెట్టాడు. ఈలోపు అమ్మ మళ్ళీ కింద నుంచి లేచి కర్ర పుచ్చుకుని వెంటబడింది. ఆయన అసలే నల్లని ముఖం, దానికి తోడు కళ్ళకి కాటుకు పెట్టింది వాళ్ళమ్మ. ఈ కాటుకు ఇలా నులువేసుకుని ఈ కాటుకు ముఖం అంతా పూసుకున్నట్ట. ఆ పూసుకుంటే ఈ నల్లని ముఖానికి ఈ కాటుక అంటుకుని అదో వింత శోభ, అందంగా కనబడుతోంది ముఖం. ఈ కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువా అని. కాటుకతో కూడిన కన్నీళ్ళు వస్తూ ఉండగా అది ముఖమంతా పులుముకుంటూ ఒళ్ళంతా పులుముకుంటూ ఇలా ఇలా రాసేసుకుంటూ కాటుక అమ్మే ఇంక నన్ను కాటుక బాబోయ్ అంటున్నాడు ఆయన. ఆ కంఠం కూడా నిమిషానికో కంఠం అంట అది. ఈ క్షణంలో ఏడుపు కంఠం, అంతలోనే నవ్వు కంఠం, అంతలోనే మళ్ళీ బెంగ కంఠం, మళ్ళీ అంతలోనే ఆ పట్టుకో అండం. కాసేపు నవ్విస్తాడు, కాసేపు ఏడిపిస్తాడు, తాను ఏడుస్తాడు, ఎక్కిరిస్తాడు, ఇలాగా రకరకాల శబ్దాలు చేస్తూ పరిగెడుతున్నాడు. సనక సనందనాది యోగేశ్వరేశ్వరులు ఆయన వెంటపడి పట్టుకుందామని ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ హృదయములకు చెక్కలేదు ఆయన. పాపం నారదుడు రోజు ఆయన పట్టుకుందామని ఆయన వెంటే పడతాడు, ఆయనకి చెక్కలేదు. అటువంటి వాణ్ణి పట్టుకుంటానని బ్రహ్మాదులు కూడా పట్టుకోలేని పరమాత్మ వెంట అతి ప్రయత్నంతో పడింది ఆవిడ. మరేనా ఆయన ముసల్దాన్ని ఎందుకురా ఏడిపిస్తావు, దొరకరా దొరకరా అందిట పట్టుకోలేక, దొరకరా దొరకరా అందిగా ఒకసారి కదట మొమ్మారు దొరుకునాయనా 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 అంది. మూడు సార్లు పాపం తల్లి దొరుకు అంటే దొరికేస్తాడు ఆయన. అందుకని ఆ ప్రేమకి సరేలే దొరికేలే అని మనస్సులో అనుకున్నాడు. తక్కునొచ్చి ఆ కుడి జబ్బ పట్టేసుకుంది. తీరా పట్టుకుని కర్ర ఎత్తి కొట్టబోయి ఆ కర్రని కింద బారేసింది. అంటే అలిగి కొట్ట చేతులాడక చేతులు ఆడలేదు. చూస్తూ చూస్తూ ఆయన ఎప్పుడైనా ఆవిడ కొట్టగలదా? అసలు ఆ ముఖం చూస్తే ఎటువంటి దౌర్భాగ్యుడైనా కరిగిపోతాడు. శత్రువులు కూడా చంపే చంపడానికి వచ్చి కూడా ఆయన ముఖం చూస్తే తల్లబోతారట. అటువంటి సౌందర్యం అది. రావణాసురుడు రాముడి ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, కంసుడు కృష్ణుని చూసి తెల్లబోయాడు. ఏంటి అంత ప్రాణశత్రువులు కూడా, శాపవశాత్తు పుట్టిన నీచాతి నీచ క్రూరులైన రాక్షసులు కూడా ఆ ముఖమును చూచి కరిగి ఏమీ చేయలేకపోతున్నారంటే కన్నతల్లి ప్రేమైక స్వరూపిణి, ప్రేమభక్తి స్వరూపిణి అయిన యశోదాదేవి ఏం కొట్టగలదు? అందుకే అలిగి కొట్టలేక కర్ర కింద పారేసి అతన్ని పట్టుకుని కాసేపు నా తలకాయ పట్టుకుంటున్నాను రా బాబు నేను కొట్టలేక అంది. ఇప్పుడు ఆవిడకు లోపల బెంగ పట్టుకున్నది. వీణేం చెయ్యటం, లేక లేక పుట్టాడు, అలాగా గారం చేసి పెంచాను. గారం చేసి పెంచడం వల్ల ఏమో పాడైపోతున్నాడు, పాడైపోతున్నాడు కదా అని కర్ర పెట్టి కొడదామంటే చేతులు ఆడడం లేదు. పోని వదిలేద్దామంటే భవిష్యత్తులో పాడైపోతాడేమో, చదువు సంధ్య లేకపోతే ఎవరు పోషిస్తారు అని ఆలోచనలో పడిందట పాప ఆవిడ. బాలుడి తండని భావిల్తునందునా ఏ పెద్దలును నేరీ క్రమంబు వెర్రపుతో నా బుద్ధి వినిపింతునందునా తనుదానయ్యై బుద్ధి దప్పకుండు వెర్రపెరుంగుటకునై వినిపిల్తునా కలిగిలేకొక్కడుగాని లేడు ఒండరుంగక ఎంట నుండెడినందున చొచ్చి చూడనిదొక్క చోటు లేదు, చొచ్చి చూడనిదొక్క చోటు లేదు, తన్నునెవ్వరైనా తలపోయబారడి యోజలేదు, భీతి ఒకటి ఎరుగడు ఎల్లమి నోరకుండడు ఎక్క సఖ్యములాడు పట్టి శాస్తి చేయు భంగి ఎట్లు. వీడు పిల్లవాడు కదా, క్షమించి విడిచిపెడదాం, చూస్తూ చూస్తూ తంటి పిల్లవాడిని కొట్టడం ఎలాగా అని నేను ఎప్పుడైనా అనుకుందామా అంటే అది మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు క్షమించి విడిచిపెడితే వాడు పాడైపోతాడని, భవిష్యత్తులో లోక కంటకుడవుతాడని, విద్యా వినయములు లేకుండా పోతాడని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి పెద్దలైన వాళ్ళు చిన్నపిల్లలు పాడైపోతూ ఉంటే చూస్తూ చూస్తూ మందలించకుండా తిట్టకుండా కొట్టకుండా వదలకూడదు. పోని నాలుగు చితక్ కొడదామంటే లేక లేక పుట్టాడు. ఇక పిల్లలు పుట్టరని అందరూ చెప్పిన సమయంలో పుట్టాడు. అందుకని కలిగి లేకొక్కడు కాని లేడు, లేక లేక ఇక పిల్లలు పుట్టాలనుకున్న సమయంలో పుట్టాడు. కాబట్టి ఏం చేయాలి? కాస్త బెదిరిస్తే ఏమైనా దారిలో పడతాడేమో. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పడుండరా, ఎంత ఇల్లుంది ఇంట్లో ఆడుకోండిరా, మట్టి తినద్దురా, పెరుగు కొండలు పగల కొట్టద్దురా అని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళని చోటు అంటూ లేకుండా అన్ని చోట్లకి పోతాడు. చొచ్చి చూడనిది ఒక్క చోటు లేడు. అంటే ఈతడు చూడని ప్రదేశం లేదు, ఈతడు లేని ప్రదేశం లేదు. సర్వాంతర్యామి అన్నది ఆవిడ తెలియకుండానే అన్నది. ఈయన లేని ప్రదేశం లేదు, అంతటా ఉంటాడు. మరి ఇదేం మాయో? తనని గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటారనే బెంగలేదు. మహాత్ములు ఇతరులు ఏమైనా అనుకుంటారనే బెంగ పెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి, నిందాస్తుతులకు అతీతుడని అంతరార్థం. ఇప్పుడు మీరు తిడితే ఎంత, నాకు పొగిడితే ఎంత. పురాణం బాగుందని మెళ్ళో దండేస్తే పొంగిపోయేది లేదు, ఎందుకు పనికిరాదన్నంత మాత చేత కుంగిపోయేది లేదు. భగవంతుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రసాదించిన వాక్కును అందిస్తాం. మా శక్తి ఏమీ లేదు, మా శక్తి ఉందనుకుంటే భ్రమ. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు ఏమిటి నియమం అంటే, తనని గురించి ఒకరేదో అనుకుంటారనే భయము భీతి విడిచిపెట్టి ప్రవర్తిస్తారు. ఆయన అటువంటి వాడని చెప్పడనమాట. తన్ను ఎవరైనా తలపోయేవారిడి యోజ ఒకటి లేదు. తనని గురించి ఎవరైనా ఏదైనా చెడ్డగా అనుకుంటారా మంచిగా అనుకుంటారా అనే ఆలోచన లేదు అతనికి. భీతి ఒకటి ఎరుగడు, భయం అసలు ముందే ఎరగడు. మరి ఎలాగేతన్ని పోని ఊరుకుందామంటే ఎక్కసక్యములాడు. ఎలమి నూరకుండడు, ఎక్కసక్యములాడు. ఊరుకునే ఉండడు. ఊరుకోరా బాబు అని చెబితే ఎక్కసెక్కలాడతాడు, వేళాకోళాలాడతాడు, ఎక్కిరిస్తాడనమాట. ఇలా నాలిక బయట చీటికి బయటికిట అంటట. అలానేస్తే ఒళ్ళు మండిందిట ఆవిడికి. అది అక్కడ గొడవ. నాలిక బయట పెట్టి మరీ నన్ను ఎక్కిరిస్తాడా, వీడిని పట్టుకుని శాస్తి చెయ్యాలి, కొట్టలేం అయినా వాడిని శిక్షించాలి ఎలాగా అనుకుని అతని కేసి తిరిగి దెప్పింది. ముందు ఆలోచన తర్వాత వచ్చింది, కానీ ఆ తర్వాత ఏమని తెప్పింది, వీరెవ్వరు ఎప్పుడైనా పిల్లల్ని నువ్వు నువ్వు ఒరే అనవలసినటువంటి తల్లి ఏమండోయ్ అందంటే అర్థం ఏమిటి, వ్యంగ్యం, కోపం. అందుకని తమరెవరండి అందనమాట. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడు నువ్వెన్న కానరట గదా, చోరత్వం వించుకయును నేరరట, ధరిత్రి నిట్టి నియతులు కలరే. వీరెవరండి, ఓహో శ్రీకృష్ణులు గారంటే తమరేనా బాబు, ఎప్పుడు వెన్నముఖం చూసెరగరట్టుగా. మా కృష్ణుడు ఎంత మంచివాడో, అస్సలు వెన్నముఖం చూడలేదమ్మా, దొంగతనం అంటే అసలు ఎరగడు. భూలోకంలో ఇంత నిజాయితీపరుడు ఎవడన్నా ఉన్నాడా, నిజాయితీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఈయనకి ఇవ్వాలి, ఇటువంటి నిజాయితీపరుడు మరొకడు లేడు అని దెప్పి, ఆ దెప్పిన తర్వాత ఇక వ్యంగ్యం తట్టుకోలేక ముఖాముఖి మాట్లాడటం మొదలెట్టింది. వ్యంగ్యం పోయింది, వాచ్యం అయిపోయింది అనమాట. ఇంకా గారు గీరు నిజాయితీపరులు అండం మానేసి, ఓ అరి ఎన్ని అల్లరి పనులు చేస్తున్నావురా నువ్వు, ఒక్కనాడైనా మీ అమ్మ మాట విన్నావా, అసలు నీవు చేసే పనులు ఒకటా రెండా అని ఆయన ఆవిడ తిట్టడం మొదలెట్టింది. తిట్టడం అనడం కంటే దెప్పడం మొదలెట్టింది. ఆ దెప్పుడు ఏమైందో తెలిసినా, భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు. ఆవిడేమో ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన కోపం రంగరించి తిట్టాలనుకుంటే స్తోత్రాలు అయ్యాయి ఆవిడికి, ఆయనకి, పరమాత్మకి ఆవిడ తిట్లన్నీ స్తోత్రములు అయ్యాయి. ఏముందో చూడండి, ఆవిడ తోయంబులివి అని తొలగక చొచ్చదు. ఇవి నీళ్లు, నీళ్లలోకి వెళితే మునిగి చచ్చిపోతావు అన్నాను నేను చిన్నప్పుడు. చెప్పాంగా మనం, ఏడాది బాలుడే ఈత కొట్టడానికి పోయాడు యమునా నదిలోకి. ఇవి నీళ్లు, నీళ్లలోకి వెళితే మునిగిపోతావు అంటే వినిపించుకోకుండా, నాకు నీళ్ళంటే భయం ఏమిటి, నీళ్ల మీద ఇసకేసి మరీ వంతిని కడతానంటాడు. పైగా నేను చేపని అంటావు, ఏ నీళ్లలో అలా చేపలా ఈదగలవా అన్నది ఆవిడ. అంటే మత్స్యావతారం తెలియకుండానే ధరలవు గట్టయిన తరల నెత్త, అప్పుడప్పుడు నీళ్ళల్లో దూకి అడుగునన్న రాళ్ళు వీపు మీద పెట్టిలా పైకి తేలుస్తావు. నేను రాళ్ళెత్తుతా కొండలెత్తుతా అంటావు. అంటే కొండలెత్తింది ఏమిటి, కూరమవతారం. అందులో కూరమవతారం మంటితో నాటలు మానవు, మట్టితో ఆటలు మాను అంటే మట్టి నా భార్యగా నేను పైకి ఎత్తుతా ముట్టితో ఎత్తుతానంటావు. అంటే వరాహావతారం. కోరాడదున్నత స్తంభంబులు ఊపబోయదు, పెద్ద పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్ళి వాటిని ఊపి వీటిని పగలగొట్టండి ఎవరైనా, అందులోంచి బయటకు వస్తానంటట. అంటే నృసింహావతారం. అన్యుల నల్పంబులు అడుగంగ బారదు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికి మాలిన వస్తువులు మూడు అడుగులు ఇవ్వరా అని అడుగుతావు. ఇంత అల్పమైన వస్తువులు ఎందుకు అడుగుతావురా అంటే అందులో వామనావతారం. రాచవేటల్లో చాలా రవ్వ తెచ్చదు, గొడ్డలుచ్చుకుని అప్పుడప్పుడు నరికేస్తా అంటట. క్షత్రియుల యొక్క వేట చేసిన పరశురాముడు అన్నమాట. తర్వాత ఏమిటి, నీళ్లకు అడ్డంబు గట్టెదు,
నీళ్ల దగ్గరికి వెళ్ళి ఇసక రాళ్ళు వేసి నేను వంతెన కడతా యమునా నది కనివట్ట వారధి కట్టిన రామావతారం అన్నమాట. అంబరంబు మల్లకు నడుగవు వస్త్రం కట్టుకోకుండా తిరుగుతావు అనగా బుద్ధావతారం. ముసలివై హరివృత్తి మొన్నయ్య చూచెదు అప్పుడప్పుడు రోకలు ఒట్టుచ్చుకుని నేను రోకలుచ్చుకు తిరుగుతా చితక పొడుస్తా అంటాడు. ముసలి అంటే బలరామావతారం. ఇవన్నీ ఓ పక్కన పెట్టు. ఇంక కల్కితనములేల పుత్ర ఎందుకురా ఈ ఆడంగి వేషాలు అని ఒక అర్థం, ఈ నేర్పరితనం ఎందుకురా అని ఒక అర్థం. కల్కితనం అంటే జ్ఞానతనం అని అర్థం అనమాట. అందులో అంతరార్థం తెలియకుండానే రెండు అవతారాలు ఒకేసారి వచ్చాయి. కల్కితనము అనే శబ్దమునకు ఆడతనం అని ఒక అర్థం, అనగా మోహిని అవతారం. కల్కితనం అంటే భవిష్యత్తులో కల్కి అవతారం ఎత్తబోతున్నాడు. పైకి అర్థం ఏమిటి, ఒరే ఎందుకురా ఇంత తెలివితేటలు చూపిస్తావు, జాణతనాన్ని కూడా కల్కితనం అంటారనమాట, అదెందుకురా అన్నది. అందులో అవతారాలు వచ్చాయి. ఇంక నిన్ను వంప వ్రాల్పనే నేరన నియో నీవిటు క్రిందు మీదు ఎరుగకునికి. ఇంక నిన్ను పట్టుకోలేను అనుకున్నావా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను పట్టుకుంటాను. అండంలోనే నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను పట్టుకుంటాను అనగా నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తిన వేషం అనే శబ్దం అనకు అవతారం. నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తు, ఏ అవతారంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా నిన్ను గుర్తించే శక్తి నాకే ఉంది, ఎందుకంటే నేను మీ అమ్మని గనక. ఒక్క అమ్మకి మాత్రమే ఆ శక్తి ఉంది రోయ్, నిన్ను పట్టుకుని వంచి శిక్షించగలను, ఆ మాత్రం శక్తి లేదా అని పలికి ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ, ఆలలన్న గట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియ వాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్. ఆ యశోదాదేవి ఆయన్ని అక్కడ ఉన్న ఒక పెద్ద రోలు దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోలుకి వేసి కట్టింది. ఆ కట్టినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, ఆయన్ని ఎలా కట్టింది, ఏమిటన్నదో పక్కన పెడదాం. అసలు ఆ వ్యక్తి ఎవరు, అంతటి వ్యక్తిని తీసుకెళ్ళి కట్టింది ఆవిడ. ఆ వ్యక్తి గోపాలుడు, ఇంద్రియములు నదుపులో పెట్టేవాడు, గోపికల్ని గోపాలకుల్ని పరిపాలించేవాడు, భూమిని ఉద్ధరించిన వాడు, సర్వకాల సర్వావస్థలలో మహాతేజస్శాలి, అటువంటి వాణ్ణి రోటికి కట్టింది. నవనీత చౌర్య లీలుడు, ఇక వెన్న దొంగతనం చేయటంలో అంత గొప్పవాడు మరొకడు లేడు. ప్రియ వాగ్జాలున్, ఆయన మాట్లాడితే ఎవడైనా పరవశుడైపోతాట, అంత గొప్పవాణ్ణి కట్టిందిట. పరివిస్మిత గోపాలున్, ఎప్పుడు నవ్వుముఖంతో ఉంటాడు అటువంటి వాణ్ణి. ముక్తాలలామ పాలున్, ముత్యాలహారం చంద్రహారం నెత్తిమీద ధరించిన వాణ్ణి బాలుణ్ణి కట్టింది. ఇక్కడే ఓ తమాషా జరిగింది. ఆవిడ ఓ మంచి తాడు పట్టుకొచ్చింది. ఆ తాడు పట్టుకొచ్చి రోటికి కట్టాలనుకున్నది. అసలు రోటికి కట్టడం ఏమిటి, తాడుతో కట్టడం ఏమిటి, దీని వెనకాతలు ఒక సుగూఢమైన అత్యద్భుతమైన ధర్మ సూక్ష్మం వేదాంత రహస్యం ఉన్నది. ఉలూఖలము అనగా జ్ఞానాజ్ఞాన వివేకము అనర్థం. కొంచెం తేలిగ్గా చెప్పుకుందాం. ఇప్పుడు వేదాంత పరిభాషను తేలిగ్గా చెబితే కానీ అర్థం కాదు గనక. పూర్వం ధాన్యం పట్టుకొచ్చి రోట్లో వేసి దంచి బియ్యం తయారు చేసేవారు. ఇప్పుడు రైస్ మిల్లులు వచ్చాయి, అదేనా తిరిగే రోలు, మిషన్తో తిరిగే రోళ్ళు ఇవి. పూర్వం రోకళ్లతో రోట్లో ముందు ధాన్యం వేసి దంచేవారు. అలా దంచితే ఏమవుతుంది, ధాన్యం పైన ఉన్న పొట్టు ఊడిపోతుంది. ఆ తర్వాత దాన్ని చెరిగి బియ్యం పక్కకి తీసి పొట్టు పక్కకి తీసేవారు. అంటే ఓకని బియ్యాన్ని వేరు చేయడానికి ధాన్యం గింజలో ఉన్న బియ్యం ఆహారంగా మనకు అందించడం కోసం రోలు వాడేవారు. ధాన్యం గింజలున్నాయే అవి జ్ఞానము, అందులో ఉన్నటువంటి పైన ఉన్న పొట్టుందే అది అజ్ఞానం. ఈ సారము లేని సంసారంలో మనము కూడా ఒక కోణంలో జ్ఞానము మరొక వైపున అజ్ఞానము, ఈ రెండింటితో నిండి ఉన్నాం. అనగా సత్వగుణముతో ఉంటున్నాం, రజస్తమో గుణాలతోనూ ఉంటున్నాం. జ్ఞానము ఉన్నది, అజ్ఞానము ఉన్నది. ఈ రెండు గంటలు జ్ఞానంలో మగ్నులవుతారు. స్వస్తి అండంతో మళ్ళీ మామూలు అజ్ఞానం, ప్రసాదం యుద్ధం అన్ని మామూలు అయిపోతాయి. అంటే మీలాంటి జ్ఞానులు కాదు, సహజంగా అలా వెళ్లే వాళ్ళ గురించి చెబుతున్నాను. ప్రతి వ్యక్తిలో రెండు కోణాలు ఉంటాయి, జ్ఞానమును అజ్ఞానమును ఒక్క పోటుతో వేరు చేయనది ఉలూఖలము. దానికి అందుకు పేరు వచ్చింది. మీరు బాగా రోట్లో వేసి రోకలితో బాధ్యే కదా నాలుగు దెబ్బలు తగిలితే అప్పుడు ధాన్యం గింజ పైన ఉన్న చెత్త పోతోంది, లోపల ఉన్నటువంటి బియ్యపు గింజ మిగులుతోంది. అందుకే గురువులు ఏం చేస్తారు, కఠినమైన సాధన చేయించి అవసరమైతే దెబ్బలు కొట్టి తిట్టి ఇప్పటి మాటలో చెప్పాలంటే మనిషికి జ్ఞానాన్ని ఇస్తారు. తద్వారా అజ్ఞానమనే ఓకని రోకలి దెబ్బతో కొట్టినట్టుగా తొలగించి జ్ఞానం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వంటి వారు శిష్యులకి ఎన్ని కఠిన పరీక్షలు పెట్టారంటే గురువులు ఎప్పుడూ కఠిన పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలో నెగ్గితే అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు, అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి పుట్టుకతో మనందరం ధాన్యం గింజలం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధాన్యం గింజగా ఉన్నవాడు బియ్యం అవ్వాలి, పైనున్న పొట్టు పోవాలి. అలా చేసేదానికి ఉలూకలము. దానికి కావలసింది ఏమిటనమాట, ముందు అసలంటూ ఆ ఉలూకలమును తెచ్చుకోవడం, దాన్ని పట్టుకోవడం. ముందు దాన్ని రోటిని పట్టుకుంటే ఆ తర్వాత ఆ రోటి ద్వారా విముక్తి అనేది వస్తుంది. ఎవడైనా జీవితంలో తెలుసో తెలియకో కొన్ని కర్మలు చేసి ఆ కర్మలకి కట్టుబడి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టి ఇందులోనే నానాయాతన పడుతూ ఉంటే అలా పడుతున్నటువంటి వాడు జీవితంలో ఒకసారైనా పరమాత్మని రక్షించు బాబోయ్ అని వేడుకుంటే అప్పుడు ఆయన వస్తాడు. వచ్చి తన ఎంతట తానే ప్రేమ అనే పాశమునకు లొంగుతాడు. మన ఇంట్లో మనల్ని రక్షించాలంటే ముందు ఆయన రావాలి. రావాలంటే ఎలా పడితే అలా రాలేడు. ప్రేమ పాశము తప్ప భగవంతుణ్ణి ఇంటిలోకి తీసుకొచ్చేది మరొకట్లేదు. అందుకే అన్నిటికంటే భక్తి గొప్పది. యశోదానందుడు భక్తులు, ఆ భక్తి పాశం వల్ల వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఆ భక్తి అనే తాడుతోటి ఇప్పుడు ఆవిడ ఉలూకలానికి రోటికి కట్టింది. అలా కట్టగానే ఆవిడకి అప్పటి వరకు ఉన్న ఆవరణ దోషం తొలగించాలి. ఆవిడకే కాదు ఇంకో ఇద్దరికి తొలగించబోతున్నాడు ఆయన. అందువల్ల ఉలూకలమునకు బంధింపబడుట అనగా సంసారం అనేటటువంటి దానిలో ప్రవేశించి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియలేనటువంటి వాళ్ళని తనయంత తాను ప్రేమతో చేరి పట్టుకుని వారిని జ్ఞానుల్ని చేసి అజ్ఞానమనే ఓకని ఎగరగొట్టి ఆ తర్వాత వాళ్ళని శాశ్వత కైవల్యానికి పంపుట అని అంతరార్థమని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పుకున్న మాట శోరసాగర్లో చాలా అపూర్వంగా రాశారు దీనిని. అందుకే ఇప్పుడు ఆ తల్లి కట్టేటప్పుడు స్తంభాలు ఉన్నాయి, పక్కన స్తంభానికి కట్టలేదు. చూడండి, ఆవిడని రోలికే కట్టుబడేలా చేశాడు ఆయన. తద్వారా ఆ ఊక తొలగించినట్టుగా ఆవిడలో ఉన్న మమకారం అనే పాశం తొలగించాలి. ఇంకా ఇద్దరు మహానుభావులకి శాప విముక్తి కలగజేయాలి. ఇప్పుడు ఆవిడ తీసుకెళ్లి రోటికి కట్టింది. కట్టాలంటే తాడు తెచ్చింది, పెద్ద తాడు. పశువుల కాపుర్లు కాబట్టి ఇంట్లో చాలా తాళ్లున్నాయి. ఓ పెద్ద తాడు పట్టుకొచ్చి ఆ పొట్ట కట్టబోతే రెండొంగుళాలు తగ్గిందిట. ఏమిటా రెండొంగుళాలు అంటే, అదే ఒకటి జీవుడు మరొకటి పరమాత్మ. సరిగ్గా జీవుణ్ణి పరమాత్మతో సంధించాలంటే ఈ రెండు కలవాలి. అనగా జీవుడు సంపూర్ణంగా పరమాత్మలో లీనమవ్వాలి. అలా కాకుండా అహంకరించినంతకాలం జీవుడు జీవుడే, పరమాత్మ పరమాత్మే. ఈ రెండు కలవాలంటే ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈవిడ దగ్గర ఇంకా అహంకారం ఉన్నది, నేను తల్లిని కట్టగలను కట్టగలను నేను అనే భావన ఉన్నది. అది ఉండడం వల్ల సరిగ్గా రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఆ జీవాత్మ పరమాత్మలకు సంబంధించి ఒక అంగుళం జీవుడు, ఒక అంగుళం పరమాత్మ. అవి అతుక్కోవు. అతుక్కోవాలంటే మనలో ఉన్న అహంకారం విడవాలి. ఆవిడ విడవలేదు. అందుకే ఎంత ప్రయత్నించినా తాడుతో కడదామంటే రెండు అంగుళాలు తగ్గింది. మళ్ళీ లోపలికెళ్ళి ఇంకో తాడు తెచ్చింది, దీనికి ఉడేసింది. మళ్ళీ ప్రయత్నించింది, రెండు అంగుళాలే తగ్గాయి. ఇక్కడే మళ్ళీ మనకు అనుమానం, ఈవిడ లోపలికెళ్ళి తాళ్ళు పట్టుకొచ్చే సమయంలో ఈయన పారిపోలేదానని. కావాలని దొరికాడుగా, చూద్దాం మా అమ్మ ఎంతసేపు ప్రయత్నిస్తుందో, కడుతుందా లేదా, అహంకారం వదులుతుందా లేదా. అందుకే ఆయన రోలు దగ్గర నవ్వుతూ అలా ఉండిపోయాడు. ఇదో నువ్వు కదలకు, కదిలేమంటే తను ఇక్కడే ఉండే అని వెళ్ళి మళ్ళీ ఇంకో తోడు తెచ్చింది, మళ్ళీ బంధించింది. అయినా రెండంగుళాలు తగ్గింది. తజ్జననిలో గిటంగల రజ్జు పరంపరల గ్రంవరం సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే. ఎంత అందమైన పద్యం అండి. ఆ తల్లి లోపలికి వెళ్ళింది, వెళ్ళి లోపల ఉన్న తాళ్ళన్నీ పట్టుకొచ్చింది. ఒకటా రెండా పశువులు కట్టడం కోసం కొట్టం నిండా అన్ని తాళ్లే. ఆ తాళ్ళు ఒకదానికొకటి 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 ముడిపెట్టి ఇన్ని తాళ్ళన్నిటినీ కలిపి ఆయన బొజ్జని రజ్జువులతో రోటికి కట్టాలని ఎంత ప్రయత్నించినా రెండంగుళాలు తగ్గుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ప్రయత్నం సఫలీకృతం అవ్వడం లేదు, ఆయన పొట్ట దొరకడంలా కట్టలేకపోతుంది. ఎందుకని, ఆ బొజ్జ మామూలు బొజ్జ, పద్మాకర్ గారి బొజ్జ అయితే టక్కుని దిరిగేసి కట్టేయచ్చు. ఇదేముంది దీని మొహం? అది జగజ్జాలములున్న బొజ్జ. ఆ బొజ్జలో జగజ్జాలాలు ఉన్నాయి. ఈ సమస్త లోకాలు భువన బ్రహ్మాండములన్నీ ఉన్నాయి. కడుపులో ఇన్ని లోకములు పెట్టుకున్న స్వామివారి పొట్టని ఒక తాడుతో కట్టగలరా? ఆలోచించండి, ఒక్క భూలోకాన్ని కట్టాలంటే ఎంత తాడు కావాలి? అటువంటిది ఇటువంటి ఎన్నో లోకములున్న బొజ్జ పైకల ఇంత బుజ్జి బొజ్జ కింద ఉన్నా ఆ బుజ్జి బొజ్జలో జగజ్జాలాలు ఉన్నాయి. అందువల్ల ఆవిడ ఎంత ప్రయత్నించినా ఈ తాళ్లతో కట్టలేకపోయింది. వెలి లోను మొదలు తుది నడుములు లేక వ్యాపకంపు మనసిన విష్ణున్. ఆయన ఎటువంటి వాడు? ఆది మధ్య అంతం లేనివాడు. ఆయన్ని పట్టుకుని ఇది నీ మొదలు, ఇది నీ తుది, ఇది నీ నడుము అని చెప్పలేము ఎవరం. ఆది మధ్యాంతరహితుడై అంతటా వ్యాపించిన సమస్త లోకాలలోనూ నిండి ఉన్న అపూర్వ చిచ్చక్తి స్వరూపుడైన పరమాత్ముణ్ణి కట్టాలి. కట్టాలంటే ఎవరు కట్టగలరు? అలవడునే కట్ట ప్రణతురాలు కాకున్నన్. ఎంతో భక్తురాలైతే తప్ప సామాన్యులెవరూ ఆయన్ని కట్టలేరు. ఎందుకంటే ఆయన శరీరం అనంతము గనక, సర్వవ్యాపకం గనక. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావలి చిక్కెన తడులీల తల్లి చేతల్ రోల. ఆయన నిరంతరం వేదాలలో తిరుగుతాడు. వేదములు ఆయననే వర్ణిస్తాయి. నిరంతరం వేదములు ఓం సహస్ర శేరషాః పురుష సహస్రాక్ష సహస్రపాతని వర్ణిస్తున్నాయి. అలా వర్ణించే వేదముల పాశములకు దొరకడు ఆయన. సనక సనందనాది యోగులు నిరంతరం మనస్సులో ఓం నమో నారాయణాయ అని ధ్యానం చేస్తూ, యోగ సాధన చేస్తూ విష్ణువుని మనస్సులో నిలబెట్టుకుంటారు. అలాంటి సనక సనందనాదుల హృదయ పద్మములకు దొరకడు. లక్ష్మీదేవి ఆయన భార్య, అటువంటి లక్ష్మీదేవికే దొరకడు ఆయన. కానీ కేవలం తల్లికి మాత్రమే దొరికేట, కేవలం ప్రేమ వల్ల, లీల వల్ల, తల్లికి తన మీద ఉన్న ప్రేమ వల్ల ఆవిడికి దొరికాడు తప్ప లేకపోతే ఎవరైనా అసలు తాడు తెచ్చి కట్టగలరా ఆయన్ని? సంగడి దిరిగడి శంభుడు అంగాశ్రయుడైన ఎట్టి సిరియును ఆత్మజుడై ఉప్పొంగడి పద్మజుడును గోపాలాంగన క్రియ కరుణ వడయరఖిలేశ్వరుచేన్. ఎప్పుడూ పక్కనే తిరుగుతాడు శివుడు. ఆ ఇద్దరికి భేదం లేదు. కావాలని విష్ణువు అలంకార ప్రియుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు భోజనం చేయాలంటే ఆ భోజనం చేసే శాల ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి. మీరు అన్నం తినడానికి డైనింగ్ రూమ్లో కూర్చున్నారు. అప్పుడు ఆ శాల కనుక శ్మశానంలాగా ఎముకలతో ఉంటే మీరు అన్నం తినగలరా? అంటే పోషకుడు పోషించేవాడు విష్ణువు. పోషణ అంటే ఏమిటి? ఉచ్చస్థితికి తీసుకెళ్ళుట ఆహారశాల వంటిది. ఆహారశాల పవిత్రంగా చక్కగా వెలుగుతున్న అగ్నితో, సువాసనతో, ఘుమఘుమలాడుతున్న పిండి వంటలతో, మంచి వెండి కంచాలతో, బంగారు కంచాలతో, లేకపోతే ఆకులతో ఉంటే తినగలం. అందుకని విష్ణుడు పోషకుడు గనక ఆహ్లాదంగా ఉండడానికి అలంకారంతో ఉన్నాడు. ఇప్పుడు అంతరార్థం ఎంతైందో మీకు? అలంకారం అంటే పోషణ. మీరు ఎప్పుడు భోజనం చేయాలన్నా ముందు ఆ శాల బాగుండాలి. ఓ పక్కన దుర్వాసనతో ఉన్న అంట్లు, మరో పక్కనేమో చీదుకుంటున్నవాడు ఒకడో, ఇవన్నీ ఉన్నాయంటే అన్నం ఏం తింటావు అక్కడ? అందుకని ఇక మీద ఎప్పుడు ఈ ప్రశ్న అడగక్కర్లా. కృష్ణుడు ఎందుకండి అలంకారం చేసుకుంటున్నాడు? ఏ అలంకారం చేసుకోకపోతే ఆయన అందంగా లేడా అని అడగక్కర్లా. ఇందులో అంతరార్థం ఏమిటంటే అది పోషణా స్థలము, ఆహార స్థలము, సుఖంగా ఉండే స్థలం. పడుకునే గది ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అప్పుడు నిద్రపడుతుంది. చక్కని మంచం, ఏదో కాస్తో కొస్తో ఏసీయో, లేకపోతే ఏదో నానేసీయో, ఏదో ఒకటి మొత్తం మీద. అంతేగాని ఎండలో నానేసి బయట దరిద్రపు గడ్డి మీద పడుకోబెడితే ఏం నిద్ర అవుతాం? కాబట్టి నిద్ర, ఆహారము, విహారము, ఇలా కూర్చునేవి, ఇవన్నీ కూడా అలంకారంగా ఉంటే అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇదంతా విష్ణువు. అంటే ఆహార విహారాదులన్నీ విష్ణువు. అలంకారం అంటే సుఖంగా ఉంచుట. అదే శివుడు ఏం చేస్తున్నాడు? శివరూపంలో ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ లయం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలి? ఓ శవాన్ని తీసుకెళ్లేవాడు ఒళ్ళంతా నగలేసుకుని మా నాన్న చచ్చిపోయాడు అని వెడతాడా? వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళాక ఈ మొత్తం శవం మీద అంతా తీసేసి గొడ్డేసి ఏడుస్తూ గుండు కొట్టించుకుని ఇంకా అంగవస్త్రం వేసుకుని పెడతాడు. ఆ శ్మశానానికి వెళ్ళేవాడి చేతిలో ఏదో నిప్పు ఉంటుంది, కొండ పట్టుకుని పెడతాడు తప్ప మీరు ఎక్కడ చూడ. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు కూడా అలంకరించుకుంటే ఈ సృష్టిలో ఏం చేయలేము, అది వేరే విషయం. కానీ తల్లో తండ్రో పోతే ఏడుస్తూ పోవాలి. అప్పుడు ఈ అలంకారాలు తీయాలి, చేతికున్న బంగారం తీయించాలి. అది ఎందుకంటే అది తగలబెట్టబడి పైకి వెళ్ళిపోయే ప్రదేశము గనక. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మీ అందరం నాలో లయమైపోతారా, ఇది చిట్ట చివరి విశ్రాంతిరా, ఇది మదిలీరా అని చెప్పడానికి బూడిద మాత్రం పూసుకుని అలంకారాలు తీసి కొంచెం పాములతో విషంతో కనబడతాడు. లయమునకు కావలసిన వేషం అది, పోషణకు కావలసిన వేషం ఇది. అందుకే ఆ ఇద్దరు ఒకటే, కానీ చేసే పనిని బట్టి వేషం మారిపోతుంది అనమాట. ఈ పద్మాకర్ గారే మా అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను మరి, అంతే గుండు గీయించుకుని వెనకాతలో పిలక పెట్టుకుని నెల క్రితం చేసిన పని వేరు. ఇప్పుడు ఆ పనితో ఆ వేషంతో ఇక్కడ పురాణం చెప్పకూడదు. అందుకని ఇక్కడికి వచ్చేసరికి గొలుసు, అక్కడికి వచ్చేసరికి కన్నీటి పులుసు. ఈ రెండింటికి తేడా ఇప్పుడు కనబడితే అటు అలంకార ప్రియత్వం, ఇటు అభిషేక ప్రియత్వము, కేవలము విభూతి ప్రియత్వము. ఈ రెండింటితో లోకాలను రక్షిస్తున్న పుణ్యాత్ములు. అందుకే ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటైనా ఎప్పుడూ పక్కనే శివకేశవులు కలిసున్నా, శివకేశవ నామములకు అభేదం చెప్పమని చెప్పినా, అంతటి శివుడికి కూడా ఇవాళ ఈ గోపికకి పట్టిన భాగ్యం పట్టలేదంటున్నారు భాగవతంలో. సంగడి తిరిగడి శంభుడు ఎంత బాగా చెప్పారో అండి, పక్కనే తిరిగే శివుడికి ఇవాళ యశోదకి పట్టిన భాగ్యం పట్టలేదు. ఎందుకంటే ఆయన కూడా ఈయన తాడుతో కట్టలేదు కనుక. అంగాశ్రయ్యైన సిరియు, ఎప్పుడు వక్షస్థలం మీదే ఉంటుంది లక్ష్మి, ఆవిడ కూడా ఈయన్ని కట్టలేదు. ఆయనే మెళ్ళో తాళి కట్టాడు తప్ప, కట్టే భాగ్యం ఆయనకు వచ్చింది. కానీ ఆవిడెప్పుడు భర్తను కట్టలేకపోయింది, ఇంకా సత్యభామైనా కట్టింది ఆయన్ని. కానీ పాపం ఆవిడికి దక్కలేదట. ఆత్మధుడై ఉప్పొంగిడి పద్మధుడును, నేను ఆయన కొడుకుని, ఆయన నాభిలో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టినవాడిని, ఎప్పుడు ఆయన బొడ్డులోనే విశ్రాంతి తీసుకుంటాను నేను పసిబిడ్డలా అని నిరంతరం ఉప్పొంగిపోయే బ్రహ్మగారు వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ కట్టలేకపోయాడు. ఇవాళ గోపాలాంగనకి వచ్చిన మహాభాగ్యం, ఈ గోపికకి, ఈ యశోదకి పట్టిన భాగ్యం ఆనాటి వరకు ఎవరికీ పట్టలేదు. ఆవిడికి మాత్రమే పూర్వజన్మ సుకృతం వల్ల అంత భాగ్యం పట్టి రోటికి ఆయన్ని కట్టగలిగింది, సంసార బంధం నుంచి విముక్తి పొందగలిగింది. కొన్ని కోట్ల జన్మల సుకృతం అన్నమాట ఆయన అపార కరుణ. జ్ఞానులచే, మౌనులచే, దానులచే, యోగ సంవిధానులచేతంపూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెం. జ్ఞానులు నిరంతరం అంతరార్థాలతో కొట్టుమిట్టాడేటటువంటి పండితులు ఆయన్ని పట్టుకోలేరు. ఈ జ్ఞానం వ్యర్థం గుర్తుపెట్టుకోండి. భక్తి లేకపోతే ఇదంతా వ్యర్థం అని చెప్పేశారు భాగవతంలోనే కాదు, ఇంచుమించు పురాణాలన్నీ అలాగే చెప్పాయి. ఈ జ్ఞానులకు దొరకడు, మునీశ్వరులకు దొరకడు, నిరంతర మౌన వ్రతంతో ఆయనని స్మరించే మౌనులకు దొరకడు, దానము చేసే దానులకు దొరకడు, యోగ సంవిధానుల చేతం అనుక్షణం యోగాభ్యాసం చేసి నీలో దేవుడున్నాడని చెప్పే వాళ్ళకి ఆయన ఏం దొరకడు. కేవలం భక్తియుతులకు దొరికినంత తేలికగా పరమాత్ముడు ఇక ఏ మార్గమునకు చెక్కడు గనకే పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెన్. భక్తి కలిగిన వారికి దొరికినట్టుగా లక్ష్మీ వల్లభుడు ఇంకా ఎవ్వరికీ దొరకడు. అమాయక భక్తితో, వాత్సల్య భక్తితో, ప్రేమ భక్తితో యశోద మాత్రమే ఆయనకి సన్నిహితంగా వెళ్ళి ఆయన్ని బంధించగలిగింది, ఆయన్ని కట్టగలిగింది. కాబట్టి పరాకాష్ఠ భగవంతుడిని పొందడానికి ఉత్తమ మార్గం భక్తి మాత్రమే అని మళ్ళీ ఒకసారి భాగవతం మనకి నిరూపించింది. అందుకే నారద భక్తి సూత్రాలలో మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి, మోక్షమిచ్చే వస్తువులలో భక్తి చాలా గొప్పది. నా పరమాత్ముడు, నావాడు, నావాడు, నావాడు అనుకుంటూ ఆయనని నిరంతరం తలుచుకుని ఆయన నామస్మరణం చేసి ఆయన కథలు వింటే చాలా తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట. అందువల్ల ఆయన ఇంకెవరికీ దొరక్క, ఆవిడికే దొరికాట. ఎందుకు దొరికాడు? అది కూడా ఆవిడ కాసేపు తాళ్ళు పట్టుకొచ్చి, తాళ్ళు పట్టుకొచ్చి ఒకదానికోటి ముడిపెట్టి ముడిపెట్టి కట్టాలనుకుని కట్టలేక ఒడల చెమటలెగయ్యా ఒళ్ళంతా చెమట పట్టేసింది పాపం. ఉత్తరీయము జార పైన కండువా కిందకి జారిపోయింది, పైన చీర కొంగిల కిందకి జారిపోయింది అన్నమాట. కట్టరాని తనని కట్టాలని కంకణం కట్టుకున్న తల్లిని చూచి జాలి పడిపోయాడు. కృష్ణ, అందరూ నవ్వుతున్నారా, నువ్వు దొరకట్లేదు, ఇదేం విచిత్రమో, అస్సలు నీ బొజ్జ చూస్తే ఎంత బుజ్జి బొజ్జ, ఈ బుజ్జి బొజ్జనేమో ఇన్ని తాళ్ళేసినా కట్టలేకపోతున్నాను, ఏమ్మాయో ఏమిటో అని కొనుక్కుంటూ లోపల లోపల ఇవాళ కృష్ణుడిని కట్టకపోతే అంతా నన్ను చూసి నవ్వుతారు, మా బుజ్జాడేమో దొరకట్లేదు అని లోపల లోపల దొరకకూడదా, ఆ భగవంతుడి అనుగ్రహంతో మా బాబు దొరకకూడదా అని కొంచెం మెత్తబడి ప్రేమతో తలుచుకుందిట. ఆవిడ కన్నీళ్లు, ఆవిడ ప్రేమ, ఆవిడ శరణాగతి ఇవన్నీ చూసి జాలిపడిపోయాడు. బంధ విమోచనుడీసుడు, ఆయన నిజానికి బంధాల నుంచి బయటపారేస్తాడు. ఆయన పేరే బంధ విమోచనుడు. అటువంటి ఈసుడు బంధింప పెనంగు జనని పాటోర్చి, తనని కట్టుకోవాలనుకున్న తల్లి యొక్క పాటలు చూశాట. పాపం మా అమ్మ ఎంత కష్టపడిపోతుందో, ఇందాకటి నుంచి గంట నుంచి ఎంతో మంట పొందుతూ ఒకతాడిని ఒకదాన్ని ఒకదాన్ని ఒకటి ముడివేసి తంటాలు పడుతోంది, ఈవిని అనుగ్రహిద్దామనుకుని సుహృద్బంధుడుగా ఉన్న జనని బంధం బునగట్టు వడియ పాటించినృప. ఆయన సుహృద్బంధుడు, మంచి వాళ్ళకి బంధువు, ప్రేమ కలిగిన వాళ్ళకి బంధువు, శరణు అన్న వాళ్ళని రక్షించే ఆత్మబంధువు. అందువల్ల ఏం చేశాడు ఆయన, పోన్లే అమ్మా ఇంత కష్టపడుతున్నావా, ఈసారికి దొరుకుతానులే అన్నట. దొరుకుతానని అన్నాడో లేదో తక్కన ఆ రెండంగుళాలు సరిపోయింది పుట్ట తాడు. అప్పటిదాకా ఎన్ని తాళ్ళు ఒకదానికొకటి అనుసంధానం చేసి ముళ్ళు వేసినా దొరకని ఆయన బొజ్జ, నేను దొరికాను కట్టుకో అన్నాడో లేదో, సరిగ్గా రెండంగుళాలు సరిపోయి ముడి వెయ్యడానికి కావలసినంత తాడు వచ్చిందిట బయటికి. ఇప్పుడు ముడి వేసింది ఆవిడ. అప్పుడు తెల్లబోయి ఇన్ని తాళ్ళు పట్టుకొచ్చానా, అయినా దొరకలేదా, ఇంక విసిగిపోయి ఎలాగే కూర్చుని మా అబ్బాయి మొహం కేసు చూస్తూ ఉన్నానా, ఇప్పుడు ఈ తాడు దొరికిందా, ఈయన పొట్టకి కట్టడానికి రోటికి కావలసినంత పొడుగుతాడు వచ్చిందా, ఏమిటి చిత్రం, ఇది ఏమన్నా దేవమాయా దయ్యమ్మాయా, మా అబ్బాయిని శరణ కోరితే చాలు అన్ని పనులు అయిపోతున్నాయి అనుకుని కృష్ణుడికేసి ఇలా చూసి ఇదంతా నీ మహిమేనా అన్నట్టుగా మళ్ళీ అంతలోనే పిల్లాడు కదండి నమ్మలేక అబ్బాబ్బే మా అబ్బాయిని అలా దిష్టి కొట్టకూడదు, ఏదో దొరుకుతుంది ఇక్కడ ఏదో ఉందనుకుని నీ పాటలు పడవరా లోపల పోయిందట అమ్మాయ కట్టాన్రా బాబు అనుకుని. అప్పటికావిడ ప్రయత్నం ఫలించగానే కొండెక్కినంత ఆనందం వచ్చింది. నిజంగా కొండెక్కడమే అంటే వైకుంఠానికి వెళ్ళినంత ఆనందం కలిగింది ఆయన కట్టడం. కట్టగానే ఆయన్ని కట్టడం అంటే అసలు వైకుంఠానికి వెళ్ళడం కంటే కూడా గొప్ప పని. వైకుంఠానికి వెళ్ళేనే కిందకి దిగిరావచ్చు, కానీ ఆయన్ని కట్టగలిగిన వారికి మాత్రం ఇంక జీవితంలో భవబంధాలు ఉండవు. అటువంటి పరమాత్మని కట్టి వంటింటిలో తన పనులు చూసుకొనడానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ అలా వెళ్ళగానే కృష్ణుడు ఎందుకు దొరికాడు ఈవిడికి ఇంతకీ, ఆయన చేయవలసిన పని మరొకటి ఉన్నది. ఇద్దరు మహానుభావులు ఉన్నారు, వారికి శాప విముక్తి కలగజేయాలి. కుబేరుడికి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకటి పేరు నలకోబరుడు, మరొకటి పేరు మణిగ్రీవుడు, అనగా ఒకడేమో కాముకుడు, రెండోవాడు కామ సహాయకుడు. నలకోబర శబ్దానికి తన సౌందర్యము మీద వ్యామోహము కలిగి ఆ సౌందర్యమును కామమునకు వినియోగించువాడు. మణిగ్రీవుడని రెండోవాడు ఉన్నాడు, అనగా వాడికి ఎంతసేపు సౌందర్య వ్యామోహంతో పాటు ధన వ్యామోహము ఉండి అన్నగారి యొక్క చెడ్డ మార్గానికి తోడుపడువాడు అని అర్థం. ఈ ఇద్దరు నారదుని శాపం వల్ల జంట మద్ది చెట్లు అయ్యారు. కుబేరుని కొడుకులు నలకోబర మణిగ్రీవులనే ఇద్దరు నారద శాపం వల్ల జంట మద్ది చెట్లై చాలా కాలం నుంచి వ్రేపల్లెలో నానాయాతన పడుతున్నారు. వారికి శాప విముక్తి కలగజెయ్యడం కోసమే కృష్ణుడు ఇంతల్లరి చేసి తల్లిని రెచ్చగొట్టి కావాలని రోటికి తనను తాను బంధింపజేసుకున్నాడు. అనగానే వెంటనే పరీక్షిత్ గారికి అనుమానం వచ్చింది. చాలా గొప్ప విషయం, నారదుడు తొందరపడి ఎవరిని చెప్పించడు, అరుదుగా శాపం పెడతాడు. నారదుడు శాపం పెట్టడం అంటే చాలా అరుదైన విషయం, ఎప్పుడో గాని కోపం రాదు. అటువంటిది నారదుడు శాపం పెట్టాడా, కారణమేమిటి, అనుగ్రహించి గురువై జ్ఞానబోధ చేసే మహామహితాత్ముడైన వాల్మీకి చేత ఎంతో పవిత్రమైన రామాయణం రాయించినవాడు, వ్యాసుని చేత భాగవతం రాయించినవాడు, అటువంటి వాడు కోపగించి శపించాడా, నారదుడేల శపించను, వారా వృక్షత్వమునకు వచ్చిన పనికి కారణమయ్యది యోగికులారాధ్యయ రుంగ చెప్పుమయ్యవి నియదన్. నారదుడు ఎందుకు శపించాడు, వాళ్ళు చెట్లు అయిపోయారు అంటున్నావు నువ్వు, వృక్షములుగా మారిపోవడానికి అంత పాపం ఏం చేశారు వాళ్ళు, ఎంతో మహాపాపం చేస్తే తప్ప వృక్షములుగా మారండి అని నారదుడు శపించడే, వృక్షత్వానికి వచ్చారంటే ఏదో అపరాధం చేసి ఉంటారు, ఏమిటి అపరాధం. యోగి కులారాధ్య సుఖయోగీంద్ర ఈ కథ నాకు వివరించు. కారణం ఒకటి ఉందండి, చెట్లు జడములు, చైతన్యం ఉండి కూడా కదలలేవు అవి, వాటికి ఈ కామక్రోధాదులు ఉండవు, మంచు ఎండ వర్షం ఇవన్నీ తట్టుకుంటూ గిజగిజలాడుతూ ప్రకృతిని రక్షిస్తాయి. అలా రక్షించేటటువంటి ఆ చెట్లు అవ్వాలంటే పూర్వకాలంలో ఈ జడత్వమునకు కావలసిన కొన్ని పనులు చేయాలి. తీవ్ర కాముకాహ వృక్షరూపేణ జాయతే అని మీకు ఇప్పుడు అంతరార్థం తెలిసింది కదా. పూర్వకాలంలో తీవ్ర కాముకత్వంతో పెద్దలకు అపచారం చేసిన వాడు ఈ జన్మలో చెట్టయి పుడతాడని. అంటే ఈ జన్మలో చెట్టయి పుట్టాలంటే పూర్వం తన కామముతో మహాత్ములైన వారికి అపచారము చెయ్యాలి. మహాత్ములకు అపచారం చేసినటువంటి కాముకులు మాత్రమే చెట్లు అవుతారు. అందుకనే ఆయన అడగకుండానే అడిగాడు, వారా వృక్షత్వమునికి ఎందుకు వచ్చారు, కారణమేమిటి చెప్పు అని అడగగానే అప్పుడు ఆయన చెప్పాడు. చెబుతున్నాను, పూర్తిగా చెబుతున్నాను విను. నారదుని కోపానికి గల కారణం చెబుతున్నాను. పూర్వం కుబేరుడికి ఒక సుముహూర్త కాలంలో ఏకకాలంలో జ్యేష్ఠ నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో కవల పిల్లలిద్దరు పుట్టారు. నలకోబరుడు మణిగ్రీవుడు అంటారు వాళ్ళని. చాలా అందంగా ఉండేవారు ఇద్దరికిద్దరే. చూపులతో ఆకర్షించి వ్యసనపరాయణులు అయ్యేటటువంటి వాళ్ళు కనుక వాళ్ళిద్దరికి ఆ పేర్లు పెట్టేట కుబేరుడు. చాలా అందగాళ్ళు అండి. ఎవరైనా అందంగా ఉంటే పూర్వం నలకోబరుడులా ఉన్నాడు అనేవారు. ఎవరైనా కావ్య భాషలో జయంతుడు, వసంతుడు, కంతుడు, నలకోబరుడు వీళ్లతోటే పోల్చేవారు అన్నమాట అందగాళ్ళని. అంత అందగాడు నలకోబరుడు అంటే. ఆయన తమ్ముడి పేరు మణిగ్రీవుడు. వాళ్ళు కవల పిల్లలు, కొంచెం ఘడియల తేడాలో పుట్టారు వాళ్ళు. అటువంటి మహానుభావులు ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఒక రోజున కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు అంటే ఆలోచించండి ఆ దృశ్యం ఎలా ఉంటుందో. ఒక పక్కన శారదాదేవి కూర్చుంది. శారదాదేవి చేతిలో మహా కచ్చపి అనే ఒక వీణ ఉన్నది. ఆ వీణ టింగ్ టింగ్ అని వాయిస్తూ అత్యద్భుతంగా పాట పాడుతోంది. నారదుడు ఒక పక్కన కూర్చున్నాడు, ఆయన మహతి వాయిస్తున్నాడు, ఆయన పాడుతున్నాడు. గణపతి ఏమో డ్రమ్స్ వాయిస్తున్నాడు మధ్యలో. మరో పక్కన కుమారస్వామి, ఇంకో పక్కన ఇంద్రుడు. భరతముని అని ఒక ముని ఉన్నాడు, భరతనాట్యానికి ఆయన చాలా గొప్ప గురువు. ఆయన కూడా పక్కన ఉండి కొనగోలు మీటుతూ ఉన్నాడు. పాటలు పాడేవాళ్ళు, వాద్య సహకారం ఇచ్చేవాళ్ళు. ఎంతమంది హేమాహేమీలుండగా అమ్మవారితో జగన్మాతతో కలిసి అర్ధనారీశ్వరుడు అపూర్వ రీతిలో తాండవ నృత్యం చేశాట. ఇక్కడ అద్భుతంగా రాశారండి పోతన గారి వచనంలో. మున్ను కుబేరుని కుమారులు నలకోబర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కెంకరులై అహంకరించి వెండి కొండ మీద పాడెడి చేడి ఎలంగూడి కొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వ్యవస్థులై జలక్రీడలు ఆడుతున్న సమయంబున దేవర్షి అయిన నారదుండ చోటికి విచ్చేసిన చెచ్చరన చెలువలు వలువలు ధరించిన మదిరాపాన పరవశులుగావున వారల వ్యవస్థులై నారదుని వీక్షింపుతున్న సమయంబున వారల శపించువాడై ప్రతీకంబుగా నారదు దుండొక్క గీతంబు పాడే వినుము అని. ఈ ఒక్క వచనంలో మొత్తం కథంతా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుడు తాండవం ఆడుతూ ఉండగా ఈ నలకోబర మణిగ్రీవులిద్దరూ కైలాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆడినది గిరిరాజసుత నటరాజుమది రంజిలగా నారదుడు కలగానము చేయ శారదహాయిగా వీణియమీట. ఓ పక్కన శారదేమో వీణ మీటుతోంది, నారదుడు పాడుతున్నాడు, నందీశ్వరుడు కొనగోలు మీటుతున్నాడు, భరతుడు పక్కన సహకరిస్తున్నాడు. ఆ సమయంలో అపూర్వ రీతిలో ప్రేంఖణము, రెక్కణము, నర్తనము, నాట్యము, నృత్తము, నృత్యము అనే భంగిమలతో నృత్యం చేస్తున్నాడు. నృత్యం వేరు, నృత్తం వేరు. అందుకే అందులో ఉన్న ప్రక్రియలు తెలుసుకోవాలి. అనేక రకాలైనటువంటి ప్రేంఖణం అంటే ఏంటనమాట, అలా కాలెత్తి ఎగరడం అనమాట. ఈ కాలు ఇలా పైకెత్తి దానితో శిరస్సును తగిలించే ఒక ప్రక్రియ ఉందండి. అది గిర్రును తిరగడం, పళ్ళెం మీద నిలబడ్డం, ఇలాంటి అపూర్వమైనటువంటి రీతులతో పార్వతీ పరమేశ్వరం నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాన్ని చూసి పరవశించిపోయి ఈ నలకోబర మణిగ్రీవులు ఇద్దరు మద్దెలలు తీసుకున్నారు. ఈ మద్దెలలు ఇద్దరు చక్కగా వాయించారు. డోలొకడు డోలక్కొకడు వాయించాడనమాట. మృదంగ సహకారం ఇచ్చారు. ఆ మృదంగ సహకారానికి, వాద్య సహకారానికి పరవశించి మధ్యలో కొడుతున్నప్పుడల్లా ఈశ్వరుడు మరింత రెచ్చిపోయి తాండవం ఆడాడు. అపూర్వ రీతిలో ఆ పూట నాట్యం సాగింది. నృత్తావసానం అయ్యాక ఈశ్వరుడు మెచ్చి సహకారం అందించిన వారందరినీ కూడా పూలమాలలతో సత్కరించాడు. ఆఖరన ఈ పిల్లలిద్దరినీ పిలిచాడు. నాయనలారా, నలకోబర మణిగ్రీవులారా, మీ నాన్న కుబేరుడు నాకు అత్యంత ఆప్తుడు, నాకు చాలా మిత్రుడు. వాడి పిల్లలైన కారణం చేత మీరు కూడా నన్ను చాలా బాగా సేవించారు. ఏమి వాద్య సహకారం రా మీది. మీ మధ్యల శబ్దం విన్నప్పుడల్లా నేను పులకించి ఆ పరవశత్వంతో ఇంకా ఎక్కువ నాట్యం చేశాను. మధ్యల సహకారం వల్ల పరవశత్వం కలిగి అపూర్వ రీతిలో నృత్యం చేశాను. ఈ నృత్యం ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ నృత్యం ఇంత బాగా జరగడానికి మూల కారకులు మీరిద్దరూ అయ్యారు. ఎందుకంటే మీ వాద్యం అంత బాగున్నది. బాగుందిరా నాయన, బాగుంది, మీ ఇద్దరికి కైలాసంలో శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చేస్తున్నాను, ఇంక ఈ ఉద్యోగం పేకను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ నేను నృత్యం చేస్తున్నప్పుడు మీ వాద్య సహకారం నాకు అందించండి, మధ్యలో వాయించండి, తద్వారా మీకు శాశ్వత కైలాస సౌఖ్యము వస్తుంది. శరీరాలు విడిచిపెట్టడం యక్షులకు కూడా తప్పదు, దేవలోకంలో ఉన్నవాళ్ళు కూడా శరీరం విడిచిపెట్టక తప్పదు ప్రళయకాలంలో, అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది నా దగ్గర ఉంటే, పునర్జన్మ ఉండదు అనగానే వాళ్ళు చాలా సంతోషపడి ఈశ్వరుడంతటి వాడు మెచ్చుకుని ఉద్యోగం ఇచ్చాడని అప్పటి నుంచి నమశివాయ అనే మంత్ర జపం చేసుకుంటూ ఆయన వీలున్నప్పుడల్లా, వీళ్ళని పిలిచినప్పుడల్లా, ఆయన నృత్యం చేసినప్పుడల్లా సహకారం అందించేవారు. ప్రతి జీవికి ఉండే భయంకరమైన దోషం వీళ్ళని పట్టుకున్నది. ఒక 5-6 ఏళ్ళు పరమేశ్వరుడి తాండవ నృత్యానికి వీళ్ళు బాగా సహకరించాక కొంతకాలం పోయాక వీళ్ళకి అహంకారం బయలుదేరింది. జనం కూడా పక్కవాళ్ళు పొగుడతారు కదండి, ఈ పొగడతలతో వస్తుంది పెద్ద సమస్య. జనం అందరూ అన్నారట, ఏమి అత్యద్భుతమైన మృదంగ శబ్దాలయ్యా మీవి, మీలాగా మృదంగం వాయించే వాళ్ళని ఈ లోకంలో మేము ఎప్పుడు చూడలేదు, అబ్బబ్బబ్బబ్బా ఊ మృదంగం మీరు వాయిస్తూ ఉంటే, ఆ డప్పు వాయిస్తూ ఉంటే మేమంతా పరవశిస్తున్నాం. అసలు నిజం చెప్పాలంటే మీరు బాగా వాయించబట్టే శివుడు బాగా నృత్యం చేస్తున్నాడు, మీ డప్పు లేకపోతే ఆయనకి ఇంత నృత్యం చేసే శక్తి ఉండదు. ఒక ఆయన చాలా కాలం క్రితం అన్నాళ్ళండి, గురువుగారు అసలు మేమంతా జనం లేకపోతే మీరు ఎవరికి చెప్తారండి, అంత ఘనత మాదేనండి అన్నాడు. అది నిజం కూడాలండి, గురువుగారిలో పాండిత్యం ఏడిసింది, మేము కూర్చుని చెబుతూ ఎదురుగుండా కూర్చున్నాం కాబట్టి మమ్మల్ని చూచి పరవశించి చెబుతున్నారు, అంత శక్తి మాది, ఆయన ఊరికే వక్త అన్నారు. తర్వాత నాకు కూడా అనిపించింది కూడా, మీరంతా ఎదురుగుండా కూర్చుంటే నాకు ఉత్సాహం వస్తుంది, మీరెవరు లేకపోతే ఏం చెబుతాం, టీవీల్లో చెబుతున్నాంగా మరి అంటే, టీవీల దగ్గర మాకు ఒక బలహీనత ఉంది, ఆ కెమెరా చూడగానే 500,000 మంది కనబడతారు. ఎందుకంటే మొన్న ఒకసారి SCBC వాళ్ళు చెప్పారు, ఒకేసారి మీ పురాణం 500,000 మంది చూసినట్టు అక్కడ పడింది అని. అంటే కెమెరా చూస్తే కనపడతాం కానీ కెమెరా కూడా ఎవరు లేకపోతే ఏం పురాణం చెబుతాం, కాబట్టి మీరన్నది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు కూడా, ఏం జరుగుతుందో తెలియదు. పెద్ద జనం ఏమన్నారంటే, మీరు మధ్యల సహకారం ఇవ్వబట్టే శివుడు బాగా నృత్యం చేస్తున్నాడు, శివుడి నృత్యం గొప్పతనం అంతా మీలో ఉందనగానే వీళ్ళు కూడా 2-3 రోజులు ఆలోచించి, అవునండోయ్, మనం లేని క్రితం శివుడు ఇలా నృత్యం చేయగలిగాడా, మనం టకాటక టిక్కు 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 అని డోలు కొడుతూ ఉంటే ఆయన చక్కగా తోలు ఊపుతున్నాడు అంతే కదా, కాబట్టి శక్తి మంది, కీర్తి ఆయనకు వస్తోంది అనుకున్నారట. ఎంత జ్ఞానం ఇది, మనం లేకపోతే ఆయనకి కీర్తి లేదు, మన వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనుకున్నారట. అంతటి పరమాత్ముడు మెచ్చుకొని మోక్షం ఇస్తానంటే వీళ్ళకి అహంకారం ఇలా వచ్చిందనమాట. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళినా శివుడికి మంచి నటరాజు అనేటటువంటి మహానటరాజు అనే కీర్తి మేము ఇచ్చాం, కాబట్టి మీరందరూ శివుడికి కాదు ముందు మాకు దండం పెట్టండి అన్నారు. అసలు గురువు గారి కంటే పక్కనున్న వాళ్ళకి దండం పెట్టమన్నారు అన్నమాట వాళ్ళు. అంటే పాపం చాలామంది లోపల లోపల అసహ్యించుకున్నా ఎందుకు వచ్చింది తగదా, శివుడికి వీళ్ళకి సంబంధం ఎక్కువ ఉంది కదా, వీళ్ళు రేపొద్దున శివుడి దగ్గర లేని పనులు చెబుతారేమో అని శివుడి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక వీళ్ళకే నమస్కరించడం మొదలెట్టారు. 4 రోజులు అందరూ దండం పెట్టాక ఇంకేమవుతుంది, వీళ్ళకి కొమ్ములు బాగా నెత్తికెక్కాయి, ఇక అక్కడి నుంచి మధ్య మధ్యలో శివతాండవానికి వెళ్ళి సహకారం చేయడం మానేశారు. ఇది సరిపోదా అన్నట్టుగా కొంతమంది నీచులు ఉంటారుగా, వాళ్ళు వచ్చి చక్క డోలు డోలక్కు వాయించేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, వీళ్ళందరికీ కాస్త తాగుడు ఉంటే ఎంతో శోభిల్లుతారు, మీకు మంచి పరవశత్వం వస్తుంది, డిబుకు 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 అని బాతుతారు, తాగండి అన్నారట. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి సంగీతం లాంటి కళలు వచ్చిన వాళ్ళకి ఈ వ్యసనాలు ఎలా వస్తాయి అని. నలకోబరం అడిగ్రీవులకే వచ్చాయి, ఇక వాళ్ళకి రావడం లేముంది. కొంతమంది తెగ పాడేస్తారా స్టేజీ మీదేనండి, నేను చూశాను ఒక ఆయన ఇంత బాగా గాయకుడు ఉన్నాడు, ఏళ్ల తరబడి తెగ పాడేస్తాడు, లక్షలకు లక్షలు జనం వస్తారు, ఎన్ని కీర్తనలు పాడాడో, 2 గ్లాసులు పుచ్చుకోవడం, మంచినీళ్ళు తాగినట్టే, కిన్లే తాగినట్టే, నేను అలా తాగేస్తుంటే నేనేమనుకున్నాను మొదట్లో 2 గ్లాసులు చూసి, పాప మహానుభావుడు మంచినీళ్ళు అందులో ఏలకలు వేసుకు తాగుతున్నాడేమో గొంతు కోసం అనుకున్నా నేను. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి అంటే చాలా కాలం క్రితం కదా నాకు తెలియక, ఏమండి 2 ఏలకలు లవంగాలు అందులో వేయినా అంటే ఆయన ఎగాదిగా చూశాడు పక్కవాడు, ఇలాగ నీవు ఎందుకై ఆయన కలుగుతావు అన్నాడు. ఇది 25 ఏళ్ల క్రితంలేండి. ఆ తర్వాత విషయం అర్థమైంది నాకు, అందులో ఉండే సారం మనకెందుకు లేననుకుని నేను దూరంగా వెళ్ళాను. ఎందుకు చెప్తానంటే అలా వ్యసనములకు గురై పవిత్రమైన కళని దెబ్బతీస్తున్నారు. ఈ జన్మలో పూర్వజన్మ సుకృతం వల్ల కళలు వచ్చాయండి, పాండిత్యం వచ్చింది, సంగీతం వచ్చింది, మృదంగం వచ్చింది, అవన్నీ పూర్వజన్మ సుకృతం. దాన్ని వీటితో పాడు చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ అధఃపాతాళమే, నరకానికి పోతాం అన్నమాట. ఆ విషయం మర్చిపోయి దీనికి లోనయ్యి భ్రష్టులైపోతారట. అలాంటి భ్రష్టత్వం నలకోబర మణిగ్రీవులకి కొందరు కలిగించారు. వాళ్ళు గుహ్యకులు కదా, యక్షులు కదా. యక్షులకి సహజంగా ఈ మద్యపానాదులు అలవాటు అవుతాయి. కిన్నరులు, కింపురుషులు, యక్షులు తొందరగా రాక్షసుల్లాగే వ్యసనాలు గురవుతారు. వీళ్ళు తెగ తాగి ఆ లోకంలో ఉండే ఒక ప్రత్యేకమైన వారుని తాగి ఆ మదంతో పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళడం మానేశారు. శివుడు కరుణాస్వరూపుడు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఏం ఏడిసినా ఆయన ఏం పట్టించుకోకుండా పోన్లే వాళ్లే బాగుపడతారు అనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ తాగుడు సరిపోక రంభ వంటి అప్సరసల్ని కూడా వెంట వేసుకు తిరగడం మొదలెట్టారు. ఒకనాడు ఈ దుర్మార్గులు ఇద్దరూ కలిసి, ఎందుకు ఆ మాట అనవలసి వస్తుందంటే, ఒకసారి శివధిక్కారం చేశాక వాడు ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోయినట్టే, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళకపోతే వాడు దుర్మార్గుడు అయినట్టే కదా, చెడ్డ మార్గంలోకి వెళ్ళిన వాడే కదా. ఒకనాడు వీళ్ళు అప్సరసల్ని వెంట పెట్టుకుని ఆకాశగంగా మందాకిని దగ్గరికి వెళ్ళారట, అంటే కేదారం దగ్గరికి వెళ్ళి కేదారం దగ్గర ఎవడన్నా మద్యపానం చేస్తాడా అక్కడ తాగి బట్టలు పూర్తిగా విప్పదీసి స్త్రీలతో కలిసి జలక్రీడలు అడ్డం మొదలుపెట్టారు. ఇది మనం గుణపాఠంగా పెట్టుకోవాలి. మనుషులు జ్ఞానం అంతకంతకీ పెంచుకోవాలి. అజ్ఞానంలో పడి చెయ్యరాని అపచారములు దేవాలయాలలో చేస్తే, భగవదాలయాలలో చేస్తే, పవిత్ర నదులలో చేస్తే ఎంతటి శిక్షకి గురవుతారో దేవుడైనా శిక్షకు గురవుతాడు, దేవతలైనా సరే అని నిరూపించే గాథ ఇది. వినడం కాదు, ఆదర్శంగా తీసుకోవాలి. ఆకాశగంగా మందాకిని దగ్గరకు వెళ్ళి వివస్త్రులై ఆడవాళ్లతో కలిసి తాగిన వేకంలో జలక్రీడలు ఆడుకుంటున్నారట తల్లుకుంటూ. అసలు నదుల్లోకి ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా దిగకూడదు. నగ్న స్నానమాచరేతు, ఎట్టి పరిస్థితులలో నదులలోకి వెళ్ళిన వాడు వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. చెప్పాడండి వాడు, గోచీగుడ్డతోటి పిచ్చి పిచ్చి లాగులతోటి అసలు వస్త్రములు లేకుండా నీరు చొచ్చు అందులో స్నానం చేయడం మహాపాపము. ఇక మీద ఎప్పుడు షార్ట్లు వేసుకుంటున్నారు చాలామంది స్నానానికి వెళ్ళేప్పుడు, ఆ షార్ట్తో కూడా వెళ్ళకూడదు. ఈ ఫ్యాంట్లతో స్నానం చేయకండి. పైన కూడా వస్త్రం ఉండకూడదు, కేవలం కండువా ఉండాలి. మళ్ళీ ఈ చొక్కాతో కూడా కంచుకముతో స్నానము చేయకూడదని చెప్పారు. పైన ఉన్న లాల్చీతో స్నానం ఎప్పుడు చేయాలో తెలిసినా శవాలను ముట్టుకున్నప్పుడు, ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు, శ్మశానానికి వెళ్ళినప్పుడే. తక్కిన వేళల్లో పైన లాల్చీ లేకుండా కింద పంచె కట్టుకుని లేదా అంగవస్త్రం కట్టుకుని తువ్వాలు కట్టుకుని అప్పుడే స్నానము చెయ్యాలి. నగ్గునుడై నీళ్లలో అడుగు పెట్టకూడదు. గోపికా వస్త్రాపహరణ సమయంలో ఆ విషయం మళ్ళీ బాగా చెబుతాడు ఇంకోసారి. ఎట్టి పరిస్థితుల్లో నగ్న స్నానమాచరేత్, మహాపాపం. అటువంటిది తాగి స్నానం చేయడమే పైగా. మద్యపానం చేసిన వాడు గంగా నదిలోకో యమునా నదిలోకో అడుగు పెడితే ఆ పాపం గురించి చెప్పాడు బాబో, అసలు అది శరీరం గగుర్పాటుకి గురి చేసే శిక్షలు చెప్పారు వాటికి. వారుని పుచ్చుకుని తాగిన వైకంలో నదిలోకి అడుగు పెడితే ఆ నది శరీరం అంతా నల్లగా అయిపోతుందట. ఒక తాగుబోతాడు అడుగు పెడితే ఏమవుతుందో తెలుసా, గంగా నది వెంటనే నల్లని వస్త్రం ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. అమ్మాయి వేసుకున్నటువంటి ఆ చున్నీ లాంటి రంగులోకి వెళ్ళిపోతుందట. గంగానది అందంగా ఎర్రగా ఉండే తల్లి ఈ ఒక తాగుబోతాడు అడుగు పెట్టగానే అలా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆవిడ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఆవిడ అర్ధరాత్రి వేళ కుక్కుట మహర్షి పాదాలు ఒత్తుతుంది అని పాండురంగ మహాత్మ్యంలో రాశారు. పాండురంగ మహాత్మ్యంలో ఏమని చెప్పారో తెలిసినా, మనలాంటి పాపాత్ములు చాలామంది ఉంటారు. ఎందుకని, తెలుసో తెలియకో పాపం చేసి అందులోకి అడుగు పెడితే ఆ పాపాన్ని ఆవిడ తొలగజేస్తుంది. కానీ కొన్ని పాపములను ఆవిడ తొలగించలేదు. అందులో ఒకటి వివస్త్ర స్నానం, రెండోది మద్యపాన స్నానం. తాగుబోతూ బట్టలు లేనివాడు, ఇంకా నేను నా నోటితో చెప్పలేను కొన్ని పాపాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఉచ్చరించలేము. అలాంటి పాపములు చేసిన వాడు పొరపాటుననైనా నదిలో అడుగు పెడితే వెంటనే ఆ నదీమ తల్లి భయంకరమైన నల్లని వికృతాకారంలోకి మారిపోతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందిట, ఈ పాపం తట్టుకోలేక హాహాకారం చేసి అర్ధరాత్రి 12 అలాగే నదిలో కొట్టుమిట్టాడుతూ, అర్ధరాత్రి 12 నదిలోంచి కదలకూడదు ఆ తల్లి ఎప్పుడు కూడా, 12 మాత్రం ఒక స్త్రీ రూపంలో, ఈ వికృత స్త్రీ రూపంలో శ్రీశైలానికి పోతుంది. ఆ శ్రీశైల అరణ్యాలలో ఇష్టకామేశ్వరి మాత ఆలయం ఉన్నది. ఆ ఆలయం ప్రాంగణంలో కుక్కుటుడని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పరమ గురుభక్తి కలిగిన వాడు. గురుభక్తి కలిగినటువంటి వాడు మాత్రమే ఈ నదుల యొక్క పాపములను తొలగించగలడు, ఇంకెవ్వరూ తొలగించలేరట. అందుకని ఆవిడేం చేస్తుంది, పరమ గురుభక్తి కలిగిన కుక్కుటుడి దగ్గరికి ఎడుతుంది. ఆ కుక్కుటుడు ఏం చేస్తాడో తెలిసినా, ఎప్పుడు గురువుగారి పాదాలు ఒత్తుతూనే ఉంటాడట. గురువుగారు పిలిస్తే వస్త్రములు కూడా కట్టుకోకుండా స్నానం చేస్తున్నవాడు వచ్చేసాడని చెప్పారు ఆయన గురించి. మేము బాత్రూంలో ఉన్నామండి, గంటల తరబడి రాలేదు గురువుగారు అంటే వాడు గురుభక్తుడు ఎలా అవుతాడు? ఏ పరిస్థితిలో ఉన్న గురువుగారు పిలవగానే వచ్చేయాలి. అటువంటి భక్తి కలిగిన వాడు ఆయన. అటువంటి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గంగ, యమున, సరస్వతి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని తీర్థం కింద తాగుతారట. మనం గంగా యమున సరస్వతుల యొక్క నీళ్లు తీర్థంగా తాగుతాం, వాళ్ళు గురుభక్తి కలిగిన కుక్కుటుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని తీర్థం కింద తాగ్గానే వారి పాపం మొత్తం పటాపంచలైపోతుంది. సరే, ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు తెల్లవారుజాము వరకు అలా చేసి 3 గంటల వరకు ఆయన ఆశ్రమాన్ని శుద్ధి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాండురంగ మహాత్మ్యంలో స్కాంద పురాణంలోని గాథ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడకి తల్లికి రోజు అలా నల్లదనం ఇవ్వడమేనా? మన జాగ్రత్త కూడా మనం పడాలి కదా, ఆవిడ మన పాపాలు తొలగిస్తోంది కదా అని ఆవిడలో లేనిపోని పనులు చేస్తే, ఆవిడ్ని మరీ హింసిస్తే ఆ పాపమునకు మాత్రం మనకి ప్రాయశ్చిత్తం ఉండదు, ఘోర నరకాలు పొందుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎంగిలి శరీరముతో అన్నం తిని ఆ మూతి కడుక్కోవడానికి అందులో దెక్కండి, నదిలోకి చెంబుతో నీళ్లు తీసుకుని బయట కడుక్కోండి, వస్త్రములు లేకుండా నదిలో అడుగు పెట్టకండి పొరపాటున కూడా, తాగినటువంటి మైకములో పొరపాటును కూడా నదిలోకి అడుగు పెట్టకండి. మీరు ఎలాగో అడుగు పెట్టరు, ఎందుకంటే మీరు తాగేవాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పమని చెబుతున్నాను, అంతేగాని మీకు చెప్పడం కోసం కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను, మీకు చెబుతున్నాను, తద్వారా లోకానికి ఈ విషయం వ్యాప్తి చెయ్యాలి కనుక. ఇంకొకటి కూడా చెప్పాడు వాడు, ఎప్పుడైనా పొరపాటున పరస్త్రీని చెడ్డ దృష్టితో చూసి ఆ చెడ్డ దృష్టితో చూసిన తర్వాత స్నానం చేస్తే కూడా ఆ తల్లి తట్టుకోలేదు. కాబట్టి స్నానానికి వెళ్లే ముందు పొరపాటున మనకి ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే ముందు ఇంట్లో స్నానం చేసి అప్పుడు వెళ్ళి అందులో స్నానం చేయమన్నారు. పవిత్ర ఆలోచనతో స్నానం చేయాలి, అపవిత్ర ఆలోచనతో కూడా ముట్టుకోద్దు. అంటే ఇప్పుడు ఇద్దరు తాగి పరస్త్రీలతో కలిసి ఆ మైకంలో వివస్త్రులై ఏకకాలంలో అందులో దిగారు అంటే ఎన్ని పాపాలు చేశారు? ఒకటి వాళ్ళు వేశ్యలు, దేవవేశ్యలు, అదొక దోషం. 2 మద్యపానం, 3 వివస్త్రులై ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు దల్లుకుంటూ జలకాలాటల్లోని పాడుకుంటూ ఉంటే ఆ సమయములో అక్కడికి దేవర్షి నారదుడు వచ్చాడు. నారదుడిని చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడి తొందర తొందరగా బట్టలు కట్టుకుని పక్కకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ గురించి ఏం చెప్పారు పోతన గారు వచ్చినలో? మదిరాపాన పరవశులరుగా ఉనా, వాళ్ళు తెగ తాగిన మైకంలో ఉన్నారు, అప్పటికే బాగా పుచ్చేసుకుని ఉన్నారేమో, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉండగా నారదుడికేసి ఇలా ఎర్రబడిన కళ్ళతో చూసి, ఏం బోడి నారదా, నువ్వు వస్తే మేము వచ్చి బయటకు వచ్చి బట్టలు కట్టుకుని దండం పెట్టాలా, ఎందుకు పెట్టాలి అన్నట్టుగా చూశారట. ఇక్కడ భాగవతంలో అన్నారు, లోపల ఒక విచిత్ర జీవి ఉన్నాడు వాళ్ళకి, అందువల్లే వాళ్ళ శరీరాలు వాళ్ళ స్వాధీనంలో లేవు, బుద్ధి శరీరం స్వాధీనం తప్పి ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎవడో తెలియడంలా, అందుకే మైకంతో చూశారట. అంటే తాగుడు ఎక్కువైతే అలా ఉంటుంది అన్నమాట మైకం, దాన్ని బట్టి తెలుస్తుందిగా మనకి. అంటే అనుభవం ఉన్నవాళ్ళు ఎవరిన ఉంటే అది విషయం బయటికి వెళ్ళాక చెప్పండి. కానీ నిజంగా ఒక ఆయన్ని చూశాను నేను, ఉపన్యాసం అయ్యాక వచ్చి కాళ్ళు పట్టుకుని ఇలా ఎగదుగా చూసి కాళ్ళు పట్టుకు వదలడు, ఇలా చూస్తాడు, నాకేమో వెళ్ళిపోవాలి, 2.5 గంటల ఉపన్యాసం చెప్పాక నీరసం వచ్చి వెళ్ళికి వచ్చిన మంచినీళ్ళు తగ్గుదాం భోజనం చేద్దామంటే వదలడానే, ఏమి చెప్పేసావయ్యో, ఏం చెప్పేసావు, ఏం చొప్పేసావు అంటాడు, ఏమి చొప్పేసావు అంటాడు, ఏమిటో ఈ భాష అనుకున్నా నేను వదలడు. ఇంతలో వాళ్ళు ఆవిడొచ్చి ఆయనలో ఇంకొక ఆయన ఉన్నాళ్ళు అండి అంది, వాళ్ళు ఆవిడ కొంచెం మంచిది కనుక లాక్కెళ్ళింది, లేకపోతే వదలడు. ఇదన వాడి స్థితి. అందుకని ఆ స్థితిలో వీళ్ళు ఎర్రబడిన కళ్ళతో నారదునికి ఎలాగే చూస్తూ ఏమాత్రం గౌరవం లేకుండా ఉండగానే నారదుడు ఆగ్రహించాడు, ఎంత పవిత్ర జన్మ మీది, ఎటువంటి పవిత్రమైన ఉద్యోగం చేశారు, పరమేశ్వరుడి సన్నిధానంలో శంకర కెంకరులై ఉండక ఆయనకి సేవ చెయ్యక అహంకరించి ఇంత నీచత్వానికి పాల్పడతారా అనుకుని వాళ్ళ మీద కోపగించాడు. వాళ్ళ బాగు చెయ్యడం కోసం గురువుగారికి కోపం వచ్చింది. గురువులకు ఎప్పుడు కోపం వస్తుంది? పాపాత్ముల్ని బాగు చేయడం కోసమే కోపం వస్తుంది, అనవసరంగా కోపం ఎందుకు వస్తుంది వాళ్ళకి? అందుకే నేను నారదుడు వాళ్ళని శపించాలని అనుకుని దానికి ముందుగా వాళ్లతో ఇలా అన్నాడు, సంపన్నుండొరుగానలేడు తనువు సంసారముల్ నమ్మి హింసం పంజూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసం పండంజుల ఆత్మకున్సములుగా చింతించు అట్లౌట తత్సంపన్నాంధుల కంజనంబు వినుమీ దారిద్ర్యమూహింపగన్. బాగా డబ్బు పెరిగితే కొంతమందికి జ్ఞానం ఉండడం వల్ల ఆ సంపదని సద్వినియోగం చేస్తారు, మంచి పనులకు వాడతారు. జీవితంలో ఎప్పుడు సంపద ఉంది కదా అని అహంకరించరు. ఇది ఉత్తమ శ్రేణికి చెందిన మనుషుల లక్షణం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు నీచులు. కొంత డబ్బు రాగానే, పదవి రాగానే, కీర్తి రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి, అహంకరిస్తారు. ఇతరులను పురుగుల్లో చూడడం మొదలు పెడతారు. నోటికొచ్చినట్టల్లా ప్రవర్తిస్తారు. చెయ్యరాని పాపాలు చేస్తారు. మీరు కూడా అలాగే సంపదల వల్ల అహంకరించి పెద్దలమైన మాబోటి వాళ్ళం వస్తే ఏమాత్రం గౌరవించడం లేదు. అదే దరిద్రంలో ఉండి ఉంటేనో, అయ్యో మేము దారిద్ర్యంలో ఉన్నాం, మాకు ఇన్ని కష్టాలున్నాయి, వేళకి తిండి లేదు అని బాధపడుతూ సాటి వాళ్ల మీద ఆగ్రహం లేకుండా వారిని అహంకరించి తిరస్కరించక తమతో సమానంగా చూసుకుంటారు. కాబట్టి ఎవడికైనా డబ్బు ఎక్కువైపోయి అహంకారం పుట్టి దానివల్ల వ్యసనములు పుట్టి ఆ వ్యసనములతో పెద్దల్ని గౌరవించకుండా ఉంటే అటువంటి వాణ్ణి కొంతకాలం పాటు వాడి కండకావరం తగ్గేదాకా దరిద్రుణ్ణి చెయ్యాలి. అలా దరిద్రులైతే చిక్కిపోయి తిండి లేక పేదరికంలో ఉన్న కష్టాలు ఏమిటో తెలుస్తాయి గనక అప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. కాబట్టి సంపన్నత్వం అనే కటిక చీకటి నుంచి, గుడ్డితనం నుంచి బయటపారేయడానికి దారిద్ర్యం అంజనం. అంజనం రాస్తే కళ్ళు వస్తాయి, చూపు వస్తుంది. సంపన్నత్వం అనే అంధత్వం పోవాలంటే దారిద్ర్యం అనే అంజనం మీకు పుయ్యాలి. పుయ్యాలిరా, అది పూస్తే అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. కలవాని సుతులమనుచును కలకంఠుల తోడగూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గలుపుట ఎప్పున్ అన్నాడు ఆయన. మేము డబ్బున్నవాడి కొడుకులం అనుకున్నారా, అక్కడితో సరిపోక మంచి ఉద్యోగం వచ్చిందన్నారా, ఆ తర్వాత శివుడు మీరు లేకపోతే తాండవం చెయ్యలేడని అహంకరించారా, వ్యసనముల పాలైపోయారా, అయ్యి మాలాంటి వాళ్ళం వస్తే ఎదురుగుండా వచ్చి నమస్కరించక కనీసం బట్టలు కూడా కట్టుకోకుండా దిగంబరంగా ఈ పవిత్రమైన మందాకిని నదిలో జలక్రీడలాడతారా, మూర్ఖులారా, ఇదే మీకు నా శాపం, మీకున్న కొవ్వు అణిగిస్తాను, మిమ్మల్ని బుధుల్లో కలుపుతాను. బుధులలో కలుపుట అంటే, బుధులంటే పండితులని ఒక అర్థం. మీకు అహంకారం పోయి మళ్ళీ పండితులై అప్పుడు జ్ఞానం పొందండి. రెండోది బుధులు అంటే దేవతలు. మీరిప్పుడు భూలోకంలో పడి కూలి, ఈ అహంకారం పోయాక కొంతకాలం పోయాక తిరిగి దేవతలు అవ్వడం న్యాయం. కాబట్టి ముందు మీకున్న అహంకారం తొలగాలి. తొలగిన తర్వాత అప్పుడు మిమ్మల్ని దేవతలుగా మార్చాలి, పండితులుగా మార్చాలి అనుకుని వారికేసి తిరిగి, ఇంకా అప్పటికైనా బుద్ధి వస్తుందేమో అని కొంచెం సమయం ఇచ్చాడు, అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. అందుకని ఏమన్నాడు, ఓరి మేరలు స్త్రీ మదాంధులరు గావున భూలోకంబున అర్జున తరువులై నూరు దివ్య వర్షంబులుండుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరునాదు వాక్యము కథనన్ అన్నాడు ఆయన. ఓరి మీరిద్దరూ స్త్రీలతో కూడి మదంతో కన్ను మిన్ను కానక గుడ్డి వాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరిద్దరూ భూలోకంలో జంట మద్ది చెట్లై పుట్టండి, పక్క పక్కనే జంటగా మద్ది చెట్లై పుట్టండి. ఒకరోజు రెండు రోజులు కాదు, 100 దివ్య సంవత్సరాలు ఉండండి అలా. 100 దివ్య సంవత్సరముల పాటు ఆ జంట మద్ది చెట్లై ఎండకెండిపోతూ, వానకి తడిసిపోతూ, దుర్మార్గులైన వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చాకులతో కత్తులతో మిమ్మల్ని కోసి ప్రేమ చిహ్నాలు చెక్కుతూ ఉంటే, పేర్లు చెక్కుతూ ఉంటే, అప్పుడప్పుడు ఏనుగుల్లాంటి వచ్చి మిమ్మల్ని రాపాడిస్తూ ఉంటే, శరీరం మీద ఉన్న చర్మం అంతా చీరి నెత్తురు కారుతూ ఉండగా అప్పుడప్పుడు మంచినీళ్ళు కూడా దొరక్క, భూమిలో నీళ్లు దొరకకపోతే కూడా అల్లాడిపోతాయి చెట్లు, అలా బాధలు పడండి. 100 దివ్య సంవత్సరాలు అలమటించిపోండి, నానా బాధలు పడండి. తుఫాన్లు వచ్చినప్పుడు కొమ్మలు విరిగి ఆకులు రాలిపోతూ ఉంటే కించిత్ గాయపడండి. ఆ తర్వాత 100 దివ్య సంవత్సరాల తర్వాత శ్రీమన్నారాయణుడు మీకోసం రేపల్లె వస్తాడు, యశోదానందులకి బిడ్డడుగా వస్తాడు, అప్పుడు ఆయన రోలీడ్చుకుంటూ వస్తాడు, ఆయన పాద స్పర్శ మీకు తగులుతుంది, ఆ గోవిందుని పాద పద్మములు మీకు సోకగానే ముక్తి పొంది, నారాయణ భక్తి పొంది, సాధుభావ ఆసక్తి పొంది, స్వరలోక వ్యక్తిత్వం పొందండి, ఇది మీకు నేనిచ్చిన శాపం, నా వాక్యంతో మీరు పవిత్రులవ్వండి అనగానే వాళ్ళకి మారు మాట్లాడకుండా వెంటనే కుప్పకూలి కింద పడిపోయారు. ఒక్కసారిగా ఆ క్షణమే కింద పడిపోయారు. మదం అంతా తొలగిపోయింది ఆ క్షణమే. వారికి వృక్షములుగా అయిపోయారు. చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా 100 సంవత్సరముల పాటు అలమటించిపోయారు. చెట్లుగా తమ కామం అంతా కూడా వృధా అయ్యి, వ్యధయ్యి, తమని పీడిస్తూ ఉండగా, ఎంతో మంది వాళ్ల మీద ఎక్కి కొమ్మలు విరుస్తూ ఉండగా, చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే ఆ పనులను అనుభవించారు అక్కడ. ఇప్పటికీ వారి కర్మ పరిపాకం అయ్యిందన్నమాట, విపాకం కాబోతోంది. అనగా చేసినటువంటి కర్మ తొలగి నారదుని మాట వల్ల శాప విముక్తి కలగజేసేటటువంటి సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి గోవిందుడు కావాలని అల్లరి చేసి తల్లిని రెచ్చగొట్టాడు. ఆవిడ రెచ్చిపోయింది, రోటికి కట్టింది. కట్టి ఆవిడ లోపలికి వెళ్ళగానే ఇప్పుడు ఆ రోలు ఇడ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. రోలు ఎప్పుడూ కూడా ఏం చేస్తుందన్నమాట, ఇందాక చెప్పినట్టు కేవలం ధాన్యంలో ఉన్నటువంటి వాటిని చేయటమే కాదట, పాప విముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అది ఎలాగో చెప్పారు ఒక అంతరార్థం. రోట్లో మొదట్లో ధాన్యం ఏం చేస్తారు, కొడతారు, ఊక తీస్తారు, ఇప్పుడు బియ్యం వస్తాయి. ఈ బియ్యము శనగపప్పు ఇలాంటి వాటిని తర్వాత ఏం చేస్తున్నది, మళ్ళీ ఆ రోట్లోనే వేసి మెత్తని పిండి చేస్తారు. ఈ పిండి అవ్వడము అంటే వాడి పంట పండడం అన్నమాట. పాపాలన్నీ విముక్తి పొందిన తర్వాత మళ్ళీ ఆ రోట్లోనే ఏదైనా అరిసెలు చేయాలంటే బియ్యం వేసి తడి బియ్యాన్ని అందులో వేసి కొడతారు. అలాగే ఏ పిండి వంటలో చేయడానికి శనగపప్పు లాంటివి అందులోనే వేసి పూర్వం పిండి కొట్టేవారు. పిండి కొట్టుట అనే శబ్దము వేదాంత పరిభాషలో అంతరార్థం ఏంటంటే పాప విముక్తయి పరిపక్వమునకు వచ్చుట, విముక్తి పొందుట అనర్థం. పిండి పిండి అయిపోయాడు అంటే విముక్తి పొందినట్టే. ఇప్పుడు వీళ్ళకి విముక్తి కలగజేయడం కోసం ఆ రోలు ఈడ్చుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన, ఇప్పటికీ ఆలస్యమైందని ముద్దుల తక్కరి బిడ్డడు మద్దుల కోల్పంగదలచి మసలక తానా మద్దిక వయ్యున్న చోటికి గ్రద్దన రోలు ఈడ్చుకొని చుగ్రన్నదడియన్. ముద్దుల బాలుడు రోలు ఈడ్చుకుంటూ ముందుకు దూకాడు. పాక్కుంటూ వెడుతూ ఉంటే ఈ తాడుతో పాటు ఉన్నటువంటి రోలు కూడా ఆయనతో పాటు ఏడవబడి కూడా వచ్చింది. అక్కడ రెండు మధ్య చెట్లు, నా ఎదురుగుండా రెండు మైకులు ఉన్నట్టుగా ఉన్నాయి. మధ్యలోంచి దూరి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెడితే వెనక వస్తున్నటువంటి రోలు దానికి అడ్డం పడింది. అడ్డం పడిన ఆయన ఆగకుండా అని బలంగా ఒక్క లాగు లాగాడు. మళ్ళీ ఆ తాడు తెగలేదా అనే ప్రశ్నలు అక్కల, అక్కడ ఉన్నది పరమాత్మ. ఈ పిచ్చి తాళ్ళు ఎందుకు తెగుతాయి? ఆ రోలు దానికి అడ్డం పెట్టి చెట్లు పడగొట్టడం కోసం తన శక్తి అంతా అందులో కేంద్రీకరించాడు ఆయన. దాంతో ఒక్కసారి బలంగా గుంజగానే బాలుడు రోలడ్డము దివ మూలములు విరిగి విటపములు పెకలి మహాభీలధ్వనిగూలెను శాపాలస్య వివర్జనములు యమళార్జునములు. ఈ బాలుడు గట్టిగా రోలుని ఏడవగానే ఆ రోటి దెబ్బకి అడుగునున్న వేళ్లతో సహితంగా చెట్లు పైకి లేచిపోయాయి. ఆ వేళ్లు పైకి లేచిపోయాయి. చెట్లు మహాశబ్దంతో సమూలముగా పెట పెట చెట చెట ధ్వనితో కుప్పకూలిపోయాయి. పూర్తిగా పైకి లేచిపోయాయి. అలా పైకి లేచి వరి పడిపోయాయిట. అలా పడి పడగానే శాప ఆలస్య వివర్జనములు, శాపము నుంచి ఆ క్షణమే విముక్తి పొందాయి రెండు కూడా. భగవంతుని పాదములు తగిలాయి. తగలడంతో ఆయన రెండు కాళ్ళు ఎడంకాలేమో ఒక చెట్టుకి, కుడికాలు దీనికి తగిలించి మరీ లాగాడు కదా. లాగడంతో ఆయన పాదస్పర్శకు నోచుకుని ఆ క్షణమే శాప విముక్తి పొందారు. నలకోవరమణి గ్రీవులు చెట్లలోంచి బయటకు వచ్చేశారు. చెట్లు పడిపోయాయి. వాళ్ళిద్దరూ అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో పాత పాపమంతా పోగొట్టుకుని ఏమి సౌందర్యంతో బయటకు వచ్చారట. ఇంత పూర్వం ఎప్పుడు వాళ్ళకి అంత అందం లేదు. నిజంగా ఎన్ని పాపాలు చేసినా పరమాత్మని పాదాల కింద ఉన్న ఇంత ధూళి కణము శరీరం మీద పడితేనే మన శరీరం సౌందర్యంతో నిండిపోతుంది, పవిత్రము అవుతుంది. అటువంటిది పూర్తిగా రెండు కాళ్లతో తాకి మరీ ముందుకు వెళ్ళాడు ఆయన. అందువల్ల ఆ పాదస్పర్శకు నోచుకుని వాళ్ళిద్దరూ కూడా పరమసుందరాకారులై మహాకాంతితో అన్నాడు. కీలి కీలలు వెల్వడు పోలిక, అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో చెట్లలోంచి బయటకు వచ్చారు. వచ్చి రెండు చేతులు జోడించారు. కృష్ణ 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 మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రహ్మణ విదుః. ఆనందంతో కన్నీళ్ళు వచ్చేవాడికి. ప్రభు కృష్ణ కృష్ణ, నీ పేరే పరమ మధురం, నువ్వు యోగివి, మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానివి, ఈ చరాచర జగత్తంతటికీ మూల పురుషుడివి, ఆది పురుషుడివి. ఈ సృష్టి అంతా నీలోంచి ఆవిర్భవించింది, నీలోంచి బయటికి వస్తోంది, మళ్ళీ నీలోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కప్పుడు నీలో ఉన్న లోకాలన్నీ బయట పెట్టి మళ్ళీ నీలో కలుపుకుంటూ ఉంటావు. అంటే వ్యక్తమవుతోంది, మళ్ళీ అంతలోనే అవ్యక్తమవుతోంది. ఈ విశ్వమంతా నీ లీల. నువ్వు లీలతో ఈ విశ్వాన్ని సృష్టించి ఆడుకుంటావు, పిల్లలు బంతులతో ఆడుకున్నట్టుగా ఈ గోళాలతో ఆడుకుంటావు కృష్ణ అన్నారు వాళ్ళు. ఎంత అందంగా, ఎంత అందమైన భావన. ఆ భావననే పోతన గారు ఏమన్నాడో తెలుసా, తండ్రి నువ్వు బాలుడివే, కాదు కాదు, బాలుడవే నీవు, పరుడవు అనాలం బుడవు, అధిక యోగివి ఆద్యుడవు, తను స్థూలాకృతి యగు విశ్వము, నీలీలా రూపమండు నిపుణులు కృష్ణ. ప్రభు నువ్వు బాలుడివా, కాదు కాదు, పరాత్పరుడివి, ఎవరి సహకారము లేకుండా ఇంత సృష్టి చేసిన వాడివి, మహాయోగివి, మొదటి పురుషుడివి. ఈ లోకాలన్నీ స్థూలంగా కనపడుతున్నాయి, ఏవో గోళాల కింద, గ్రహాల కింద, ఇవన్నీ నీ లీలారూపాలు, నువ్వు ఆడుకునే బంతులు. నువ్వు బాలుడి రూపంలో ఉండి చిన్న చిన్న మల్లె బంతులతో ఆడుకున్నట్టుగా ఈ గోళాలతో ఆడుకుంటున్నావు, మా అందరితో ఆడుకుంటున్నావు. ఈ జీవులందరూ నీలోంచి బయటకు వచ్చి మళ్ళీ నీలో కలిసిపోతూ ఉంటారు. మహాసముద్రంలో నదులు కలిసినట్టుగా కలిసిపోతున్నాం మేమంతా. మేమంతా జీవులం, నీలో కలిసిపోతాం. ఆ జీవులు నీలో కలిసిపోయే దృశ్యం ఎలా ఉంటుందంటే, నదీనాం సాగరోగతి, నదులన్నిటికీ సముద్రమే దిక్కు. నదులు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. భక్తులు కూడా భక్తి అనే భావం పెళ్ళుబికి ఉధృతి అయ్యి అది నీలో కలిసిపోతుంది. అంటే భక్తి అనేది ఒక వరద లాంటిది, అది ఉంటేనే నీలో కలుస్తాం. భక్తి లేకపోతే ఎక్కడికక్కడ చిన్న చిన్న వాగులు అక్కడికక్కడ ఇంకిపోతాయిట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎక్కువ ప్రవాహం ఉంటేనే ఇది సముద్రం దాకా వెళుతుంది. ఇప్పుడు కృష్ణా బేరే దగ్గర నీళ్లు చుక్కలు ఎక్కడున్నాయి, ఎక్కడికక్కడ కాసి నీళ్ళు అక్కడే భూమిలో ఇంకిపోతున్నాయి. జీవులు అలాగే అక్కడే ఇంకిపోతున్నారు, అంటే నరకాది లోకాలకి పోతున్నారు, స్వర్గాది లోకాలకి పోతున్నారు. అదే ఎక్కువ వరద వస్తే నదికి అది వేగంగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. భక్తి పెళ్ళు బిగితే అప్పుడు మేము నీలో కలుస్తాం, లేకపోతే చిన్న చిన్న లోకాలకి పోతాం. అలా లోకాలకి పోయి మళ్ళీ తిరిగి అనేక జన్మలెత్తి కొట్టుమిట్టాడుతున్నాం, ఎప్పటికి నీలో కలుస్తాము. కాబట్టి మా అందరిలో భక్తిభావాన్ని పెళ్ళూపక చేసి నీలో కలుపుకో ప్రభూ, నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను. ఒకటా రెండా, ఎన్నిసార్లు అవతరించావు నువ్వు ఈ భువనాలను సృష్టి చేయడానికి, వాటిని పోషించటానికి, వాటిని మళ్ళీ నీలో కలుపుకోవడానికి అవతారం ఎత్తుతూ ఉంటావు. భువనములు చేయ కావగా అవతీర్ణుడవైతి దేవా అఖిలేశ్వర అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వసన్నుత కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి. ఈ భవనాలని సృష్టించడానికి, సృష్టించిన భవనాలని పోషించడానికి, పోషించిన భవనాలని కాపాడడం కోసం అవతారం ఎత్తుతూ ఉంటావు. నీ అవతారం యొక్క లక్షణం ఈ సృష్టిని రక్షించడమే. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ నీ అవతార లక్షణం. అలా అవతరించే ఓ అఖిలేశ్వర, సమస్త లోకాలకి మూలపురుషుడా, అధిపతి, యోగివరేణ్య, విశ్వమంగళ, నీకు నమస్కారం. కవులు నిన్ను నిరంతరం పద్య రూపంలో గానం చేస్తూ ఉంటారు, వారి చేత కీర్తింపబడే నీకు నమస్కారం. వాసుదేవ నీకు నమస్కారం. కళ్యాణనిధి, మంగళములకు నిధివి నీవు, నీలో సమస్త శుభాలు ఉన్నాయి. సకల శుభ నిధానమైన నీకు నమస్కారం. వాణీ గుణాను కథనే శ్రవణౌ కథాయాః హస్తౌచ కర్మసు మనః తవ పాదయోహనః నృత్యాం స్మృత్యాం శిరః తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనే అస్తు భవత్తనూనా. ప్రభు మా అవయవాలు పాడైపోయాయి ఒకప్పుడు. ఎలా పాడైపోయాయి? తాగడంతో నోరు పాడైపోయింది, స్త్రీ సాంగత్యంతో శరీరం పాడైపోయింది, నృత్యాలు చేయవలసిన చోట ఈశ్వరుడి నృత్యానికి వెళ్లవలసిన కాళ్ళు అక్కడికి వెళ్లకుండా పనికిమాలిన డిస్కో డాన్స్తో పాడైపోయింది, చేతులు ఈశ్వర పూజ చెయ్యక నీచ పూజ చేసి పాడైపోయాయి, చెవులు పవిత్ర గాథలు వెనక పాడైపోయాయి. ఇప్పుడు ఈ చెవులతో నీ పద్యాలు వినాలి, ఈ నాలుకతో నీ నామస్మరణ చెయ్యాలి, ఈ కాళ్ళు చేతులు నీ సేవకు ఉపయోగపడాలి. అటువంటి భాగ్యం ప్రసాదించు అని అద్భుతంగా ఈ శ్లోకం రాస్తే ఎంత అందమైన పద్యంగా రాశారో పోతన కవీంద్రుడు. ఏమన్నాడు తెలుసా, నీ పద్యావళ్ళుల అలకించు చెవులు శ్రవణౌ కథాయాం అన్నాడు కదా. దానికి ఏమన్నాడు ఆయన, నీ పద్యావళులు అలకించు చెవులు నిన్న అడువాక్యంబులు నీ పేరం బనిజేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరమున్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ నీరే జపత్రేక్షణ. అన్ని కూడా స్మృత్యాం శిరస్తవ, స్మృతి అంటే బుద్ధి, ఈ బుద్ధి ఎప్పుడు నీ మీద ఉండాలి, నీ దగ్గర వంచే తల కావాలి. అలా మూలంలో చెప్పిన దాన్ని అందమైన పద్యం అన్నమాట. స్వామి చెవులతో ఎప్పుడు నీ పద్యములు పద్మాకర్ గారు రకరకాల రాగాల్లో చదువుతూ ఉంటే వినాలి. నీ పద్యములు వినే చెవులు ప్రసాదించు, పనికి మాలిన పద్యాలు వినేటటువంటి చెవులు మాకొద్దు. నీ పద్యాలు అంటే పురాణ పద్యాలు, మంచి పద్యాలు, పరమ పవిత్ర కవిత్వం, భాగవత గాథలు వినే చెవులు ప్రసాదించు. నిన్నాడు వాక్యంబులను ఎప్పుడు నాలుగతో మాట్లాడాలి. ఆ మాటలు ఏ మాటలు? వాసుదేవ సంబంధమైన పలుకులు, కృష్ణ 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 అంటూ నిన్నే గురించి నీ గురించి పలికే పలుకులు ప్రసాదించు. నీ కథలు చెప్పే నాలుగు ప్రసాదించు. ఇక చేతులతో నీకే సేవ చెయ్యాలి, రోజు నిన్ను పూజించి నీకు కావలసినటువంటి పూజలు చేయడానికి ఉపయోగించుకో. అదొకటే కదలండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ పట్టాలు వేస్తున్నాం, ఈ పట్టాలు దేనికి వేస్తున్నాం? మీలాంటి వాళ్ళు కూర్చోడానికి. మీరెందుకు కూర్చుంటున్నారు? పురాణం వినడానికి. అంటే భాగవతం వినడానికి వచ్చే భాగవతోత్తముల సేవకి ఈ పట్టాలు వేసే చేతులు కావాలి. భాగవతుల సేవ చేయడానికి, భగవత్ సేవ చేయడానికే చేతులు ఉపయోగపడాలి. ఇతరములైన పిచ్చి పనులు చేయడానికి ఈ చేతులు ఉపయోగపడకూడదు. అందుకని నీ పేరంబను చేయు హస్తయుగమున్, నీ పేరు మీదుగా పనిచేయడానికి పనికొచ్చే చేతులు మాకి. అంతరార్థం ఈ చేతులు ఎప్పుడు భగవత్ కైంకర్యమునకు ఉపయోగపడాలి. ఇంకా ఈ చూపులున్నాయి, ఎప్పుడు నీ మూర్తిని చూడాలి. నీ కథని ఎవరైనా వర్ణించి చెబుతూ ఉంటే నీ రూపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని చూచి ఆస్వాదించాలి. ఈ చూపులు భగవంతుడు ఆయన్ని చూడడానికి ఇచ్చాడండి. వీలున్నప్పుడల్లా భగవంతుడిని దర్శనం చేయాలట. కళ్ళు తెరచి కళ్ళు మూసి కూడా ఆయన్నే చూడాలి. కళ్ళు తెరచినా కళ్ళు మూసినా నాకు ఆ కృష్ణుడే కనపడ్డాడు అని గోపికలు ఎన్నోసార్లు వర్ణించారండి. రాసక్రీడల్లో కృష్ణుడు మాయమైపోతాడు, అప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో కనపడ్డాట. కళ్ళు మూసుకుంటే ఎలా కనబడుతున్నాడు? కళ్ళు తెరిస్తే ఎదురుగుండా కనబడతాడు కదా. అంటే కళ్ళు మూసుకుంటే ఈ బాహ్య రూపం లోపలికి వెళ్ళిపోయి హృదయంలో దర్శనమిచ్చిందనమాట. అది చాలా గొప్ప ఆంతరిక దృష్టి అంటారు. కళ్ళు మూసుకుని కూడా చూడగలగడం చాలా అదృష్టం సుమా. అలా ఎప్పుడు నిన్ను చూచే చూపులు ప్రసాదించు మాకు. ఇక తల నీ పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసే భాగ్యం ప్రసాదించు. ఇక హృదయం నీ సేవే చెయ్యాలనుకోవాలి. ఈ హృదయములో ఎప్పుడూ నీ సేవ చెయ్యాలనే కోరికని రేకెత్తించు. ఎంతెందుకు? నీ మీదే బుద్ధిని నాకు ప్రసాదించు. ఈ బుద్ధి ఎప్పుడూ నీ మీదే ఉండాలి. కరుణతో ఇవన్నీ నాకు ప్రసాదించు కృష్ణ. కృష్ణ, ఎన్ని విచిత్రమైన లీలలు ఇక్కడ ఉండగా మేము నీవు చూసాము. నీవు యశోదాదేవి యొక్క బిడ్డగా చేరి పోతనని చంపడం ఈ చెట్లు రూపంలో చూశాం, సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడిని చంపడం చూశాం, బండిని తినడం చూశాం, మట్టి తినడం చూశాం, ఆటలాడడం చూశాం, మీ అమ్మకి నోట్లో లోకాలు చూపించడం చూశాం. ఇవన్నీ ఎదురుగుండా ఉండి చూస్తున్నాం. చెట్ల రూపంలో ఉండడం వల్ల మా అదృష్టం ఏంటంటే కదలకుండా భక్తితో పశ్చాత్తాపంతో చూస్తున్నాం. ఇన్నిసార్లు ఇన్ని విశేషాలు ఇన్ని లీలలు ఇంత పూర్వం ఎప్పుడు మేము చూడలేదు. నిజంగా నారదుడు మాకు గొప్ప వరం ఇచ్చాడు. ఏమి లీలలు నీవి! ఆ లీలలు చూసే భాగ్యం మాకు ఎలా వచ్చింది? నారదుడు శాపం పెట్టడం వల్ల. ఇప్పుడు నారదుడు మాకు ఇచ్చింది శాపమా వరమా అన్నారు వాళ్ళు. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది. దశరథ మహారాజు గారికి శాపమిచ్చారు శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు, మాలాగా పుత్ర శోకంతో చచ్చిపో అని. అప్పుడు కాళిదాసు గారు అన్నాడు, ఇది శాపం కాదు నాకు వరం, ఎందుకంటే అసలు పిల్లలే లేరు నాకు, పిల్లలు లేని నాకు పుత్ర శోకంతో చావమని శాపం ఇచ్చారు కనుక ఈ వంకతో పిల్లలు పుడతారు అనుకున్నాడు ఆయన. అంతే కదా, మరి పిల్లలు లేరు అని ఏడుస్తున్నాయని పుత్ర శోకంతో చచ్చిపో అంటే పుత్రులు పుడితే కదా శోకం వచ్చేది, కాబట్టి ఇది వరం అనుకున్నట్ట. కాళిదాసు రఘువంశులు అద్భుతంగా రాస్తాడనమాట ఆ మాట. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆనాడు శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన శాపం రఘు మహారాజు గారికి, ఆ రఘువంశంలో పుట్టిన దశరథుడికి ఉపయోగపడింది. అలాగే 100 ఏళ్ల పాటు ఇక్కడ చెట్లు అయిపోండి అని నారదుడు మమ్మల్ని శపించాడు. ఆ నారదుడి శాపం శాపం కాదు, మా పాలిటి వరం. తపస్వి వాక్యంబులు తప్పవయ్యన్, నెపంబునం కంటిమి నిన్ను చూడన్, తపంబులొప్పెన్ మము తావకీయ ప్రపన్నులంజేయుము భక్తమిత్ర. అత్యద్భుతమైన చిన్న పద్యం ఇది. తపస్వి అయిన నారదుని మాటలు ఎప్పుడూ తప్పవు. ఆయన అన్నాడంటే అయి తీరుతుంది. ఆయన శాపం అనే పేరుతో ఒక నెపముతో వరమిచ్చాడు. ఆ నెపంతో అంటే ఆయన నిజంగా శాపం ఇవ్వకపోతే మేము నిన్ను చూడగలమా, వేలాది సంవత్సరములు చేసిన యోగేశ్వరేశ్వరులు నీ కాలి కింద ఉన్న దుమ్ము చూడలేరట, అటువంటిది మేము నీ లీలలు చూశాము, నీ కాళ్లతో మమ్మల్ని తన్నావు, మాకు శాప విముక్తి కలగజేశావు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని అపూర్వమైన మన్మథ మన్మథ విగ్రహాన్ని కళ్ళారా చూసి తిలకించి పులకించి మైమరిచిపోయాం, ఈ రూపం మేము చూడగలమా, మాకుగా మేము చూడగలమా. కానీ నారదుడే శాపం పెట్టాడు గనక మేము చూడగలిగాం. నారదుడు ఏమన్నాడు, నీ పాదస్పర్శతో మాకు శాప విముక్తి అన్నాడు. అంటే నీ పాదస్పర్శ మాకు అనుగ్రహించడం అనే గొప్ప వరమిచ్చాడు. ఆయన మాకు ఇచ్చింది శాపం కాదు, అపూర్వ వరం ఇది. మా తపస్సు ఫలించింది. మళ్ళీ అనుమానం మనకి, వీళ్ళు ఏం తపస్సు చేశారని. మా తపస్సు ఫలించింది, అందువల్లే నీ దర్శనమయ్యింది అన్నారు. అంటే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యే అన్నారు. వీరు ఒక గొప్ప తపస్సు చేశారు తెలుసిన. ఏమిటా తపస్సు? శివుడికి మధ్యలో వాయించి నృత్య సహకారం చేశారు. ఆ పుణ్యం ఫలించింది. ఇప్పుడు ఇందులో మీకు ఈ పాటికి ఒక అంతరార్థం తెలిసే ఉంటుంది. ఏమిటో తెలుసా? మీరెప్పుడైనా శివుడికి సేవ చేస్తే కృష్ణుడు దర్శనమిస్తాడు, కృష్ణుడికి సేవ చేస్తే శివుడు దర్శనమిస్తాడు. శివుడి దగ్గర 100 సంవత్సరముల పాటు తపస్సు చేసి మొక్కి ఆయనకి సేవ చేస్తే దానివల్ల వైకుంఠం వస్తుందిట. 100 ఏళ్ళు శివుడి సన్నిధానంలో సేవ చేస్తే శాశ్వత వైకుంఠం ఇస్తాడు. అదే విష్ణువుకి ఒక 100 ఏళ్ళు సేవ చేస్తే శాశ్వత కైలాసం వస్తుంది. మేము ఇంచుమించు ఒక 5 ఏళ్ల పాటు శివుడికి నృత్యం చేస్తున్నప్పుడు డప్పు కొట్టాం. ఆ డప్పు కొట్టి కొట్టి నృత్యంలో సహకరించాం. ఆ తపస్సు ఇప్పుడు ఫలించి, శివుడికి చేసిన సేవ ఫలించి నీ రూపంలో దర్శనమిచ్చింది. ఇంకెంతకంటే భాగ్యం ఉన్నది? మీ ఇద్దరి యొక్క అభేదతత్వం ఇది, శివకేశవుల అభేదతత్వం. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడిని తిడితే విష్ణువు వాణ్ణి చంపుతాడు, విష్ణువుని జోలికెడితే శివుడు చంపుతాడు. అలాగా శివుడికి సేవ చేస్తే విష్ణు సాన్నిధ్యం వస్తుంది, విష్ణు సేవ చేస్తే శివ సాన్నిధ్యం వస్తుంది. ఎంత విషయం ఒక్క ముక్కలో చెప్పాడండి పోతన గారు. తపంబులొప్పెన్ మము తావకీయ ప్రపన్నులంచేయుము భక్తమిత్ర. మా తపస్సు ఫలించింది, మమ్మల్ని నీ సేవకుల్ని చేసుకో, శాశ్వతంగా నీ దగ్గరికి తీసుకుపో అంటే ఆయన చిరునవ్వు నవ్వి, మీరు యుగాంతం వరకు శివుడి దగ్గరికి వెళ్ళండి, ఆయనకి సేవ చెయ్యండి. యుగాంతం వరకు ఆయనకి సేవ చేస్తే రాబోయే కాలంలో వైష్ణవ భక్తులై అప్పుడు నా దగ్గరకు వస్తారన్నాడు ఆయన. చాలా కాలం క్రితం నేను ఎరుగుదును, 7 కొండలు లేవన్నాడు ఒక ఆయన. శివుడు తీసుకెళ్లి రుద్ర అచలం అనే కొండకేసి చంపేశాడు. చాలా చోట్ల చేస్తాడంతే ఆయన. ఎప్పుడైనా విష్ణువుని తిట్టినా, ఆయన ఆస్తుల జోలికెళ్ళినా శివుడు చంపుతాడు. అదే శివుడి జోలికెడితే విష్ణువు వాడు అంతం చూస్తాడు. ఈ విషయం తెలుసుకుని అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండడం మనకి చాలా మంచిది. మనకి పూర్వుల యొక్క చరిత్ర ఆదర్శం కావాలన్నమాట. ఇలా రకరకాలుగా పలికి తండ్రి ఇంకా వెళ్ళి రమ్మంటావంటే నారదుడిచ్చినటువంటి శాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకెప్పుడు ఏ ప్రలోభానికి గురవ్వకండి, భగవంతుడిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకోండి. అంటే అంతరార్థం ఏమిటో తెలిసిన, ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు నాకు పాండిత్యం ఇచ్చాడు, ఈ పాండిత్యాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే భాగవత గాథలు చెప్పాలి. నాకు భగవంతుడిచ్చిన శక్తిని భగవంతుణ్ణి వర్ణించమని కానీ భాగవతుల్ని తిట్టడానికి కాదు. నేను రేపు పొద్దున ఏటీవీయో ఎక్కి ఇంకో భక్తుణ్ణి తిట్టాననుకోండి, ఏ పుష్కర స్నానమో చేయమన్న మహానుభావుణ్ణి నాగోటివాడు ఎవడన్నా తిక్కరేగి తిడితే ఆ పాపం అనుభవిస్తావు అని చెప్పడం ఇది. మేమందరం చేయవలసిన పని ఇదే. ఇప్పుడు మేమందరం ఇతరులకు చెప్పడం కాదు, భగవంతుడు మాకు ఇచ్చిన పాండిత్యాన్ని కేవలం ఆయన సేవకే తప్ప ఇంకొకరిని తిట్టడానికో ఇంకొకరిని పడగొట్టడానికో వాడకూడదు. అలా వాడితే ఇదిగో నలకోవరమణి గ్రీవుల్లాగా శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ చెయ్యవలసిన పని. మీ అందరికీ భగవంతుడు ఏదో ఒక శక్తి ఇచ్చాడు, ఒకళ్ళకి డబ్బిచ్చాడు, దాన్ని ఇలా గురువుల యొక్క సేవకు వినియోగిస్తున్నారు, ఒకళ్ళకి ఏదో మంచి బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధితోటి ఆ బుద్ధికి తగినటువంటి రీతిలో భగవత్ సేవ చేయటం, ఒక్కొక్కడికి బలం ఇచ్చాడు ఆ బలంతో భాగవత్ సేవ చెయ్యండి. ఇలా ఎవరికి ఏ సంపద ఇస్తే ఆ సంపదని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేయడం మాని దుర్వినియోగం చేస్తే లోకాన్ని శ్రేయస్సుతో పైకి తీసుకురావడం మానేసి లోక నాశనానికి వాడితే ఈ స్థితి వస్తుంది గనక మీరు బాగుపడండి అని విష్ణువు కూడా చెప్పాడు. వాళ్ళు ఆయన దగ్గర సెలవు తీసుకుని తిరిగి కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నుంచి ఈ కలియుగాంతం వరకు శివుడికి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఈ సేవ వల్ల వచ్చే యుగంలో అంటే ఈ కల్పం అయిపోయాక వాళ్ళు వైకుంఠంలో పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు సునందుడు ఉన్నారే అలాంటి గణములుగా పుట్టబోతారట వాళ్ళు. భాగవతోత్తముల యొక్క సేవ చేసి తద్వారా భగవంతుడి పాదస్పర్శకు నోచుకుని ఈ భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఈశ్వర సేవ చేస్తే వాళ్ళు వైకుంఠానికి వెడతారు. శంకరాచార్యులు వారు ఏం చేశారండి, ఆయన నిరంతరం అమ్మ వాళ్ళమ్మ చేత శివసేవ చేయించాడు. వాళ్ళమ్మ రోజు కూడా ఆర్య అంబ శివుణ్ణి పూజించింది. అందుకే వాడికి అంత్యకాలంలో కొడుకును తలుచుకోగానే కొడుకు వచ్చాడు, అమ్మ నీవు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే నాకు అసలు ఆ లోకాలు ఏమిటో తెలిస్తే కదా అంది. అయితే ఇది కైలాసం ఇది వైకుంఠం అని రెండింటికి వెళ్ళి చూపించాడు ఆవిడ్ని. ఆవిడ రెండూ బాగానే ఉన్నాయిరా, కైలాసము బాగుంది వైకుంఠం బాగుంది కానీ నాకు వైకుంఠం ఇష్టం, విష్ణువు దగ్గరికి పంప అలంకారాలు బాగుంటాయంది. ఎందుకంది అని చాలామందికి అనుమానం. శివసేవ చేసిన వాడికి విష్ణువు మీద ప్రీతి ఏర్పడుతుంది. ఆవిడ నిరంతరం శివలింగాన్ని పూజించడం వల్ల ఆ పుణ్యం వల్ల వైకుంఠానికి పంపమంది. అదే విష్ణువుని పూజిస్తే వాడు శివుడి సన్నిధానానికి ఎడతాడు. ఈ జ్ఞానం మనలో పెట్టుకున్నంతకాలం ఆ అభేదతత్వాన్ని గ్రహించినంతకాలం నరకానికి పోము, ఆ ఇద్దరి అనుగ్రహం పొందుతాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక అనుమానం వచ్చింది పరీక్షిత్తుకి, సుఖయోగీంద్ర నాకు ఒక అనుమానం, వాళ్ళిద్దరూ మోక్షం పొంది వెళ్ళిపోయారు. ఆయన అనుగ్రహంతో చెట్లగా ఉన్నవాళ్ళు చెట్లుగా ఉన్నవాళ్ళు కాస్త నలకోబర మణిగ్రీవులుగా మారి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళేటప్పుడు కృష్ణుండి వాళ్ళమ్మ రోటికి కట్టింది కదా, ఆ తాడు ఇప్పకుండా ఎందుకు వెళ్ళారు? కృతజ్ఞత ప్రదర్శించాలి కదా. యశోదాదేవి కృష్ణుణ్ణి ఒక తాటితో రోటికి కట్టింది. వెళ్ళొచ్చేవాళ్ళు, కృష్ణ ఈ తాడుముడి ఇప్పి వదిలేస్తాం, మాకేమో సంసార విముక్తి కలిగించావు గనక నీకు రోటి నుంచి విముక్తి కలగజేస్తాం, ఉలూకల బంధన విముక్తి కలగజేస్తాం అనకుండా కృతజ్ఞత ప్రకటించకుండా ముడి విప్పకుండా పోయారేమిటి అని అడిగాడు ఆయన. అప్పుడు శుకుడు మంచి ప్రశ్న వేశావు, నిజం చెప్పాలంటే జ్ఞానము లేక కాదు కృతజ్ఞత లేక కాదు, నలకోబరమణి గురువులు కావాలనే ఆ ముడి ఎప్పకుండా పోయారు. ఎందుకంటే ఆ ముడిని వాళ్ళు ఎంత గింజుకున్నా ఎప్పలేరు. వాళ్ళు ఎప్పడం సరే, కృష్ణుడు కూడా ఇప్పుకోలేట. కృష్ణుణ్ణి ఆ ముడి నుంచి విముక్తి కలగజేయడానికి లక్ష్మీదేవి వచ్చిందన్నారు. అక్కడ వ్రజభాగవతంలో కథ ఉంది, లక్ష్మి వచ్చింది. ఏమండి మీరు ఇలా యాతన పడుతున్నారండి, నాకు జాలు వేస్తోంది, ఇప్పనా అంటే లక్ష్మి ముట్టుకోకు నువ్వు ఇప్పలేమన్నట్ట ఆయన. ఆవిడ ప్రయత్నించిందిట, ఇప్పలేకపోయిందిట. ఆవిడ తెల్లబోయింది, ఏమండి అంది, నేను ఇప్పలేనన్నాడు ఆయన. నేను నువ్వు ఈ లోకములన్నీ తల్లకిందులైనా ఈ తాటి ముడిని ఇప్పలేము, ఎందుకంటే అది మామూలు తాడు కాదు, మా అమ్మ ప్రేమబంధం. యశోద ప్రేమపాశం, ఆ ప్రేమభక్తితో కట్టింది గనక ఆవిడ. ఆవిడొచ్చో లేతే నందుడో, నంద యశోదలు తప్ప ఇంకొకరెవ్వరూ ఆ ముడిని ఎప్పలేరు అని స్వామివారు డిక్లేర్ చేశారు. అంత గొప్ప ముడి అన్నమాట. అసలు నాకు ఈ కథ చదివినప్పుడల్లా శరీరం ఒక రకమైన గగుర్పాటుకు గురయ్యేదనమాట. ఆహా, ఆయన కూడా ఇప్పుకోలేనన్నాడు, లక్ష్మి ఇప్పలేదు, ఇంక దేవతలు పాపం నలకోబర మణిగ్రీవులు ఏమి ఇప్పుతారండి? అది యశోదానందులు మాత్రమే ఇప్పాలి. దీనిని బట్టి అర్థమవుతుందా, ప్రేమభక్తికి చిక్కాడాయన. ఆ ప్రేమభక్తి మనందరం అలవరుచుకుంటే, ఆయనను చూడగానే కన్నీళ్లు పెడితే, ఆయన చూడగానే ఆనందంతో పొంగిపోతూ ఉంటే, ఆయన కథలు విన్నప్పుడల్లా, అసలు నన్ను అడిగితే ఈ లోపల ఉన్న అంతరార్థాలు ఈ జ్ఞానం కంటే ఆ ప్రేమ గొప్పది. ఆ ప్రేమకు దొరికాడు కానీ జ్ఞానముతో ఉన్న నారదునికి దొరికాడా? ఎంతో జ్ఞానము యోగాభ్యాసం చేసిన ఉద్ధవుడికి దొరికాడా? యశోదానందుడికి చిక్కాడు ఆయన. కారణం, ప్రేమ గొప్పది, భక్తి గొప్పదని నిరూపించడానికి. అందుకే ఆయన ఇప్పుకోకుండా ఆడుకుంటున్నట్టు అక్కడే. ఈలోపు ఏం జరిగింది అంచేత దీన్ని బట్టి అర్థమవుతుందిగా, కృతజ్ఞత ఉన్నప్పటికీ అది మన పని కాదు అని వెళ్ళారు నలకోబర మణిగ్రీవులు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కృష్ణుడు మాత్రం ఆ రోలుతో అక్కడే ఆడుకుంటున్నాడు, ఆ మధ్యలోనే చెట్ల మధ్యలోనే ఉన్నాడు. ఈలోపు ఈ పెద్ద డామ్ అనే శబ్దం విని లోపల ఉన్నవాళ్ళు పరుగు పరుగుని వచ్చారు. అప్పటికి వచ్చారన్నమాట వాళ్ళు ఈ గొడవంతా అయ్యే సమయానికి. రాగానే నందుడు తెల్లబోయి, ఇదేమిటిది, రెండు చెట్లు సమూలముగా కుప్పకూలిపోయాయి, ఆ చెట్ల మధ్యలో కృష్ణుడు చెక్కు చెదరకుండా ఆడుకుంటున్నాడు. అసలు ఈయన ఎలా బతికాడండి అన్నాడు నందుడు. ఎన్ని రెండు చెట్లు భయంకరమైన వృక్షములు పడిపోతే ఆ వృక్షముల మధ్యలో గాలి కూడా ఆయన మీద పడనట్టుగా చెక్కు చెదరకుండా హాయిగా ఆడుకుంటున్నాడు. మనం ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాం, లేకపోతే ఈ భయంకర వృక్షముల మధ్యలో కృష్ణుడు సజీవుడై ఉండడం దుర్లభం. అసలు ఈ చెట్లు ఎలా పడ్డాయి? పిడుగు పడుట కాదు, పెనుగాలి విసరదు, ఖండితంబులగుట కానరాదు, బాలుడితడు పట్టి పడద్రోయజాలడు తరువులేలకోలె ధరణి మీద. పిడుగు పడలేదు, తుఫాను గాలి వేచలేదు. పిడుగు పడితే చెట్లు పడిపోయాయి అనుకోవడానికి ఇప్పుడేం పిడుగు పడిందే లేదే, శబ్దమేం రాలేదే, చెట్లేం కాలిపోలేదే, పోని పెద్ద తుఫాను గాలి వచ్చిందా లేదే, హఠాత్తుగా వర్షము రాలేదే, ఎవడన్నా నరికాడా, నరికిన జాడా లేదు, వేళ్లతో సతిగా లేచిపోయాయి. అయినా ఈ క్షణంలోనే ఎవరు నరకలేరు దీనిని. ఇంతంత పెద్ద పెద్ద చెట్లని చటుక్కున నరకడం అంత తేలిక కాదు. ఇక్కడే ఈ చెట్లు కింద తోసేవాళ్ళు ఎవరూ లేరు, కేవలం కృష్ణుడు తప్ప ఎవరూ దగ్గరలో లేరు. ఇంకా తోస్తే ఆ చెట్లని కింద పడగొట్టే శక్తి కృష్ణుడికే ఉంది, కానీ కృష్ణుడు బాలుడు, ఆయన పడగొట్టలేడు. మరి ఈ చెట్లు ఎలా కూలాయి అనుకుంటూ పరుగు పరుగున నందుడు వచ్చి నాబాబు నాబాబు అంటూ ఆ తాడు ఇప్పాట. చెప్పానుగా నందుడు యశోద మాత్ర అది ఇప్పగలరు, ఆయన ఇప్పాడు. ఇప్పగానే ఈలోపు యశోద పరుగు పరుగున వచ్చేసి నాబాబు నాబాబు ఎంత పొరపాటు చేసేసానరా అంది. ఏం చేసావు యశోద అన్నాడు. అబ్బాయి ఏదో అల్లరి చేశాడని తాడు కట్టానండి, ఇంతలో ఈ చెట్లు పడిపోతాయని నేను కలగన్నానా, చెట్లు పడిపోయినట్టున్నాయి. మనం ఆ దేవుడికి ఎప్పుడో పూజ చేసాం, ఆ నారాయణ స్వామి చల్లగా చూసి నా కొడుకు బతికి బట్ట కట్టాడు. రెండు చెట్లు పడిపోతే మధ్యలో ఏమీ అవ్వకుండా ఎలా ఉన్నాడో, పాపిష్టిదాన్ని ఇంకెప్పుడు కట్టను ఆయన, అసలు పడగొట్టింది ఆయననే ఆవిడికి తెలియక ఇంకెప్పుడు కట్టనరా బాబు, ఈ మొదనష్టం చెట్టు ఇప్పుడే పడిపోవాలా, ఎలా పడిపోయో, ఏ దుర్మార్గులు పడగొట్టారో అని ఏడుస్తూ ఉంటే ఇంతలా చుట్టుపక్కల ఆడుకుంటున్న పిల్లలు కొంతమంది ఉన్నారులేండి, అలా బద్ధంగా ఒళ్ళు విరుచుకుంటూ ఆడుకుంటున్నటువంటి వాళ్ళు. వాళ్ళు పరుగు పరుగుని వచ్చేశారు. వచ్చి మేము చూశాంగా అన్నారట. ఏం చూశారు అని అడిగారు పెద్దవాళ్ళు. బాలుడు ఈ కుర్రవాడు నాడే నందుని కుమారుడు, వినుడి సందునమును దోరి రోలు సరినడ్డముగా ముందట కీర్చిన కూలం క్రందుకొనం జనుల కంటి మిరువురన్. ఈ నందుని కుమారుడు ఈ రెండు చెట్ల సందులో నుంచి దూరి ముందుకొచ్చాడు. ఆ తర్వాత రోలు గట్టిగా లాగాడమ్మా యశోదమ్మ, ఎంత బలమో, ఇంకోడెవడన్నా నడుముతోటి ఆ రోలు అయితే నడుము విరిగిపోదు, ఆయన లాగ్గానే ఆ దెబ్బకి చెట్లు పైకి లేచి కింద పడిపోయాయి. జనుల గంటి మిరూరన్ అందులోంచి ఇద్దరు అందగాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎర్రగా మెరిసిపోయారు, అగ్నిజ్వాలల్లో ఉన్నారు, వాళ్ళు మంటల్లా కనబడ్డారు మాకు. వాళ్ళు వచ్చి మన కృష్ణుడికి దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి ఏదేదో అన్నారు. ఆ సంస్కృత శ్లోకాలు మాకు అర్థం కాలేదు, ప్రార్థన చేశారు, ఏం పొగిడారో తెలియదు. కృష్ణుడేమో మధ్య మధ్యలో ఇలా చెయ్యెత్తి చూపించాడు వాళ్ళకేసి. ఈయన ఏదో మాట్లాడాడు, ఏం జరిగిందో మొత్తం మీద ఇదంతా చూస్తుంటే కృష్ణుడి చేష్టలు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆ పక్కవాళ్ళు పక్కపక్కరవి, అన్నీ అబద్ధాలే, ఈ చిన్నపిల్లలు ఆటలాడుకునే వాళ్ళన్నీ కల్పించి చెబుతారు. అంటే కుర్రాడు ఏదో లాగాడు అనుకుందాం, లాగితే మాత్రం చెట్లు పడిపోతాయా, ఏ పిశాచలో పూతన లాంటి రాక్షసులు ఎవరో వచ్చి తోసి ఉంటారు, పడిపోయాయి. కుర్రాడు అదృష్టం బాగుండి, బతికి బట్టగట్టాడు, అందులోంచి ఇద్దరు వచ్చారట, పొగిడారట. ఊ అబద్ధాలు ఆడకండ్రో, ఏరే ఆడుకునే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి అసత్యాలు ఆడారంటే తంతం అన్నారట. పిల్లలు నిజం చెబితే నమ్మరండి, ఈ పెద్దవాళ్ళు అదేంటో కదా మాయదారి పెద్దలు, వాళ్ళకి జ్ఞానం ఉందనుకుంటారట, అందుకని నమ్మక ఇదంతా ఏదో ఉత్పాతము, ప్రమాదం వచ్చి పడింది అనుకున్నారు. ఈ గోకులములో ఈ మధ్యకాలంలో ఉత్పాతములు పుడుతున్నాయి, రాక్షసమాయలు వస్తున్నాయి, అపశకునాలు అవుతున్నాయి అనుకున్నారు తప్ప మాట వరస కూడా నమ్మలేదు. ఇంతలో యశోద మాత్రం కౌగిలించుకుని ఆవు పేడ గోమూత్రం చుట్టూతా తిప్పి ఒంటికి పూసి స్నానం చేయించి, నారాయణుడు నిన్ను రక్షించుగాక, నారాయణ వాసుదేవ నా కొడుకుని ఎలా రక్షిస్తావో ఏమిటో అందిట. ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళెవ్వరికీ కూడా తానే చెట్లు పడగొట్టినట్టు, ఆ చెట్లలో నుంచి వచ్చిన వాళ్ళు తనని పూజించినట్టు తెలియకుండా ఉండడానికి మాయ జల్లి ఆటలాడ్డం మొదలెట్టాడు. ఆడున్ మందునికై వడిన్ పరవసుండై చేతులం దిప్పుతున్, ఇలా చేతులు తిప్పుతూ ఆటలాడ్డం మొదలెట్టాడు. ఈ ఆటల్లో పడిపోయారుగా, మర్చిపోయారు ఈ గొడవ అంతా. ఇంతలోనే పాడును గోపవనితల్ పాణిధ్వనులు చేయగా, గోపికలంతా ఇలా చప్పట్లు కొడుతూ ఉండగా పాటలు పాడడం మొదలెట్టాడు. మరి ఇంతలోనే ఒకళ్ళొచ్చి వెనకాతల చిన్న గిల్లు గెలగానే నృత్యం చేసేట జంత్రముకై వడిని ఓ కీలుబొమ్మలాగా వాడు గిచ్చుతూ ఉంటే నృత్యం చేసేవాడు. ఈ విధంగా ఆటలాడి పాటలాడి నృత్యాలు చేసి నటుడు నటించినట్టుగా నటించడం మొదలుపెట్టాడు ఆయన. ఇంతలో ఏం జరిగిందో తెలిసిన యశోద వచ్చి, మా బాబు అన్ని బుజ్జి బుజ్జి ఆటలు ఆడతాడు, వీడేమో చెట్లు పడగొట్టాడు, ఇంతంత వెన్న తిన్నాడు అంటారు, ఉట్టి అబద్ధం, మా అబ్బాయికి అసలు నోట్లో వెరిడితే కొరకడం కూడా చేత కాదు అని పిలిచి, ఇదో నాయన కృష్ణ నువ్వు అల్లరి చేయకే, ఈ జనమంతా నీ మీద లేనిపోని అభాండాలు ఇస్తున్నారు, ఈ మధ్యన నువ్వు అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, నువ్వు అల్లరి చేసావనుకో మన ఇంటికి ముష్టాడు వచ్చాడు చూసావా, ఆ ముష్టాడి దగ్గర ఒక జోలి ఉంది, ఆ ముష్టి చెప్పలో వేసి నిన్ను ఎత్తుకుపోతాడు, నీ కాళ్ళు చేతులు విరిచేసి నిన్ను కూడా అడుక్కునేవాడిని చేస్తాడు, జాగ్రత్త అందిట. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు తెలుసా, ఆ రోజు నుంచి ఇంటికి ఎవరైనా ముష్టాళ్ళు వస్తే అమ్మే ముష్టాడు వచ్చాడు ముష్టాడు అండ మొదలెట్టాట. భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిను శిక్షించదరని చెప్పిన భిక్షులగని తల్లి నొదిగి భీతిల్లు నృప. ఏమి లేలండి, ఇంటికి ముష్టి వాళ్ళు వస్తారు, భిక్షుకులు నిన్ను భిక్షాపాత్రంలో వేసి ఎత్తుకుపోతారు, శిక్షిస్తారు, నిన్ను కాళ్ళో చెయ్యో కన్నో తీసేసి వాళ్ళల్లో కలిపేసుకుని అడుక్కునేవాడిని చేస్తారని ఆయన అని ఊరికే బెదిరించింది ఆవిడ, పిల్లాడు అల్లరి చేయకుండా ఉంటాడని. ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి ఎవరైనా భిక్షుకులు వస్తే నాకు భయం వేస్తుంది, వాడు ఎత్తుకుపోతాడే, కాళ్ళు తీసేస్తాడంటావా, కన్ను తీసేస్తాడంటావా, ఒంటి కన్నుతో ఎలా చూడటమే, కాళ్ళు లేకపోతే అలాగే నడవడం, అమ్మే నాకు భయం, ఎందుకు భయం అనేవట్ట, ఈవిడేమో బెదిరించిన ఆవిడ తిన్నగా ఉండొచ్చు కదా, ఇంటికి ఎవరైనా భిక్షులు వస్తే నాయన కృష్ణ భిక్షుకులు వచ్చారు కొంచెం బియ్యం వేయరా అందిట, రెండు చేతులతో బియ్యం వెయ్యంటే నేను బియ్యం వేయను, బియ్యమా భయం అన్నట్ట. నా తండ్రి నా తండ్రి, ఊరికే అన్నానరా, వీళ్ళందరూ ఎత్తుకుపోర్రా, అల్లరి చెయ్యొద్దన్నాను తప్ప ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టద్దన్నానా, ఏ వెయ్యి వెయ్యి అంటే నువ్వు కూడా ఉంటే వేస్తా అన్నట్ట. అందుకని తల్లి ఏం చేసింది, ఇలా చెయ్యేసి తీసుకొచ్చింది. అప్పుడు ఆ భిక్షులకి బియ్యం వేశాడు ఆయన. ఈ విధంగా భిక్షుల్ని తూచి కాసేపు భీతితో ఒదిగి తల్లి కొంగు చాటును దాక్కుని మధ్య మధ్యలో దొంగతూపులు చూస్తూ వాళ్ళకి బియ్యం వేసేవాట. ఈ విచిత్రం కూడా చెప్పమంటారా, ఇక్కడ ఆయన రెండు చేతులతో బియ్యం తెచ్చి వాళ్ళ జోలులో వేద్దామని వస్తే అందులో నాలుగు గింజలు మిగిలేవి, మిగతా గింజలన్నీ కిందకి చిట్టి చేతుల్లో జారిపోయేవి, ఈ నాలుగు గింజలు అందులో వేస్తే వాళ్ళు నవ్వుకుని ఎంత ముద్దొస్తున్నాడోనమ్మా యశోదమ్మా, పది కాలాలు చల్లగా ఉండండి అని ప్రేమగా ఆ నాలుగు గింజలు ఆ బొచ్చెలో వేయించుకుని వెళ్ళేవారట. ఆ పక్కకి వెళ్ళి ఇంకో ఇంటికి అడుక్కుందామని వెళ్లే లోపు ఆ భిక్షాపాత్ర బాగా బరువుగా ఉండేది. ఇదేమిటబ్బా ఇంత పెద్ద భిక్షాపాత్రలో నాలుగు గింజలే కదా వేశాడు, ఇంత బరువు ఎక్కిందని చూస్తే దానిలో ఐదారు కొంచాల బియ్యం ఉండేవి. వాళ్ళకి మతిపోయింది, ఇంకా ఏ ఇంటికి వెళ్ళి అడుక్కోవలసిన అవసరం లేదనమాట. కృష్ణుడు ఒక్క గింజ వేసినా ఆ మొత్తం భిక్షాపాత్ర అంతా బియ్యంతో నిండిపోయేవి. ఇంకా చిత్రం ఏంటో తెలిసిన, ఈ భిక్షాపాత్ర ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో బస్తాలో పోసుకునేవారట. అలా బస్తాలో పోసుకోవడానికి ఆ గిన్నె వంచితే ఆ గిన్నెలోంచి బియ్యం అలా వస్తూ బస్తాలకు బస్తాలు బస్తాలకు బస్తాలు నిండిపోయేవిట. ఇంకా వాళ్ళకి మతిపోయిందనమాట. ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి యాచకుడు వెళ్ళి యాచించిన తర్వాత వాడి జీవితంలో ఇంకెప్పుడు ముష్టికి వెళ్ళవలసిన అవసరం లేకుండా పుష్టిగా సంతుష్టితో నింపేవాడు ఆయన. ఎందుకంటే ఆయన శిష్ట రక్షకుడు, దుష్ట నివారకుడు. అలా ఆయన దగ్గరికి వెళ్ళి రెండు గింజలు తెచ్చుకుంటే చాలదటండి, రోజు బస్తాల బియ్యం వేయించుకోవాలా, మొత్తం పాపం రైస్ మిల్లర్స్ ఏమైపోతారా అనిపిస్తుంది కదా. అలా అందరినీ సంతోష పెట్టేవాట. మరోసారి ఏం చేసింది వాళ్ళమ్మ, నాయన ఆ ఎదురుగుండా ఒక ఆయన బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన పురోహితుడు, కర్రొచ్చుకుని నిన్ను కొట్టి శిక్షిస్తాడు అల్లరి చేస్తే అందిట. మర్నాడు ఏం చేశాడీనా అంటే, ఎవరైనా పురోహితుడు అల్లరి చేస్తే కర్రొచ్చుకుని శిక్షిస్తాడా అని రెండుసార్లని ఒక కర్రొచ్చుకుని తన నీడని తానే ఒక నీళ్ల కుండలో చూసుకున్నాడు. నీళ్ల కుండలో జల కలశంలో తన నీడ చూసుకుని, అమ్మ నువ్వు చెప్పిన పంతులు గారు కొడుతున్నాడే అన్నట్ట. చెల్లగోళ్ళ బాపడొకడదే కలశములో నుండి నన్ను కనుగొనిత కొట్టంగా నుండి ననుచున్. అమ్మ కర్రొచ్చుకున్న పంతులు గారు వచ్చారే ఆలయంలో, అచ్చక స్వామి వారు కర్రొచ్చుకుని నన్ను కొట్టడానికి వచ్చారు, కొట్టేస్తారు కొట్టేస్తున్నారు అంటే ఎక్కడ్రా అంది, ఇందులో ఉన్నాడే అందిట. తీరా చూస్తే ఈయన బెత్తం పుచ్చుకుని ఈయన నీడనే చూసుకుంటున్నాడు. వరే నీ నీడేరా అంటే, నీడంటే ఏంటమ్మా, నీడ కూడా కొడుతుందా అన్నట్ట. నీడ అంటే మన బొమ్మ నీళ్లల్లో కనపడుతుంది నాయన అంది. ఓహో బింబం ప్రతిబింబమా, అది ఏమిటమ్మా అన్నట్. బింబ ప్రతిబింబాలన్నీ చూపించి ఎన్నో లీలలు తీసే స్వామి, ఆయన బింబం మనందరం ఆయన ప్రతిబింబాలు అని తెలుసు కదా. ఈ బింబ ప్రతిబింబములనే పేరుతో జీవాత్మ పరమాత్మల్ని కలిపే ఆయన నీటిలో తన బింబం చూసుకుని ఒక పంతులు గారు కర్రతో కొడుతున్నాడని భయపడుతున్నట్టు నటించేవాట. ఒకసారి ఇంకో తమాషా జరిగింది. బలరాముడికి జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. కృష్ణుడికి మొదట్లో అంత ఒత్తు లేదు, కొంచెం పిలక జుట్టు. అందరికీ పెద్ద జుట్టు ఉంటుంది ఏమిట్లేండి. అమ్మా, అన్నయ్యకి అంత జుట్టు ఎలా వచ్చింది, నాకెందుకే పిలక జుట్టు అన్నట్ట. అప్పుడు వేళ్ళమ్మ ఏం చేసింది, ఈ మధ్య నేను పాలు తాగడం లేదు, వెన్న తినడం లేదు, అందుకని బలరాముడికి జుట్టు పెరగడానికి రహస్యం పచ్చి పచ్చి ఆవు పాలు తాగడం, కాచిన పాలల్లో ఉన్న మేగడ తినడం, రాత్రిపూట పడుకోబోయే ముందు ఆవు పాలల్లో పంచదార తక్కువ వేసుకుని తాగడం అందిట. ఓహో, పాలు తాగితే, వెన్న తింటే, మేగడ తింటే జుట్టు పెరుగుతుందా అని వెంటనే ఒక కొండడు పాలు గడగడ తాగేసి, పాలు తాగానుగా జుట్టు పెరగదే, పెరగలేదే పెరగలేదే అని ఏడ్చేట. అంటే పాలు తాగిన వెంటనే పెరుగుతాయా. మయ్యా మోహి, అమ్మా తల్లి నా జుట్టు ఎప్పుడు పెరుగుతుంది అంటే పచ్చిపాలు తాగితే పెరుగుతుంది అన్నావు కదా, పాలు తాగాను కదా, మరి తాగిన వెంటనే పెరగదేమంటే. ఆవిడ పక్కపక్క నవ్వి, నాయన చెట్టు వేసామనుకో, చెట్టు పెరగడానికి టైం పట్టదా నాయనా, కాలం కాలం వస్తే కానీ ఏమీ పెరగవు, కొద్ది రోజులు అలా తాగ్గా తాగ్గా జుట్టు పెరుగుతున్నట్టు, నాకు ఇప్పుడే పెరగాలి ఇప్పుడే పెరగాలి అని ఏడ్చి వాళ్ళమ్మ ప్రాణం తీసేట ఆయన. అందుకని ఎంత బాగా రాశారో తెలుసా పోతనగారు దీన్ని చిన్న కందపద్యంలో, చుంచెదుగు, చుంచు అంటే జుట్టు అనమాట, చుంచెదుగు పాలు పుడిసెడుదను చితముగత్రావు మనుడు త్రావి జననితో చుంచెదుగదనుచు లీలా చుంచుండై చుంచు పట్టి చూపు నరేంద్ర. నాయన జుట్టు పెరుగుతుంది పాలు తాగితే అనగానే వెంటనే పాలు తాగి ఈ క్షణమే నా జుట్టు పెరగాలి అని తన జుట్టు తనే చేత్తో పట్టుకుని వాళ్ళమ్మకి చూపించి గారం చేసేట. అది లీలా చుంచుడు అంటే లీలలు చూపించటంలో కూడా విచిత్రమైన మధురమైన లీలలు శ్రేష్టమైన లీలలు చూపించే ఆ లీలా కృష్ణుడున్నాడే, ఆయన మనల్ని రక్షించుగాక. పోతన గారి పద్యాలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా హిందీలో సూరదాసు గారు రాశారు ఒక అద్భుతమైన భావన. ఒక రోజున కృష్ణుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. నేను ఇంకా అన్నయ్యతో ఆడుకోను, పిల్లలతో ఆడుకోను, బడికి వెళ్ళనన్నట. ఏం నాయన ఎందుకు వెళ్ళవు అంటే, అన్నయ్య నన్ను ఏడిపించాడే, అన్నయ్య కాదు ఈ పిల్లలంతా ఏడిపించారన్నట. ఎందుకు ఏడిపించాడంది యశోద, నేను మీ అబ్బాయిని కాదంటున్నాడే, నువ్వు మా అబ్బాయి కదా, ఎందుకన్నాడు నాయన అన్నయ్య అంటే, అన్నయ్య ఎందుకు నీ కొడుకుని కాదన్నాడో చెబుతున్నావి అన్నట్టు ఆయన. గోరే నంద జశోద గోరీ మయ్యా మోహి దావు బహుతకి జాయో, గోరే నంద జశోద గోరీ తుంబుకత శ్యామ శరీర్. అమ్మా, అన్నయ్య నన్ను ఎందుకు ఏడిపించాడో చెప్పమంటావా, తెగ ఏడిపించి వస్తున్నాడు, నేను మీ కొడుకుని కాదంటున్నాడు, దానికి గల కారణం చెప్పాడు. యశోద తెల్లగా ఉంది, గోరే నంద నందుడు తెల్లగా ఉన్నాడు, తుముకత శ్యామ శరీ నువ్వు మాత్రం నీలంగా పుట్టావు కదా, కాబట్టి తెల్లగా తెల్లగా ఉన్న భార్యాభర్తలకి తెల్లగా ఉన్న నాలాంటి వాడు పుట్టాలి తప్ప నల్లగా ఉన్నవాడు నువ్వెలా పుట్టావు, కనుక నువ్వు యశోదానందులు కొడుకు కాదు అంటున్నాడు. నేనుట ఎక్కడో పుడితే మీరు తీసుకొచ్చి పెంచుతున్నారట, నేను పెంపుడు కొడుకున అమ్మా, దత్తత కొడుకున అంతేను, మీ అబ్బాయిని కాదా అనగానే వాళ్ళమ్మ కరిగిపోయి, అమ్మ బాబో మాట వరసకు కూడా నువ్వు నా కొడుకువి కాదని తెలిస్తే గుండెకి చచ్చిపోతాను నాయన, నువ్వు నా కొడుకువే అని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టి చేసుకుని, అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, ఆవులు నల్లగా ఉండవా, వాటికి తెల్లావులు పుడతాయి, తెల్లావులకి నల్లావులు పుడతాయి, ఇలా తల్లిదండ్రుల రంగు ఏమైనా పిల్లల రంగులు మారిపోయినంత మాత్రం చేత పిల్లలు వాళ్ళ పిల్లలు కాదంటే కొంపలు ములిగిపోతాయి, ఆయన నువ్వు మా అబ్బాయివే అని చెప్పి ఆవులు గురించి ఉదాహరణ ఇచ్చిందిట ఆవిడ. తెల్లావు కడుపునా నల్లావు పుట్టదా అని పాట దీన్ని చూసి రాసింది సూరదాసు గారు చెప్పారు. కాబట్టి ఆవులు ఎలా ఉన్నా వాటి పిల్లలు ఇంకో రంగులో ఉంటాయి. తల్లిదండ్రులు నిజంగా కూడా కొన్ని చోట్ల చూస్తామా, తల్లి తండ్రిని చూస్తే, పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే పూతన ఢాకిని శాకిని పిశాచల్లో ఉంటారు. పిల్లలు ఏమిటో మరి అందంగా నాలాగా తెల్లగా పుడతారు, ఎలా పుడతారంటే చెప్పలేము, అది వారి వారి పౌరధమ సుకృతం. కాబట్టి రంగుల్ని బట్టి కాదు నాయన అని ఒక క్షణకాలం ఆవిడ ఏడ్చిందిటండి. నిజంగా కొడుకు కాదేమో కృష్ణుడు అనే మాట కూడా వినలేకపోయింది ఆవిడ, అంత గాఢప్రేమ అన్నమాట. ఇది సూరదాసు గారి ఆ సూరసాగరంలో రాసిన కీర్తన. ఇంకా అత్యద్భుతమైన భావన, సంస్కృతంలో వ్యాసులు వారు రాశారు కానీ ఎందుకో తెలియదు కానీ పోతన గారు ఈ శ్లోకానికి అనువాదం చేయలేదు ఆయన. అన్నదంటే, ఒక రోజున వ్రేపల్లిలోకి ఒక ఆవిడ వచ్చింది, ఒక గంప ఉచ్చుకొచ్చింది. ఆ గంప నిండా రేగు పళ్ళు ఉన్నాయి. క్రీణీహి భోగో ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుత, పళ్ళమ్మోయ్ పళ్ళమ్మోయ్ అమ్ముతున్నాను, క్రీణీహి భో అంటే అమ్ముతామన్నమాట. రేగుపళ్ళు, రేగుపళ్ళు అని అమ్ముతారు కదా, ఓ పెద్ద గంప నిండా రేగుపళ్ళు తీయని పళ్ళు వేసుకుని ఒక ఆవిడ నెత్తి మీద పెట్టుకుని పళ్ళమ్ముతాం పళ్ళమ్ముతాం ధాన్యం పట్టుకొస్తే పళ్ళమ్ముతాం అంది. పూర్వం ధాన్యం ఇస్తే పళ్ళు ఇచ్చేవారు. మా చిన్నప్పుడు కూడా వేరుశెనక్కాయలు అలాగే కొనుక్కునేవాళ్ళం. మా అమ్మ కాస్త ధాన్యం ఇస్తే చేతిలో పోస్తే ఆ బియ్యం పట్టుకెళితే ఆయనేమో మరవరాలు బఠానీలు ఇస్తాననేవాడు. మా తమ్ముడు మాత్రం చచ్చిన మరవరాలు వద్దు బఠానీలు వద్దు, నాకు వేరుశెనక్కాయలే కావాలనేవాడు. దాంతో మా ఆఖరి తమ్ముడికి వేరుశెనక్కాయల పంతులు గారిని వేరెట్టాడు ఆయన. చక్కగా ఇలా చేతితో పట్టుకెడితే ఆయన చేతులేమో చిట్టి చేతులు, ఇన్ని గింజలు ఇస్తే వాడు నాకు కాయలు ఇచ్చిపోయేవాడు. అలాగా పూర్వకాలంలో ఎందుకో ధాన్యానికి అలాగా వాళ్ళు పళ్ళు ఇచ్చేవారు, కాయలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డబ్బు మయం, మాయదారి డబ్బు, కాగితం డబ్బు తప్ప మనిషికి విలువ లేదు. ఆ రోజుల్లో నాలుగు గింజలు ఉచ్చుకుని నాలుగు కాయలు ఇచ్చిపోయేవారు అన్నమాట. అలాగే ఒక ఆవిడ ఒకనాడు క్రీణీహి హో ఫలానీతి శ్రుత్వా సత్తరం వచ్చత, పళ్ళమ్మి పళ్ళమ్ముతున్నాను అని ఒక పళ్ళమ్మి అక్కడికి రాగానే ఆవిడ గంప నిండా రేగుపళ్ళున్నాయని తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళంతా కూడా వ్రేపల్లె వాళ్ళు ధాన్యం పట్టుకెళ్ళి ఆవిడకిచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కొనుక్కెడుతున్నారు. రేగుపళ్ళు చాలా మధురమైన పళ్ళు తెచ్చింది ఆవిడ. ఇంతలో శ్రీకృష్ణుడు చూశాడు, అమ్మా నేను పళ్ళు కొనుక్కోద్దంటే మన ఇంట్లో బోలెడంత ఉంది కదరా ధాన్యం, పట్టుకెళ్ళి ఆ ధాన్యాన్ని రెండు చేతులతో పట్టుకెళ్ళి ఆవిడకిచ్చి పళ్ళు తెచ్చుకోండి వాళ్ళమ్మ. ఈయన ధాన్యం ఉన్న గంప దగ్గరికి వెళ్ళి అందులో ఇలా చెయ్యి పెట్టి గింజలు తీసుకున్నాడు. అవి బుల్లి బుల్లి చేతులు, కృష్ణుడి చేతులు చిట్టి చేతులు కదా, ఈ సందుల్లోంచి గింజలన్నీ గారిపోయాయి. నాలుగు గింజలు మిగిలాయట, రెండు చేతుల్లో కలిపి నాలుగే. ధర్మ అర్థ కామ మోక్షం, ఆయన నాలుగు గింజలే అట్టే పెడతాడు. పురుషార్థములు చతుర్విధ పురుషార్థాలే తప్ప ఒక్క గింజ ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈ నాలుగు గింజలతో అలా వెళ్ళాట. ఫలార్థి ఫలమాదాయ యయౌ సర్వ ఫలప్రద, పళ్ళు కోసం ఈయన వెళ్ళాడు. ఆయన ఎటువంటి వాడు? పళ్ళు కోరుకున్నాయినా చతుర్విధ ఫల పురుషార్థములు ఇచ్చే పురుషుడు. సర్వఫలప్రద, అందరికీ వారి తపస్సుకి భక్తికి తగిన ఫలితం ఇచ్చేవాడు, అన్ని ఫలాలు ఇచ్చేవాడు. ఫలప్రదుడు ఆయనే కదా, జీవితం సఫలం చేసేవాడు ఆయన. దగ్గరికి వెళ్ళాడు. అమ్మీ పళ్ళు ఇస్తావా అంటే ఆయన మూతి, ఆ మాట్లాడే తీరు, ఆ మాట, ఆ రూపం అవి ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఆ పళ్ళమ్మి పరుగు పరుగుని వచ్చేదట. పక్కిళ్ళు వాళ్ళు పిలిచిన, నేను రాను, ముందు ఈ బుజ్జిబాబు దగ్గరికే వెడతా అంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చింది. కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. చిన్న గోచీ గుట్ట పెట్టుకున్నాడు అప్పుడు ఆయన. కాళ్ళకేమో గజ్జలున్నాయి. ఈ గజ్జలు టింగ్ టింగ్ అని భలే శబ్దం చేస్తున్నాయండి, మృదు మధుర ధ్వని, కలకింకిణులు అంటారు వాటిని. అలా వచ్చాడు ఆయన. నడుముకేమో బంగారు మొలతాడు, ఆ మొలతాడికి మళ్ళీ మువ్వలట. ఎంత అందంగా పూర్వకాలంలో కృష్ణుడు బుల్లి పద్యం ఉండేది గుర్తుందా మీకు? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొల్లతాడు. బంగారు అనకూడదు అంటే ఛందస్సు దెబ్బతింటుంది. బంగారు మొల్లత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతులను సరిమోవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొల్లుతూ. అంటే ఆయన వచ్చి మన ఇంట్లో కూర్చోడా. అలా ఆయన గజ్జలతో టింగిటింగని వెళ్ళాడు. ఆవిడ గంప దింపింది. ఏమి నాయన ధాన్యం అంటే, ఇదిగో అన్నట్ట, ఇవే ధాన్యం అని ఆవిడ ఆనందంతో, ఏదైనా నీ చేతితోటి గంపలో పోయి అని ఆ గంపలో ధాన్యం పోసే చోటు చూపించింది. ఈ నాలుగు గింజలు అందులో పోసాడు. ప్రేమగా అలా చూశాడు. ఆవిడకి ఆనందం తట్టుకోలేక ఈ గంపలో ఉన్న పళ్ళన్నీ తీసేసి కింద పోసేసి, కొన్ని పళ్ళు నీ చేతిలో పెడుతున్నాను, మిగతావన్నీ నీ అరుగు మీద పోసాను, అన్ని పళ్ళు నీవేనాయన, నాకు ఎందుకురా ఈ పళ్ళు, ఈ ముసల్దానికి మొత్తం పళ్ళు నీకే, నీకు పళ్ళు పెట్టడం కంటే జీవితానికి ఇంక వేరే ఫలం కావాలా అంది ఆవిడ. ఆవిడకి ఏదో తెలియని ఆత్మీయత వచ్చింది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అలా ఎవరు ఇవ్వగలరా అందరూ? ఆ పళ్ళన్ని అక్కడే దెమ్మరించి ఆయన చేతిలో కొన్ని పళ్ళు పెట్టి, ఈ పళ్ళన్ని నువ్వే తినే, రోజు నీకోసం ఎన్ని పళ్ళైనా తెస్తాను, ఈ ముసల్దానికి ఎంత అన్నం కావాలి అందిట. అలా అంది. ఆయన అలా చూసేట, ఆ చూపుల్లో ఏం భావం ఉందో ఆవిడ, ఆయనకే సరా పరవశత్వంతో ఉంది. ఈయన లోపలికి వెళ్ళాడు. ఆవిడ గంప ఎత్తుకుందామని చూసిందిట. ఆ గంప మొత్తం గంప నిండా పూర్తిగా రత్నములే. ఫల విక్రయిణీ తస్య అత్యుత ధాన్యం కరద్వయం ఫలై అపూరయత్ రత్నై ఫలభాండమపూరిచ, ఆయన చేతిలో ఇన్ని పళ్ళు పెడితే ఆవిడ మొత్తం గంపంతా సంపూర్ణముగా రత్నములతో నిండిపోయింది. మోక్షమనే మణులిచ్చే స్వామి ఈ రత్నాలు ఇవ్వడం పెద్ద లెక్క. ఆవిడ అలా మతిపోయి చూస్తూ ఉండిపోయిందిట. ఇంకో రహస్యం, ఆవిడ ముసలావిడ, 80 ఏళ్ళు ఆవిడ, ఏదో బతకడానికి దిక్కు లేక పళ్ళు అమ్ముకుంటోంది. ఆయన చేతిని తన చేతితో తాకి ఆయన చేతిలో పళ్ళు పెట్టగానే ఈ మొత్తం గంప నిండా ఎలాగో రత్నాలు వచ్చాయి. ఈ గంప ఎత్తగలమా లేదా ముసలిదాన్ని, ఇంత గంప ఎలా ఎత్తుకుందాం అనుకుంటుంటే ఆవిడికి తెలియకుండానే ఎక్కడ లేని బలం వచ్చినట్టు అయిందిట. ఏమిటో చూసుకుంటే ముసలి ఒగ్గు చేతులు కాళ్ళు అన్ని నవయవనంతో కనబడ్డాయి. ఆవిడికి మతిపోయింది. గంపలోకేసి చూసుకుంది. చూస్తే ఆవిడ శరీరం పాతికేళ్ల పడుచాకారంలోకి వచ్చేసింది. తన రూపమును తానే ఆ రత్నములలో అర్థం చూసుకున్నట్టు చూసుకుని మతిపోయి, ఎవర్రా నా వయస్సు మారిపోయినట్టుంది, నా రూపం మారిపోయింది, ఈ ముసలి జుట్టు నల్లగా కనపడుతోంది, ఈ తెల్ల జుట్టు, పళ్ళు అవి నోట్లో దంతాలు దృఢంగా కనపడుతున్నాయి అంటే పక్క వాళ్ళు అన్నారు, ఏం చిత్రమమ్మా, నిన్నటిదాకా 80 ఏళ్ల ముసలి ఒగ్గులో ఉండేదానివి, ఈ క్షణంలో నేను రూపం మారిపోయింది, ఇప్పుడు నేను చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడిపోతారు, 25 ఏళ్ళు వచ్చాయి నీకు అన్నారట. ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ తెల్లబోయారు. క్షణకాలంలో పరమ వృద్ధురాలిని 25 ఏళ్ల పడుతులు చేసి ఆవిడ గంపనండా రత్నాలు పోసి పంపించాడు. అది పరమాత్ముని అపూర్వ లీల అంటే. ఈ విధంగా ఆ గంపెత్తుకుని ఆవిడ వెళ్ళిపోయింది. మొత్తం రేపల్లి వాసులందరినీ ఏదో ఒక లీలతో ఆనందపెట్టాడు. అటువంటి కృష్ణుడి దగ్గరికి ఒక రోజున ఉపనందుడు, నందుడు మొదలైన వాళ్ళు వచ్చారు. అందులో ఉపనందుడు అనేవాడు నందుడి కంటే పెద్దవాడు వయస్సులో, వృద్ధుడు, జ్ఞాని. ఆయన అన్నాడు, మనం ఇంక రేపల్లి వదిలిపెట్టి పోదాం అనుకున్నారట. ఎందుకు రేపల్లి వదిలేద్దాం? దానికి గల కారణం ఆ కథాకామామీషులతో రేపు బృందావన యాత్ర ఉంటుంది, ఇక్కడి నుంచి మకాం మారుస్తారు. అపూర్వమైన ఎన్నెన్ని లీలలో ఉన్నాయి, అవన్నీ మళ్ళీ విందాం రేపు సాయంత్రం. సరే ఇంకా 6:20కే రోజు ప్రారంభిస్తున్న విషయం మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు. 6:20కి రండి, సంపూర్ణంగా భాగవతాన్ని వినడానికి ఇక కేవలం 14 రోజులు, 2 వారాల్లోకి వచ్చాం చూస్తూ ఉండగా. ఇవాళకి 31వ తారీఖు వెళ్ళిపోయిందిగా, 14 ఆగస్టుతో పూర్తవుతుంది. ఈ 2 వారాలు సద్వినియోగం చేసుకుని పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతితో మనం శ్రీకైవల్యం పొందుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్సమస్త సుఖను. ఒక్క